భద్రాచలం పూర్వం కంటే చాలా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు చెప్పారు సంవత్సరం పూర్వం అంతే ఇప్పుడు సంవత్సరానికి 15 కోట్లు ఆదాయం అని చెప్పారు భద్రాచలం. ఖర్చు 11 కోట్ల దాకా ఖర్చు అయిపోతుంది. ఇది కార్నర్ భద్రాచలం కొన్ని కార్నర్ ప్లేస్లో ఉండటం వల్ల అన్నవరం అంటే ఎన్హెచ్ పక్కన ఉంది, అవి కొంచెం అభివృద్ధిలో ఉన్నాయి. ఆ భద్రాచలం కూడా దీనికి మంచి భద్రాచల దేవాలయానికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా ఈ గుడి చాలా భవిష్యత్తులోకి వస్తుంది. ఇంకా ఈ గుడి పేరు మీద ఇప్పుడు తగుమాత్రంగా ఆదాయం ఉన్నా ఈ గుడి పేరు మీద ఇంకా టీటీడీ పేరు మీద భద్రాచలం అది అన్నవరం పేరు మీద సామాజిక సంబంధించిన పనులు ఎలా చేస్తున్నారో అలా భవిష్యత్తులో భద్రాచలం పేరు మీద కూడా ఆ దేవుడి పేరు మీద చాలా మంచి పనులు చేస్తారు. భద్రాచల రాముడు అంటే రాజు, భద్రాచల రాముడు అంటే రాజు. రాజుకి ఇవ్వటం కానీ పుచ్చుకోవడం అలవాటాడు. అలాగే ఇవ్వండి, ఇంతవరకు ఇచ్చేది ఎక్కువైపోయింది వచ్చేది తక్కువైపోయింది. రాజు ఏం చేస్తాడంటే ఇవ్వటం అలవాటు కానీ పుచ్చుకోవడం అలవాటు తక్కువ ఉంటుంది. అంటే రాముడికి ఇవ్వటం ఎక్కువ అలవాటు అలవాటు అయిపోయింది, వచ్చేది తగ్గిపోయింది. ఆయన ఈ మధ్యన అభివృద్ధి అవుతుందని అంటే పూర్వం అమెరికాలో అక్కడ చర్చెస్ పేరు మీద దేవాలయాల పేరు మీద కొంత సమాజానికి ఉపయోగపడతారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉపయోగపడుతున్నారు సమాజంలో. అలాగే భద్రాద్రి దేవాలయం ఈ భవిష్యత్తులో ఈ దేవాలయం పేరు మీద ఎన్నో మంచి పనులు జరగాలి, అప్పుడు రాముడు సంతోషిస్తాడు. తర్వాత మాకు ఈ పరిచయాలు అయ్యే అవసరం లేదు. పాద పూజలు చేస్తున్నారు, పాద పూజలు వద్దు. ఈ పాదాల మీద పుష్పాలు వేస్తున్నారు, పాదాల పుష్పాలు వద్దు. నమస్కారాలు కూడా వద్దు. మేము ఇక్కడ భద్రాచలం వచ్చి వెళ్ళిపోయిన జాడ కూడా ఎవరికి తెలియక్కర్లేదు. మేము సైలెంట్గా భద్రాచలం వస్తూ ఉంటాం, సైలెంట్గా వస్తాం, సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ సన్మానాలు గౌరవాలు దండలు ఇవన్నీ కూడా అవసరం లేదు. మీకు మాకు అనుబంధం ఒక సబ్జెక్టు, సబ్జెక్ట్ తప్పించి ఇంకో రకంగా అనుబంధం ఏ అవసరం లేదు కూడా. ఈ గౌరవాలు ఈ అన్ని సన్మానాలు అవసరం లేదు. ఇక సబ్జెక్టు వరకు మన అనుబంధం పెట్టుకుంటే సరిపోతుంది. రామాయణం అంటే రక్షించేది రామాయణం. మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. మనం వేదాలు ఆ వేదాల్లోనూ మంత్రాలకు ఉచ్చారణ చేయలేము. మనం దానికి కొంత ట్రైనింగ్ ఉండాలి. ఈ రాతలు అనేవి ఈ మధ్యన వచ్చినాయి. పూర్వం ఆ గురువు శిష్యుడికి చెప్తూ ఉండడు, ఆయనేమో అవి వల్లి వేసేవాడైనా ఆ చెప్పింది వల్లించేవాడైనా అలా విద్యా ప్రచారంలోకి వచ్చింది. రాత అనేది ఈ మధ్య నుంచే, అంతకుముందు స్పోకెన్ ఎక్స్ప్రెషన్ కానీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ లేదు. అలా పూర్వకాలం నుంచి వేదం శిష్యులకి చెప్పటం, వాళ్ళు వల్లించడం, మళ్ళీ వాళ్ళు శిష్యులకి చెప్పటం, అలా మన వాళ్ళు వేదాన్ని మోసుకొస్తున్నారు. రామాయణం అంటే ఏదో కాదు, వేదాల్లో మనం వేదాలు చదివి అర్థం చేసుకునేటంత మేధస్సు లేదు, అంత సహనం లేదు మనకు. ఏ పూట కాఫీ లేకపోతే ఆ పూట ప్రాణం నిలబడదు, మనపిస్తుంది కాఫీ గతపడాలి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం వేదాన్ని అర్థం చేసుకుని దాన్ని జీర్ణం చేసుకుని దాన్ని అనుసరించడం అంటే మన మేధస్సు, ఇప్పుడు మేధస్సు సరిపోదు. ఇప్పుడు అంచేత బ్రహ్మదేవుడి ప్రేరణ మీద వాల్మీకి మహర్షి ఆ వేదాలు రామాయణం అంటే ఏం లేదు, వేదాల్లో ఉన్న సారమే రామాయణం కింద వచ్చింది. వేదాల్లో ప్రతిపాదించబడిన పరమాత్మ రాముడి కింద వచ్చాడు. వేదాల్లో ఏ పరమాత్మనైతే వాళ్ళు స్తోత్రాలు చేశారో ఆ పరమాత్మే రాముడి కింద వచ్చాడు. అమ్మవారు ఏమో సీతమ్మవారి కింద వచ్చారు. అంచేది మనకి రాముడు లాంటి సోదరులు అంత ఆదర్శం. మన కుటుంబ జీవితం అభివృద్ధి పొందాలంటే మన ప్రతి వాళ్ళకి కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబంలో ఉన్న పరస్పరం అనుమానాలు లేకుండా పరస్పరం అపార్థాలు చేసుకోకుండా ఆ కుటుంబ జీవితం సమిష్టిగా ఐక్యమత్యంగా ప్రేమగా ఉండాలంటే అది రామాయణానికే సాధ్యం. అయితే రామాయణం అందరూ పారాయణం చేయటం మంచిది, అవకాశం ఉన్నప్పుడు రామాయణం పారాయణం చేయటం మంచిది. రామాయణం చదివి మీరు అర్థం చేసుకుంటే నాలుగు వేదాలు మీకు అర్థం అవుతుంది. నాలుగు వేదాలు సారమే రామాయణంలో తీసుకొచ్చాడు. ఈ గాయత్రి మంత్ర యొక్క రహస్యం అంతా రామాయణం. గీత, గంగా, గాయత్రి, గోవింద అని చెప్పారు దాన్ని చెప్పారు. గీత, గంగా, గాయత్రి, గోవింద అంటే భగవద్గీతను పారాయణించాడు. భగవద్గీతను చదివి మీరు అర్థం అధ్యయనం చేసి అర్థం చేసుకోండు. గంగానదిలో స్నానం చేయండి. గాయత్రి మంత్రాన్ని జపించండి. గోవిందుని ధ్యానం చేయండి. ఈ నాలుగు వల్ల మీరు బాగుపడతారు. అలాగే ఆచార్యుల వారు రాసినటువంటి భజగోవింద శ్లోకాలను, భజగోవింద శ్లోకాల్లో భక్తి ఉంది, తత్వం ఉంది. కొన్ని పుస్తకాల్లో భక్తి ఉంటుంది, తత్వం ఉండదు. కొన్ని పుస్తకాల్లో తత్వం ఉంటుంది, భక్తి ఉండదు. భజగోవింద శ్లోకాల్లో మొత్తం 30. అందులో ఆచార్యుల వారు 12 చెప్పారు, మిగతా ఆయన శిష్యులు చెప్పారు. ఆ భజగోవింద శ్లోకాల వల్ల కూడా మీకు భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. అది పైగా శ్లోకాలు కూడా సరళంగా ఉంటాయి. ఒకవేళ శ్లోకాలు రావచ్చు, ఆ తాత్పర్యం చదువుకున్నా సరిపోతుంది. అది సందర్భాన్ని బట్టి ఆచార్యులు వారు చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ భద్రాచలంలో ఒక కళ్యాణ మండపం కట్టాలని ఈ క్షత్రియ సేవా సమితి కూడా ఉంది. భద్రాచలంలో క్షత్రియ సేవా సమితి ఉంది. వీళ్ళు కళ్యాణ మండపం కట్టాలని అనుకుంటున్నారు, తలపెట్టారు కళ్యాణ మండపం. మన జిన్నూరు వచ్చినప్పుడు అద్దూరు మూర్తులు గారు కూడా చెప్పారు ఇలా కళ్యాణ మండపం కట్టాలని ఉద్దేశం ఉందని. అంటే అది 130 లక్షలు అవుతుంది. అంటే అల్లూరి మూర్తిరావు గారు ఆయన భార్య పేరు మీద 10 లక్షలు ఇస్తారంటున్నారు. మొత్తం 30 లక్షలు అవుతుంది. నేను చెప్పాను నాకు కూడా అవకాశం ఉంటే నేను 3 లక్షలు ఇస్తానని చెప్పాను. అది నెమ్మదిగా ప్రారంభించాలి. 30 లక్షలు అంటే మరీ ఎక్కువ అని అనుకోవటలేదు. అది 30 లక్షలతో నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు కళ్యాణ మండపం. అంటే తిరుమలలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎలా ఇష్టపడుతున్నారు, ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ మాది క్షత్రియ ఈ మండపం సరిపోవటం లేదు అంటే ఈ కళ్యాణ మండపం కడితే చాలామంది ఇష్టపడుతున్నారు ఇక్కడ అంచేది కళ్యాణ మండపం కట్టాలన్నటువంటి ప్రెసిడెంట్ గారు, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్ గారు బుద్దాం సీతారామరాజు గారు ఇంతకుముందు చెప్పారు. అంచేది కళ్యాణ మండపం కూడా సీతారాముల కళ్యాణం అంటే మన కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. మనం ఎప్పుడు కూడా మేనిఫెస్టెడ్ గాడ్ని ఆరాధన చేయటం మంచిది. అదే భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడికి అసలు ఆకారం లేదు, పేరు లేదు. భగవంతుడికి ఒక రూపం ఉంటే పేరు వస్తుంది, రూపం లేదు. నిరాకారుడే భగవంతుడి గురించి, నిరాకారుడు, నిర్గుణుడు అని చెప్తారు. సాకారుడు అనుకోవచ్చు, సగుణుడు అనుకోవచ్చు, ఎలాగనుకున్నా భగవంతుడు ఉన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి, సాకారుడు అనుకోండి, సగుణుడు అనుకోండి, నిరాకారుడు అనుకోండి, నిర్గుణుడు అనుకోండి, ఏ రకంగానా రూపం ఉన్నా రూపం లేకపోయినా ఉన్నాడు. రూపం ఉన్నా ఆయనే, రూపం లేకపోయినా ఆయన. అయితే రాముడి కలిసి మేనిఫెస్టెడ్ గాడ్ అంటే బ్రహ్మం ఉంది అంటే ఆ పరమాత్మే కాళ్ళు చేతులు తడుక్కొచ్చాడు వాడు రాముడు. మన పరమాత్మ, పరమాత్మ అంటే మన ఇంద్రియాలకు అందదు, మనకు తెలివితేటలు తక్కువ, ఆ తెలివితేటలకు అందదు మనకి, మన మేధస్సుకి అందదు, మన ఇంద్రియాలకు అసలే అందడు. తర్వాత ఆయన అంటే పరమాత్మ ఓ రూపంలో మేనిఫెస్ట్ అయితే మన ఆయన ఆరాధన చేసుకుని ఆయన ఉపాసన చేసుకుని, ఉపాసన అంటే ధ్యానం అంటే ఉపాసనే ధ్యానం, ఉపాసన వేరు ధ్యానం వేరు కాదు. ఉపాసన చేసుకుని ఈ ఆ సాకారాన్ని భగవంతుడి యొక్క ఆకారాన్ని భగవంతుడి యొక్క గుణాలని పట్టుకుని ఇది సపోర్ట్ తీసుకుని ఆ నిర్గుణానికి నిరాకారానికి పాకి వెళ్ళాలి. అందుకే ఏదో పరమాత్మ అంటే డైరెక్ట్గా మనం ఆరాధన చేయటం, మనం ఒక మనకు రూపం ఉంటే మనకు పేరు ఉంది, మనకు రూపం ఉన్నప్పుడు ఓ పేరు ఉన్నప్పుడు ఇంకో రూపం ఉన్న దేవుణ్ణి ఇంకో పేరు ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేయగలం. కానీ రూపనామం లేనివాడు పట్టుకోవడం కష్టం, మన బుద్ధి పట్టుకోలేదు, అంత శక్తి మనకు లేదు. పూర్వం ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఆ వైభవం ఉన్నవాళ్ళు, అంత శక్తి మనకు లేదు. అంచేత జ్ఞానిపై రాముడు కృష్ణుడు వీళ్ళు అవతరించిన దేవతలు, అంటే అవతరించిన దేవుళ్ళు, అంటే మనం వాళ్ళకి వాళ్ళని ఆధారంగా చేసుకుని వస్తువు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఆధారంగా చేసుకుని వస్తువు దగ్గరికి వెళ్ళాలి, అంటే ఉన్న వస్తువుని పొందాలి. వాళ్ళు మన స్వరూపంగానే ఉన్నారు, మన స్వరూపం అంటే అరూపం, అరూపాలు మనకు అందదు, వాళ్ళే రూపం ధరించి వచ్చారు మన కోసం, వాళ్ళకి ఇక్కడ ఏం పనులు లేవు. ప్రపంచం అంటే ఊరికే భగవంతుడి యొక్క మిథ్యారూపం, ప్రపంచం ఏమిటి భగవంతుడి యొక్క నీడ, భగవంతుడి యొక్క షాడో, భగవంతుడి యొక్క మిథ్యారూపం. తర్వాత ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే మన అందరికీ ప్రపంచం అంటే ఇష్టం కావాలి, దేవుడు అంటే పెద్ద ఇష్టం లేదు మనకి, ఏదో నటిస్తున్నాం అలా, భక్తులు కాకపోయినా భక్తుల కింద నటించి చలామణ అయిపోతున్నాం, కాలక్షేపం చూసేసుకుంటున్నాం, ఏదో కాలక్షేపం అవ్వాలి కదా. మనం భక్తులం కాకపోయినా భక్తులం కింద నటిస్తున్నాం, కాలక్షేపం అయిపోతుంది, మనం కాకపోయినా అందరం భక్తులు అనుకుంటున్నారు అని చెప్పి ఇలా కాలక్షేపం అయిపోతుంది పోనీ, ఏది ఒకటి ఇలా ఏదో అసలు లేకపోయినా ఏదో కొద్ది గొప్ప, అసలు లేకుండా లేము, ఉన్నంత ఉండవలసినంత భక్తి లేదు, ఉండవలసినంత ఆప్యాయత లేదు, ఉండవలసినంత కాదు. మనం భగవంతుని పూర్తిగా నమ్ముతున్నామంటే ఇంక విశ్వాసం కలగలేదు, ఉన్నాడని అనిపిస్తున్నాం. మన భక్తి ఎక్కడ ఉందంటే గోరచ్చన ఉంది, ఉన్నాడని అనుకున్నాడు. మళ్ళీ ఇవాళ ఏమో ఇవాళ శుక్రవారం అనుకోండి, మళ్ళీ రేపు అనుమానం, ఉన్నాడు లేడు అనుకున్నవాడు ఒకళ్ళు లేడేమో అని అడుగు తీస్తే అడుగు అనుమానం. అంచేది మనం సందేహం, మనం అంటే స్థిర బుద్ధి లేదు మనకి, వ్యవసాయాత్మిక బుద్ధి లేదు, స్థిర బుద్ధి లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే స్థిర బుద్ధి, ఆ స్థిర బుద్ధి మనకు లేదు, నిలకడ లేదు, ఒక మాట నిలకడ లేదు, ఒక ప్రవర్తనలో నిలకడ లేదు, ఒక ధర్మం ఎందు ఆచరణ ఎందు గౌరవం లేదు, గురువు ఎందు గౌరవం లేదు, దేవుడు ఎందు గౌరవం లేదు, అలా గౌరవం లేదు మనకు, గౌరవం లేదు మనకు, భగవంతుడి ఎందుకు గౌరవం లేదు, ఒక తోటి మానవుడు ఎందుకు గౌరవం లేదు. అలా బుద్ధి స్థిరంగా ఉండదు మనకు, చపలత్వం, బుద్ధి ఎక్కువ చపలత్వంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా లేదు. మనం దేవుడికి దూరంగా ఉన్నాం, ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం. మనం దేవుడికి దూరంగా అంటే మన స్వరూపానికి మనం దూరంగా ఉన్నాం, ప్రపంచానికి బాగా దగ్గరగా ఉన్నాం. తర్వాత ప్రపంచం మీద మనకున్న ఇష్టం, ప్రపంచం మీద మనకున్న ప్రీతి దేవుడి మీద లేదు. అంటే ఆయన ఏమో అసలం, దేవుడు అసలం, ఆయన నీడ, ఆయన షాడో, ఏది ఇది మిథ్య, ఏది ఇది మిథ్య, ప్రపంచం అంతా మిథ్య, ఇది ఆయన నీడ, ఆయన కాదు, ఆయన నీడ, ఆయన ఆ నీడను పట్టుకున్న ఆయన వదిలేసాం మనం. ఇది ఇప్పుడు జరిగే సంఘటన. అది మనకు ప్రపంచం అంటే దేవుడు అంటే ఇష్టం ఉండలేదు, ప్రపంచం అంటే ఎందుకు ఇష్టంగా ఉంటుంది, అందరికి ఇష్టమే ప్రపంచం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు ఇష్టంగా ఉంటుంది ఈ మనకు తెలుసున్నా తెలియకపోయినా ఈ ప్రపంచం మనల్ని అందరినీ సుఖపెడుతుందనే భావన. మన పైకి అనపోయినా లోపల మా అందరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచం సుఖపెట్టకపోయినా సుఖపడుతుందని ఒక ఓపుతోట ఉన్నా ఇలా కొంతకాలం బతికి చచ్చిపోతాం. అసలు ప్రపంచం సుఖపెడతాందని అక్కడ సుఖం లేదు, ప్రపంచంలో నూటికి నూరు రూపాయలు సుఖం లేదు, ప్రపంచంలో ఏ పదార్థం కూడా మనకు సుఖాన్ని ఇవ్వదు. ఒకవేళ సుఖాన్ని ఇచ్చినా అది 5,000 ఇచ్చిన సుఖం రేపు పోతుంది. ఇప్పుడు ఏదైనా సుఖం వచ్చినట్టు మనకు అనిపించినా తాత్కాలికం, ఈవేళ వచ్చిన సుఖం రేపు పోతుంది, ఈవేళ వచ్చిన సంతోషం రేపు పోతుంది, ఏం చెయ్యి నిజం కాదు అది. ప్రపంచంలోంచి అయితే ప్రపంచంలోంచి సుఖం వస్తుందని మనకు అనిపిస్తుంది కానీ సుఖం లేదు. అంచే దేవుడికంటే ప్రపంచం మనకు ఇష్టంగా ఉంటానికి కారణం ఏంటంటే మనిషికి సుఖం కావాలి, శాంతి కావాలి, ప్రతి మనిషికి సుఖం కావాలి, శాంతి కావాలి. 1,000 కోట్లు 2,000 కోట్లు ఇళ్లలో నేను చూశాను కొన్ని చోట్ల బాంబేలు అక్కడ. యజమానులేండి, యజమానుల కంటే వాళ్ళ దగ్గర పనిచేసే నౌకర్లు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఇల్లు ఉంటారు, వంట వండి చేసేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు ఏదో ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి కదా పని మనుషులు ఉంటారు కదా. యజమానుల కంటే వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు ఇంటికాడ ఉన్న పని మనుషులు. ఇదేంటి వాళ్ళు ఏమో సంది, వీళ్ళంటే వీళ్ళు ఆనందంగా ఉంటున్నారు, అతని యజమానులు ఏమో ఆముఖం పుచ్చుకుని మోకాల్లో ఉన్నారు, ఏంటి వాళ్ళు ఇలా ఉన్నారు, ఇది నాకు ఆలోచన వేస్తారు. ఇంచాలంటే ఇంట్లో పని మనుషులు పెద్ద ఆశగా ఉంటారు, వాళ్ళకి ఆశ ఉండదు. యజమానులకు దురాశతోడు ఉంటారు, వీళ్ళకి పాపం ఆశ ఏంటి, ఏదో జీతం ఇస్తారు నెలకి ఇంతని, ఆ పిల్లలు నెచ్చుకుంటారు, ఏదో ఆ కంచాలు కడుగుతారు, కుసా ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళు జీవన ముక్తులు అనిపిస్తారు. వీళ్ళకి ఎవరైతే జీతాలు ఇస్తారో వాళ్ళు ఏడుస్తూ కూర్చొని ఎప్పుడు చూసినా బిక్క మొఖాలు. వాళ్ళు మెరుగా వంట చేసేవాళ్ళు కొన్ని వస్తారు మెరుగా, మాకు ఆనందం వాళ్ళు సొమ్ము అనిపిస్తారు. ఏం చేయాలంటే యజమానులు కొన్ని ఆశాలకు ఉండదు. మీరు ఏదో నెలకి ఎంత జీతం ఇస్తారు పాప, అది ఆ జీతం పట్టిపోయి హాయిగా ఉంటారు. కామయేష క్రోధయేష రఘుగుణ సమస్భవ. మహాశనో మహాపాప్మ విజ్ఞానమిహ వైరిణం. భగవద్గీతలో 3 అధ్యాయంలో ఈ ఆశ అనేది ఎలా ఉంటుందో, కామ అనేది ఎలా ఉంటుందో, భగవద్గీతలో 3 అధ్యాయంలో 37వ శ్లోకం మొదలు 43వ శ్లోకం వరకు 7 శ్లోకాలు వర్ణించి చెప్పాడు. 37వ శ్లోకం మొదలు 43వ శ్లోకం వరకు కర్మయోగంలో వర్ణించి చెప్పాడు. ఈ కామక్రోధాలు వీళ్ళిద్దరు అన్నదమ్ముడు, కామేమో అన్న క్రోధం తమ్ముడు, వీళ్ళిద్దరు ఎక్కడైతే కలిసే ఉంటారు, కలిసే తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే కోరిక ఉంది అక్కడ కోరిక లేనివాడు కోపం ఉంటుంది, ఎక్కడైతే కోరిక ఉంటో ఆడు కోపం వచ్చేస్తాడు. మళ్ళీ మనకి ఎన్ని చెడ్డ గుణాలన్నా, చెడ్డ గుణాలని 2 గుణాలు వీళ్ళు కమాండర్స్, వీళ్ళు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ చెడ్డ గుణాలకి నాయకులు ఇద్దరు, ఆ కామ పెద్ద నాయకుడు, ఆడు ఉపనాయకుడు కోపం. మిగతా చెడ్డ గుణాలన్నీ ఇందులోంచి వచ్చేస్తారు, 90 చెడ్డ గుణాలన్నా ఇందులో వచ్చేస్తారు. ఆడేమన్నానంటే మహాశని, ఇప్పుడు నిప్పులో పొయ్యిలో పొయ్యిలో పొలలు పెడుతున్నారనుకోండి, పొలలు పెట్టుకొలిది నిప్పు అర్ద పెరిగిపోతుంది. అంటే కోరికలు నెరవేర్చుకొలిది, కోరికలు నెరవేర్చుకునే కొలిది పెరిగిపోతాయి కానీ ఇంకా తగ్గవు. మనం కోరికలు నెరవేర్చుకొని మొదలు పెడతాం అనుకోండి, కోరికలు నెరవే ఈ కోరిక నెరవేరింది, తర్వాత ఇంకో కోరిక అది నెరవేర్చుకున్నా, అలా నెరవేర్చుకునే కొద్ది కోరికలు పెరిగిపోతా కానీ తగ్గవు. రమణ మహర్షి గారు రమణస్వామి మాట చెప్పాడు, మీకు కోరికలన్నీ నెరవేరిపోతాయి అనుకోండి, దేహము నేననే బుద్ధి పెరిగిపోతుందని చెప్పాడు. కానీ మనం ఏమనుకుంటామంటే కోరికలు బాగా నెరవేరిపోతున్నాయి అనుకున్నాను అయిపోతున్నాయి, ఓ పక్కన నెరవేరిపోతామంటే మీరు లోపల కూలిపోతూ ఉంటారు. అంచేత దేహము నేను అనే బుద్ధి మన అందరికీ ఉంది, అదే బంధం. ఇది మనకు కామం పెరిగిపోయింది, కోరికలు పెరిగిపోయింది, ఏ బుద్ధిని అయితే మనం పోగొట్టుకోవాలో మీకు తెలియకుండా బుద్ధి పెరిగిపోతుందని చెప్పారు. కృష్ణుడు ఏమన్నాడంటే, ఇక్కడ పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి, ఆ వృక్షాలకి ఒక బీజం ఉంటుంది లోపల, ఆ బీజంలోంచి లోపల విత్తనంలోంచి వృక్షం ఉంటుంది. అలాగే మొత్తం అసలు ఈ సంసారానికి బీజం కామం అని చెప్పాడు. ఈ సంసారం అనే పెద్ద వృక్షానికి, సంసారం అనే పెద్ద చెట్టుకి బీజం ఏంటంటే కామం. అందులోంచి కోరిక వచ్చింది, అందులోంచి కోపం వస్తుంది, అందులోంచి ఇంకోటి వస్తుంది, ఇంకా 90 వస్తాయి అందులోంచి వస్తాడు. ఆ కామం గురించి వాడు మహాశని అన్నాడు. ఎవడు మహాశనో మహాశనో అది గొప్ప శని, అది ఒక దాన్ని నిందింపలేరు మీరు. దాన్ని ఈ కామాన్ని తృప్తిపరిచిన వాడు సృష్టిలో ఎవడో లేడని, ఈ కామ ఆకలి దానికి ఉగ్గు ఆకలి, దానికి మీరు ఆకలి వేస్తాను తిండి పెట్టేస్తే ఇంకా తినేస్తుంది, లేదా దున్నపోతులా తినేస్తుంది. దానికి ఆకలి ఎక్కువ ఉండదు, ఆకలి ఎక్కువ దానికి పో అది తిండి పెడుతున్నారు మీరు ఇంకా ఎక్కువ తినేస్తుంది. ఎంతవరకు సృష్టిలో ఆ కామానికి అన్నం పెట్టే కామ యొక్క ఆ గొయ్యిని ఇంతవరకు పూర్చిన వాడు ఎవడో లేడని హిట్లర్ మహారాజును కూడా గొయ్యను పోడుతాడు. అంటే ఇంతవరకు కోరికలు నెరవేర్చుకుంటూ కోరికల్ని జయించిన వాడు శిష్యులు ఎవడం లేడం. ఆశ, ఆశ అనేది ఒక గొయ్యి, ఆశ అనేది ఒక గొయ్యి. ఆ గొయ్యిని ఎవడ పూడతలేడని చెప్పాడు భగవంతుడు. అది మహాశని, అది మీకు అర్థమవుతుందే, అది మహాశని పనులు పాతకాలు తీసుకొస్తున్న మనిషి కంచెడు. మొత్తం ఎన్ని పాపాలు కావాలో అన్ని పాపాలు, ఎన్ని అబద్ధాలు, ఆశ ఎప్పుడైతే ఉందో మనిషికి ఆ ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పేస్తాడు, లోపల పూర్తిగా కుళ్ళిపోతాడు. ఏదో బయట మంచి మంచి కారులోనూ తిరుగుతాడు, లోపల శుభ్రంగా కుళ్ళిపోతాడు. వాడు ఇంక రిపేర్ చేయడానికి కూడా ఇంకా పనికిరాడు. నీకు అర్థం అవుతుందో, డైరెక్ట్గా ఇంకా నరకానికి వెళ్ళిపోవాల్సింది. మధ్యలో వాడికి ఇంకా స్టాప్లు ఏముండవు, నాన్ స్టాప్గా వెళ్ళిపోతాడు. అంచేటప్పుడు వాడు అంటే ఈ నరక ద్వారాలు వీళ్ళ కోసమే తెరిచి ఉంచుతారు. అదే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ద్వారాలు పెద్ద పెట్టారు నరకానికి వెళ్ళే ద్వారం. అదే పెద్ద గెంటుకుంటే ఎదక్కర్లేదు నరకానికి వెళ్ళి వాళ్ళు ద్వారాలు చాలా పెద్దవి, విశాలంగా గెంటుకుంటే ఎదక్కర్లేదు, విశాలంగా వెళ్ళిపోవచ్చు. రాగము కోపము ఏదేవి భయం ఒకటి, కోపం ఒకటి, తర్వాత ఈ కామం ఒకటి, ఈ మూడు ఉన్నవాళ్ళు పక్క వాళ్ళని అడగక్కలేదు, వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. ఆ పైగా ద్వారాలు మీకు మన కోసం తెరిచి ఉంటాయి. గెంటుకుని ఎక్కర్లేదు, గెంటుకుని వెళ్ళక్కర్లేదు, ఎంతమంది వెళ్ళినా ఈ విశాలంగానే ఉంటాయి. ఇది అయితే మనకు ప్రపంచం అంటే మనిషికి ఏం కావాలి, సుఖం కావాలి. మనిషికి ఏం కావాలి, సుఖం కావాలి. అంచేత ఇన్ని పొరపాట్లు మనం ఏం చేస్తాం, మనం మంచివాళ్ళు, మనం కూడా మంచివాళ్ళు. ఎక్కడ సుఖం ఉందో మనకు తెలియక మన స్వరూపంలో సుఖం లేదు, మన హృదయంలో సుఖం లేదు, మన లోపల ఏం సుఖం లేదు, బయట సుఖం ఉంది, బయటే శాంతి ఉంది, లోపల ఏమి లేదు అని బయటికి పరిగెట్టుకెళ్ళిపోతుంది. ఆచార్యులు వారు అన్నారు, మీరు ఎలా ఎక్కడైతే సుఖం లేదో, ఎక్కడైతే శాంతి లేదు, ఎక్కడైతే ఆనందం లేదో పరిగెట్టుకెళ్ళిపోతున్నారు, అలా మీరు పరిగెట్టుకెళ్ళిపోవడానికి కారణం ఉంది, మీకు వైరాగ్యం లేదు, వివేకం లేదు, విచక్షణ లేదు, ప్రజ్ఞ లేదు అన్నాడు స్వాముల వారు. అంటే మీరు బుద్ధిమంతులు కాదు. ఆచార్యుల వారు ఏమన్నారంటే మనకి మంచితనం ఉన్నా, ఏదో ఎంతో కొంత మంచితనం ఉన్నా ఆ వివేకం లేదు, తర్వాత ప్రజ్ఞ లేదు, అసలు వైరాగ్యం అసలు లేదు, ఇవన్నీ లేకపోవటం వల్ల ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ ఆనందం లేదు, అక్కడ పరిగెట్టుకెళ్ళిపోదు. ఇప్పుడు మీకు ధనం మీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. మీరు కోరుకుంటే ఎక్కువ ఇచ్చేది, మీ కోరిక లేకపోయినా వస్తుంది. మీ ప్రారంభంలో వచ్చి యోగం ఉంటే అది వచ్చేస్తుంది. మీరు కోరుకుంటే, కోరిక లేకపోతే తక్కువ రాదు, కోరిక లేకపోతే ఎక్కువ రాదు. అంటే పెట్టిందే వస్తుంది. పూర్వజన్మలో మీరు ఏదైనా పెడితే మీకు ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మనం చేసింది మనకు ఎదురు వస్తుంది, కానీ మనం చెయ్యింది ఎప్పుడు మనకు ఎదురు రాదు. ఇది సూత్రం, ఇది దేవుడు చెప్పిన సూత్రం, రాజ్యాంగంలో సూత్రాలు కాదు. మనం చేసిందే మనకు ఎదురు వస్తుంది, కానీ మయ్యని చెయ్యింది ఏది ఎదురు రాదు. ఏంటి భగవంతుడు అలా చేశాడు మనకి, ఇలా చేశాడని అనుకుంటాం. అలా చేశాడు అనుకుని అది మనకు ఇష్టమైన పని అయితే తిట్టుకుంటాం, చిరాకుపడతాం, ఒకసారి దేవుడు లేడేమో అనుకుంటాం. మీకు అర్థం రకరకాల భగవంతుడు సత్య సంకల్పుడు. మనం అబద్ధాలు, మనకు పని రోజు అబద్ధాలు చెప్పడం, ఎందుకంటే ఆడు భగవంతుడు సత్య సంకల్పుడు. భగవంతుడు సత్య సంకల్పుడు. మనకు ఏదైనా కష్టం వచ్చిందని కొన్ని మాటలు, కానీ తెలియకుండా రాదు. భగవంతుడు తెలియకుండా మన ఆ కష్టం రాదు. అంచేత ఇది భగవంతుడు సంకల్పంలో వచ్చిందని మనం అది అంగీకరించగలిగితే అటువంటి కష్టాలు రాబోయే జన్మలో రావు. మనం అంగీకరించం, రియాక్ట్ అవుతాం, భగవంతుని ఎదుర్కొంటాం. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిన తర్వాత ఇంకోటి మనం ఏం చేయాలంటే, ఒకళ్ళు బాగుపడుతూ ఉంటారు, ఒకళ్ళు పాడైపోతూ ఉంటారు. ఆ బాగుపడే వాళ్ళ మీద మన రాగం పెట్టుకోకూడదు, పాడిపోయే వాళ్ళ మీద ద్వేషం అసలు పెట్టుకోకూడదు. మీకు అర్థమవుతుంది, లోకంలో కొంతమంది బాగుపడుతూ ఉంటారు, కొంతమంది పాడైపోతూ ఉంటారు. బాగుపడే వాళ్ళ మీద కూడా మన రాగం పెట్టుకోకూడదు, పాడైపోయే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు. కానీ పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు బాగా బాగుపడ్డారు, ఎందుకు బాగుపడ్డారు, వీళ్ళు పాడైపోయారు, వీళ్ళు ఎందుకు పాడైపోయారని వాళ్ళ దగ్గర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కానీ ఇష్టం అయిష్టం మనకు అనవసరం. మనకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. పాఠాలు నేర్చుకోవాలి. తర్వాత మనం కాలేజీలో హై స్కూల్లో చదివిన పుస్తకాల్లో నేర్చుకునే పాఠాలు అంటే మనకు జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు ఎందుకయ్యారంటే వాళ్ళు పుస్తకాలు చదివలేదు, వాళ్ళ జీవితం నేర్పిన పాఠాలు ఉంటాయి. ఆ పాఠాలను అనుసరించి వాళ్ళ జీవితాన్ని అలా తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళు ఏది వాళ్ళు ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద మమకారం పెట్టుకోరు, కానీ ఆ పాఠాలు నేర్చుకుంటారు. నేర్చుకుని ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. కామయ్యే అది మహాశని, ఏది ఆశ అనేది మహాశని. అది ఏమో దాన్ని నింపలేము. పోనీ ఎంత నింపినా మీరు 10,000 ఎకరం కొన్నారనుకోండి, 30,000 ఎకరం కొన్నారనుకోండి, దేశం అంతా కొనగలనుకోండి. ఇదంతా ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ ధనవంతులకి మీరు చాలా బాగా సంపాదించాలంటే లోపల వాళ్ళకి అహంకారం ఉంటుంది కదా, అది ఉబ్బుతుంది అన్నమాట. అదొక రకమైన సంతోషం, మీకు అదొక రకమైన సంతోషం. లియో టాలస్టాయ్ ఏమన్నాడంటే మీ దగ్గర డబ్బు ఉంటే దేశం అంతా కొనవేసుకోమన్నాడు. మీరు డబ్బు ఉంటే పొలాలు కొనుక్కోవడం మానకండి, మొత్తం దేశంలో 8,000 ఎకరం ఉంటే 8,000 ఎకరం కొనేసుకోండి, పొలాలు కొనుక్కోవడం మానకండి, కానీ మీరు చస్తే 6 అడుగుల స్థలం సరిపోతున్నాడు. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు ఎన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నా మిమ్మల్ని పోడ్చడానికి కాల్చడానికి 6 అడుగుల శరీరం సరిపోతుంది, 6 అడుగుల స్థలం సరిపోతుంది. మీరు కొనుక్కుంటే కొనుక్కోండి, మీరు 6 అడుగుల స్థలం మీకుంటే సరిపోతుంది, చచ్చే మీరు కప్పెట్టాను కానీ టాలస్టాయ్ చెప్పాను. ఇప్పుడు అందరూ వల్లగాడలో తీసుకుపోతున్నారు, అది పంచాయతీ వల్లగాడ, అది కూడా వీళ్ళ సొంత స్థలం కాదు. వీళ్ళు కప్పెట్టి స్థలాలు కూడా వీళ్ళు సొంతం కాదు, వల్లగాడలో మోసుకుపోతున్నారు వీళ్ళు, అది సొంత స్థలాలు కాదు. చేది ఎవరికే టాలస్టాయ్ ఎలా చెప్పాడు, కానీ వీళ్ళ సొంత స్థలాలు వీళ్ళు కప్పెట్టారు మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలు ఉంటాయి, అక్కడ పడేసి పీనిగిన అక్కడ పడేసి వస్తున్నారు. ఈ పంచాయతీ స్థలాల్లో మున్సిపాలిటీ స్థలాల్లోనే అక్కడ గవర్నమెంట్ స్థలాల్లో పడేసి వస్తున్నారు. అంటే అది మీకు ఇప్పుడు ఎందుకు మనం ఎందుకు చెప్తున్నాం, ప్రపంచం అంటే ఎందుకు ఇస్తాం. మన మనస్సు లోపలికి వెళ్ళమంటే వెళ్ళదు, బాహ్యానికి వచ్చేస్తాం. మన మనస్సు లోపలికి వెళ్ళమంటే వెళ్ళదు, బాహ్యానికి ఎందుకు రావాలి అసలు, దానికి పని ఏంటి, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని నల్లుకున్నది, సుఖం వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది అని అలా అనుకోవటం వల్ల ఉంది. అది బయట నిజం, బయట అంతా నిజం, బయట నిజం ఉన్నంతకాలం, బయట ఏదో శాంతి ఉందన్నకాలం, బయట ఏదో ఉందనుకున్నంతకాలం మీరు ఎంత ప్రయత్నం చేసినా మనసు బయటకు వెళ్ళటం మానదు, వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో ఉంది, అక్కడ బంగారం ఏదో ఉంది అనుకున్నప్పుడు మీ మనసు బయటకు వెళ్ళటం ఎలా మానుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సుఖం ఎక్కడ ఉంది, మన హృదయంలో ఉంది. ఏం అక్కర్లేదు ఆ హృదయంలో. ఒకవేళ బాహ్యంగా మీకు ఎక్కడన్నా సుఖం కనిపిస్తున్నప్పటికీ అది ఆభాసం మాత్రమే, మళ్ళీ ఆ సుఖం అంతా మీకు దుఃఖంగా మారిపోయింది. మన సాయంత్రం మనం చెప్పుకున్నాం, దేహం అంటే ఇష్టానికి కారణం ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల వల్ల లోకంలో ప్రతి ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని ఏమో ఇంద్రియం ఎంజాయ్ చేస్తుంది, అవి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది ఎంజాయ్ చేస్తుంటే అది ఎలాగైనా అది పోడదు, అది ఇంకా ఆ ఎంజాయ్మెంట్ అనేది పోడదు. అలా ఎంజాయ్మెంట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ లోపల శరీరానికి చావు వస్తుంది, చచ్చిపోతుంది. కానీ ఈ భోగాలు అనుభవించి ఉంటుంది కాబట్టి మళ్ళీ భోగ దృష్టిలో ఉండి చచ్చిపోతాడు జీవుడు. లాస్ట్ టైంలో ప్రాణం పోయేటప్పుడు మీకు ఏ దృష్టి అయితే ఉందో, ఏ మనస్సు అయితే ఉందో దాన్ని బట్టే పునర్జన్మ వస్తుంది. దాన్ని బట్టే మనకి పునర్జన్మ వస్తుంది, తిరిగి జన్మ. ఇప్పుడు గాంధీ గారిని ఈ రోజున చంపేశారు, ఈ రోజున ఆయన రామనామం చేశారు, జీవితం పొడిగినా రామనామం చేశారు. రామనామం చేసేవాళ్ళకి ఈ ప్రాణాయామం అయ్యే అవసరం లేదు, చేస్తే చేసుకోవచ్చు కానీ అవసరం లేదు. మీరు దేవుడి నామం ఏదైనా హృదయపూర్వకంగా చేస్తామంటే మిగతా విషయాలు అవసరం లేదు. ఒకవేళ మిగతా విషయాలు ఎందుకు చేస్తున్నామంటే నామం మీద ఉన్న శక్తి మీద, నామానికి ఉన్న వైభవం మీద, నామం మనకి ఇచ్చే ప్రసాదం మీద నమ్మకం లేక మిగతా పనులు కూడా వెళ్ళిపో. మనకు విశ్వాసం లేక ఏదో ప్రాణాయామం చేద్దామని, ఇంకోటి చేద్దామని అంటే భగవంతుని మీద గౌరవం విడిచిపెట్టేసి దొమ్మర విద్యలోకి వెళ్ళిపోతుంది. సజీవమైన విశ్వాసం మనకు లేదు. ఆ నామం మీద కూడా గాంధీ గారు రామనామం చేశాడు, మనకి రామనామం చేశాం. అయితే గాంధీ గారు రామనామ ప్రేమగా చేశాడు, ఇష్టంగా చేశాడు, విశ్వాసపాత్రుడై చేశాడు. తర్వాత ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా రామనామం వచ్చింది, నేను అన్నం లేకుండా బతకగలను, గాలి లేకుండా బతకగలను, కానీ రామనామం చేయకుండా జీవించలేనన్నాడు బాపు. అంటే మనం చేస్తున్నాం, యాంత్రికంగా చేస్తున్నాం, కానీ అక్కడ మనస్సుని పెట్టి చేయటం లేదు, అందుచేత మనం ఆ చేసేది ఇష్టంగా చేయాలి. తర్వాత ఇది మీకు కృష్ణుడు ఏమన్నాడంటే, మీకు అందరికీ కామం శత్రువు అని చెప్పటం లేదు, బుద్ధిమంతులకి శత్రువు అంటున్నాడు. బుద్ధిమంతులకి శత్రువు, వివేకవంతులకి శత్రువుడు, బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి శత్రువు, మంచి గుణం మంచి మనస్సు ఉన్నవాడికి శత్రువు, అందరికీ శత్రువు అని చెప్పటం లేదు. ఈ వైజ్ మ్యాన్కి శత్రువు అన్నాడు. కామం కొంతమందికి చాలా ఇష్టం, కామం అంటే చాలా చాలా ఇష్టం, వాళ్ళకి కామం శత్రువు అని నేను చెప్పడం లేదు. తెలివిగల వాడికి, బుద్ధిమంతుడికి, బాగుపడాలని ఉన్నవాడికి శత్రువు, బాగుపడాలనుకున్నవాడికి శత్రువు, ఏది కామం అందరికీ శత్రువు అని నేను చెప్పడం లేదు. కామం కొంతమందికి మిత్రుడిగా ఉండొచ్చు, అంటే దానికి ఈ లోకంలో నువ్వు దుర్గుణాలంటే, దుర్గుణాలన్నీ ఆ కామక్రోధాల్లోంచి వస్తున్నాయి, అది రజగుణంలోంచి వస్తుంది. ఏది కామక్రోధాలు రగడు, ఆ రజగుణంలో వచ్చిన కామక్రోధాలు అందరూ కూడా బుద్ధిమంతుడికి మటుగా శత్రువులే. అటు శత్రువులా చూసి వాటిని మనసు బుజ్జగించి, అటు విజృంభించకుండా వేసి వాటిలోంచి విడిదలపం. అవి రెండు పెద్ద సుడుగుండాలు, పెద్ద సుడుగుండాలు కామక్రోధాలని పెద్ద ఆ సుడుగుండాలు ఏదో గుణంలో పడిపోతాయి. అయ్యి చాలా పెద్ద సుడిగుండాలండి, ఏదో సుడిగుండంలో పడిపోతాం. తర్వాత మనకు అది ఒక తలంపులు వస్తాయి, ఆ తలంపులు కూడా చూడు. కామం అంటే ఏంటి? ఒక తలంపు. కోపం అంటే ఏంటి? ఒక తలంపు. అసూయ అంటే ఏంటి? ఇవన్నీ తలంపులే, ఇవన్నీ సుడిగుండాలు. ఏదో సుడిగుండంలో ఇది పడిపోయి లోపలికి వెళ్ళిపోతాం. ఓ చాప్టర్ అయిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ మనల్ని సుఖపెట్టేస్తారు. ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు బాగా ప్రేమించుకుంటున్నారు, సమాజంలో ఎవరన్నా ప్రేమించుకుంటున్నారు. ఈ సమాజంలో జనం ఉన్నారా, మీరు వీళ్ళ నలుగురిని పెంచుకోండి, వీళ్ళు ప్రేమించాలంటే మాకు వద్దా, పెంచుకోవట్లేదు. ఇప్పుడు సమాజంలో వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని దత్తత చేసుకోండి, కనీసం ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో దత్తత చేసుకోండి అంటూ మా ఇంట్లో వాళ్ళు మేము ప్రేమించుకుంటామండి, ఎవరినో దత్తత చేసుకుంటాం. మనం ఏం చేద్దాం? మనం ఇంట్లో వాళ్ళంటే ఇష్టపడుతున్నాం. బేసిక్గా మీరు ఆలోచించేది ఏంటంటే, ప్రతి మనిషికి సుఖం కావాలి. నాకు దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు సుఖం అక్కర్లేదని చెప్పేవాడు ఎవడు లేడు. ఇంట్లో వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎందుకు ప్రేమించుకుంటున్నారంటే వాళ్ళు మనకు సుఖ పెడతారు, సీక్రెట్ అది. ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని మొట్టికాయలు మొట్టినా, కొట్టేసి ఇంట్లోంచి బయటికి గెంటేసినా వాళ్ళు సుఖ పెడతారని ఒక తలంపు ఉంది. వాళ్ళు మీ పిల్లల్ని మీరు బాగా పెంచుతారు, తర్వాత మిమ్మల్ని కొట్టేసినా కొట్టేస్తారు. అంటే ఆ మమకారం మీద బాగా పెంచుతారు, తర్వాత వాళ్ళు చూస్తారని నమ్మకం లేదు. ఒకసారి యావరేజ్ స్టూడెంట్స్ మీరుగా 199 మార్కులు వచ్చిన వాడు అసలు చూడడం, ఎప్పుడు కూడా కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ మీరు కొంచెం తల్లిదండ్రులు పలకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అంటే 199 మార్కులు వచ్చినంత మాత్రం చేత ఆడు మంచివాడని బుద్ధిమంతుడని చెప్పలేడు. ఆడు స్వార్థపరుడు అయి ఉండొచ్చు, మార్కు చదువుకున్నాడు, మార్కులు వస్తున్నాయంటే మార్కులను బట్టి మనం గుణం కట్టలేము. పూర్వం చదువుకునే టైంలో ఆ టీచర్ ఏం గురుకులాలు ఉండవు. కాలేజీలు హై స్కూల్ లేనప్పుడు గురుకులాలని మాస్టరు ఒక్కో మాస్టర్ దగ్గరికి 10 మంది 5 మంది పిల్లలు వెళ్ళి మాస్టర్ ఇంటికి వెళ్ళి చెప్పించుకున్నారు. ఆ మాస్టర్కి వంకాయలు బీరకాయలు ఏమైనా కావాలంటే తిని ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళి పెట్టేవారు అది చెప్పి మాస్టర్కి. ఈ మాస్టర్ ఏమో పిల్లలకు బాగా చెప్పేవారు. పూర్వం చదువులకు ఇప్పుడు చదువులకు తేడా ఏంటంటే, ఆడికి మార్కులు బాగా వస్తున్నాయి చూ, తల్లిదండ్రులకి అదే పని, మాస్టర్కి అదే పని, స్కూల్లో అదే పని, కానీ వాడి ప్రవర్తన ఎలా ఉందో, వాడు సహృదయంతో ఉన్నాడా లేదా, ఆడికి లోపల వాడు నీతి మంత్రిగా ఉన్నాడా లేదా, లేదా దురక్రమణదారుడిగా ఉన్నాడా, లేకపోతే వాడు సుఖంగా జీవించే ఇతరులను సుఖంగా జీవించేసే బుద్ధి వాడికి ఉందా లేదా, లోపల ధర్మ బుద్ధి ఎంత ఉంది, వాడికి శీల బుద్ధి ఎలా ఉంది, అది కొలిచి వారు పూర్వం ఉపాధ్యాయులు. అది కొలత వదిలేశాడు. ఎంత చెప్పి వాడు తెలియనివాడు అవునే కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి ఇదే కానీ అంటే ఆడు బుద్ధి చూస్తున్నారు కానీ హృదయం మొత్తం మీద చూడటాడు. ఈ దేశం పాడైపోవడానికి కారణం, ఈ దేశాన్ని పాడు చేసేవాళ్ళు అందరూ, ఈ దేశాన్ని ముఖ్యంగా పాడు చేసేవాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. చదువులేని వాళ్ళు ఎవరో పాడు చేయట్లేదు, బాగా చదువుకున్న వాళ్ళే ఈ దేశాన్ని పాడు చేస్తున్నారు. చదువులేని వాళ్ళు మనం పాడు చేయం, ఆ తెలివితేట లేవు మనం. చదువుకున్న వాళ్ళే పాడు చేస్తున్నారు దేశాన్ని. ఏం చేద్దండి, ఆ చదువు ఉరికే ఆ సబ్జెక్ట్ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి బాగా వచ్చినాయి లేదా అదే ఒకటి చూసుకుంటాడు. మేస్టర్ తల్లిదండ్రులకి అదే కావాలి, మేస్టర్కి అదే కావాలి. గవర్నమెంట్ ఏం చెబుతుందంటే చూసి కాపీలు కొట్టినా పర్లేదు, మార్కులు ఎక్కువ ఎక్కువగా వచ్చేలా చూడండి అని. గవర్నమెంట్ అలాగే చెబుతుంది, ఎక్కువ మీరు వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువగా వచ్చేలా చూడండి అని వాళ్ళు చెబుతారు. అంటే ఇవన్నీ గొప్పల కోసం నీకు అర్థమవుతుంది, పాడైపోయేది పిల్లలు అంటే పూర్వం వాళ్ళ క్యారెక్టర్ కూడా చూసేవాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఎవరికి ఎక్కడ మార్కులు వినొచ్చినాయి, మార్కులు వినొచ్చి మార్కులు 199 మార్కులు వచ్చిన వాళ్ళు బ్యాక్ చదువుకున్నారు వచ్చింది మంచి, వాళ్ళు అందరూ బుద్ధిమంతులని చెప్పలేము. అది మీకు ఇక్కడ సబ్జెక్ట్ చెబుతాను. పూర్వం గురుకులాల్లో మేస్టర్ గురుకులాల్లో చెప్పేవాళ్ళు వాడు బుద్ధిమంతులు అవునా కదా, వీడు సమాజానికి ఉపయోగపడతాడు కదా, ఆడు తెలివితేటలో వాడు పొట్టకే పరిమితం చేసుకుంటాడు, ఇతరులకు ఏమైనా ఉపయోగపడతాడు లేదు, ఇన్ని కోణాల్లోంచి ఉపాధ్యాయుడు చూసాడు. వాడు గురువు అంటే వాడు పూర్వం అలా గురువు అనే శబ్దం నుంచే గౌరవం అనే శబ్దం వచ్చింది. గురువుని గౌరవించాలి అంటే గురువు పట్ల మనకు గౌరవం లేకపోతే ఆ గురువు చెప్పేది మనకు బుర్రకు పట్టదు. గురువు పట్ల గౌరవం ఉండాలి. ఆ గురువు పట్ల మనకు గౌరవం లేదనుకోండి, అతను మంచి మాటలు చెప్పినా అతని మనసుకు పట్టాం మనకు. అంటే గురువు అనే శబ్దంలోంచి గౌరవం అనే శబ్దం వచ్చింది. అంటే గురువు పట్ల ఎప్పుడు గౌరవం కలిగి ఉండాలని. అంటే గురువు అంటే ఈశ్వరుడు యొక్క ప్రతినిధి, ఈశ్వరుడు యొక్క అంబాసిడర్, ఈశ్వరుడు రిప్రజెంటేటివ్. ఇప్పుడు ప్రపంచంలో ఈ జ్ఞానంతో సమానమైంది లేదు. భగవంతుడు గీతలో ఏం చెప్పాయంటే ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది లేదు, దానికి మించింది కూడా లేదు అన్నాడు. అది గీతలో చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ప్రపంచంలో ధనంతో సమానమైంది లేదు, దానికి మించింది లేదు అంటున్నారు. కృష్ణుడు అలా చెప్పాడు, మనం ఇలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు భగవంతుడు చెప్పేది సత్యమా, మనం అనుకునేది సత్యమా? భగవంతుడు చెప్పేది సత్యం, కానీ మన మనస్సు అంగీకరించడం లేదు. మన మనస్సునే అంగీ నిజాన్ని మన మనస్సు అంగీకరించకపోయినా నిజమేది. 6-4-10 6-4-10 అంటే మనం అంగీకరించాం అనుకోండి, అంగీకరించకపోతే ఎవడక్కాలి మానే అంటే 6-4-10 అంటే 10. అలాగే భగవంతుడు చెప్పింది శాసనాలు, అవి భగవంతుడు చెప్పింది శాసనాలు, అది నువ్వు అంగీకరించకపోతే, అంగీకరించకపోతే కాలప్రవాహంలో కొట్టుకుపోతావు. అంగీకరించకపోతే బలవంతాన్ని నీకు ఎవడు చెప్తావు మరి అంటాడు, కాలప్రవాహంలో కొట్టుకుపోతావు. ఇప్పుడు మన అందరం ధృతరాష్ట్రుడి కింద అయ్యారు. ధృతరాష్ట్రుడి దగ్గర చెడ్డ ఏంటంటే అడి కళ్ళు లేవు, ఎవరికి చెవులు ఉన్నాయి, అడి చెవులు లేదు కళ్ళు లేవు. ఆడు ఎవరు ఎంతసేపు చెప్పినా ఎంటాడు అంతాడు, నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు చేసి తప్పు నువ్వు ఎలా చేసుకోని చెప్తారని ఎవరైనా ఆ కొడుకుల మీద, ఆ దుర్యోధన రాళ్ళు ఆడు కొడుకులు కదా, ఆడి పిల్లల మీద ఉండే మోహం కొలిది ఈ మంచి మాటలు విన్నివాడు, ఆ మోహం మళ్ళీ ఆ మంచి మాటలను ఆచరణలో పెట్టానికి ఈ కొడుకులు జ్ఞాపకం వచ్చి ఆగిపోయేవాడు. అంటే వాళ్ళకి ఇంకా రాజ్యం ఇచ్చేయలేదు ఎవరికి, వాళ్ళ కొడుకులకి. అంటే వినేవాడు వింటాం, కానీ నిర్ణయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేసాడంటే ఆ దుర్యోధన వాళ్ళు బాగుపడాలని లోపల, అది మమకారం. ఏంటది మమకారం అంటే ఆడు వినేవాడు వింటాం, విని ఆచరణలో పెట్టమేవాడు, ఆచరణలో పెట్టేవాడు కాదు. ఆచరణలో ఎందుకు పెట్టేవాడు కాదంటే ఆడికి మమకారం అడ్డొచ్చింది మొత్తం. ఈ మమకారంలో మొత్తానికి పోయాడు, ఆడికి పోయినాడు వంశం అంతప్పుడు. ఇప్పుడు ఆడే కదా మన అందరం ధృతరాష్ట్రులే. ఈ పూర్వం వాళ్ళందరూ మీకు అమాయకుల కింద కనిపిస్తున్నారు. మిమ్మల్ని తెలివైన వాళ్ళు ఎవరైనా అంటారు, మీలో మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. ఎవడు అన్నప్పుడు ఏం చేస్తాం, మరి మనలో మన అక్షంతరం వేసుకోవాలి, మన మీద ఎత్తి మీద ఎవడు అక్షంతరం వేసుకోవాలి. అశోకుడు ఆడు కొడుకోసారి తప్పు చేస్తే కళ్ళు తీయించేశాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆ తప్పు చేసినాడు కళ్ళు తీసాడు. అప్పుడు ఆ రోజుల్లో శిక్షలు అందరితో పాటు నా కొడుకని కొడుకు కళ్ళు తీయించేశాడు వాడు అశోకుడు. ఇప్పుడు ఆడు తెలియ ఆడేమో తెలుగుతో కూడా మనందరం తెలియని వాళ్ళు అనుకోండి. ఆడి కొడుకు కళ్ళే తీయించేశాడు ధర్మశాస్త్ర. అది మనం ఆ తప్పు చేసిన వాడికి కళ్ళు తీయించేస్తున్నాం. ఈయన బయటకి ఎందుకు ఇచ్చిపెట్టారు, ఆడికి కూడా తీసాను, ఆడికి కూడా తీయించేశాడు వాడు అశోకుడు. వాడు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు రాజు ఏం చేయాలంటే, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకా మమకారం పెట్టుకుంటాడు వాడు, రాజు రాజులాగా ఉండాలి. తర్వాత విద్య కూడా, ఈ విద్య యొక్క లక్ష్యం ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, లేకపోతే ఇంకోటి వేదం చదువుతాం, లేదా బైబిల్ చదువుతాం. ఈ విద్య యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం డబ్బు సంపాదనే కాదు, కేవలము ఆ డబ్బు సంపాదన, ఆ డబ్బు సంపాద విద్య చదువుకుని డబ్బు సంపాదించడం తక్కువ రకం గుణం అది. కేవలము మనం మనోవికాసానికి కాకుండా మనకు పొట్టంది, పొట్టంది కాబట్టి ఏదో సంపాదించుకుంటాం, లేదా రోజు వెళ్ళదు కానీ డబ్బు లేకపోతే రోజు వెళ్ళదు కానీ డబ్బు కోసమే మనం చదువుకుంటే ఆ తక్కువ రకం మనుషులని అర్థం పడదు. చదువు ఎందుకు పెట్టారంటే పౌరాణి సత్యాన్ని విషయం, నీకు సత్యము తెలియాలి. చదువు ఎందుకు, నీకు సత్యము తెలియాలి. ఇప్పుడు కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, నువ్వు నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే ప్రశ్నించి తెలుసుకో అన్నాడు. ఏమన్నాడు అంటే ప్రశ్నించాలి, చెప్పేవాడు చెప్తాడు, దానివల్ల కొన్ని మన బుద్ధికి అందనటువంటి విషయాలు కొన్ని తెలుస్తాయంటే ప్రశ్నించి తెలుసుకుంటాడు. అయితే మనకి తెలియజేటలు ఉన్నాయి కానీ పనికిరాని తెలియజేటలు, కుయుక్తులు కుతంత్రాలు కూచేష్టలు అయ్యే మనకు పనికొచ్చి తెలియజేటలు. అంటే మనకు పనికొచ్చి తెలియజేటలు ఏమి లేవు, మనం బాగుపడి తెలియజేటలు అసలు లేవు. ఇతరులను పాడు చేయడానికి ఉన్నాయి కానీ మనకు తెలియజేటలు, మనకు పనికొచ్చి తెలియజేటలు లేవు. తర్వాత ఈ రెండు ప్రయత్నం చేసి విడిచిపెట్టేది, ఒకటి ఆత్మస్థుతి, రెండు పరనంద. ఏంటది ఆత్మస్థుతి పరనంద, ఆ రెండు మనం ప్రయత్నం చేసి సాధన చేసి విడిచిపెట్టాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మన మనసులో ఏముంది భూతద్దం పెట్టుకు చూడాలి. మన మనసులో ఏముందో మామూలుగా కదా భూతద్దం పెట్టుకు చూస్తే స్కానింగ్లో తెలుస్తుంది కదా మన శరీరంలో ఏ రోగాలు ఉన్నాయో. అలాగే మన మనసులో ఏదుందో భూతద్దం పెట్టుకు చూస్తే, అది భూతద్దం పెట్టి చూసి ఆ బలహీనతలను ఎలా తొలగించుకోవాలో చూసుకుని ఆ బలహీనతను తొలగించి మనస్సులో ఉన్న బలహీనతను మనం తొలగించి ఇంకా పునర్జన్మలు ఉండం మనం. దానికి బాగా విశ్లేషణ ఉండాలి. ఎలా ఉండాలి విశ్లేషణ ఉండాలి, ఆ వివక్ష ఉండాలి, ఆ డిస్క్రిమినేషన్ ఉండాలి. దానికి చాలా డిస్క్రిమినేషన్ ఉండాలి. అంచేది మనం బహు జాగ్రత్తగా ఉండాలి సాధన విషయంలో. ఈ పెంటంతా మనస్సులో ఉంది, మనసు చిరిగిపోతే ఏమి లేదు. మనకి ఉండవలసిన టెంట్ అంతా ఎక్కడ ఉంది, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వాడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధిమంతుడు కాదు, వీడు చదువుకున్నాడు, వాడు చదువు లేడు. మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే వాడు చదువుకున్నాడు, వీడు చదువు లేదు. మిమ్మల్ని చదువుకున్నాడు ఎలాగా చూడ, చదువు లేనాడే మిమ్మల్ని చూస్తాడు చివరికి. ఆ చదువుకున్నాడు అసలు మీకు దొరకడు కదా, వాడు వాడు సంపాదన లేదు, వాడు ఉంటాడు. మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పి మీరు అలా ఒలకాడులోకి తీసుకొని ఎలా వచ్చేస్తాను అక్కడ కలుసుకుంది, ఒలకాడులో కలుసుకుందాం ఉంటాడు. ఇప్పుడు చదువుకున్నాడు మీకు దొరకడాడు, ఆడేదో దురాశలో ఉంటాడు సంపాదన మేము ఆ చదువుకోలేని కూడా వచ్చి మిమ్మల్ని చూస్తాడు. ఏం చదువు ఆడు చదువుకుంటా మిమ్మల్ని చూడటం కాదు, ఆడు సంపాదించుకోవడం చదువుకున్నాడు. అంచేది మన పెద్దలు ఏం చెప్పారంటే ఉపనిషత్తులు అట్లనే నీకు సత్యాన్ని వేసిన చదువు యొక్క గమ్యం సత్యాన్ని వేసిన నీకు పొట్టంది కాబట్టి దానివల్ల కొంత పైసలు వస్తే పోషించుకు పొట్ట పోషించుకు. అయితే నీ గమ్యం సత్యాన్ని వేసిన కానీ నీ డబ్బు కాదు. అక్కడ డబ్బు అనేది చాలా చిన్న భాగం, అది చాలా లోయెస్ట్, అది కూడా లోయెస్ట్ భాగం. అంటే తర్వాత కృష్ణుడు గీతలో ప్రశ్నించి తెలుసుకోమన్నాడు. ఏంటి అంటే ప్రశ్నించి తెలుసుకుంటా అంటే కొన్ని కొన్ని సూక్ష్మ విషయాలు మనకు తెలుస్తాయి. ప్రశ్నించి తెలుసుకుంటే కొన్ని సూక్ష్మ విషయాలు తెలుసుకుంటాయి. ఒకసారి శిష్యులు కూడా గురువును ఉత్తమను చేస్తారు. ఆ ప్రశ్నించే పద్ధతిలో గురువుకి ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు వేసి ప్రశ్నలు చూసి గురువుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలిగి గురువు తెలివితేటలు కూడా మీరు పెంచుతూ ఉంటారు. అటువంటి బుద్ధిమంతులైన శిష్యులు కూడా ఉన్నారు. అంటే బుద్ధి సూక్ష్మత కూడా ఉన్నారు. గురువుని బాగు చేసిన శిష్యులు కూడా ఉన్నారు. ఆ ప్రశ్నించే పద్ధతిలో వాళ్ళకి సత్యాన్వేషణ అంటే సత్యాన్ని అన్వేషించాలనే బుద్ధి పెరుగుతుంది. సత్యాన్ని అన్వేషించాలనే బుద్ధి. అదే మన హృదయంలో ఒక సత్యం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది. అది దాని తాలూకు ఈ దేహము మనస్సు మనకు ఎలాగైతే అనుభవంలో ఉన్నాయో ఆ లోపలటువంటి సత్యము తాలూకు మనకు అనుభవంలోకి రాకపోతే మీకు అర్థమవుతుంది మనందరం అజ్ఞానుల కింద లెక్క. సద్విద్య అంటే విద్యల్లో అన్ని విద్యల సారము బ్రహ్మ విద్యలో ఉంది. ఆ బ్రహ్మ విద్యని బోధించేవాడే సద్గురు. సద్విద్య గురించి బోధించేవాడే సద్గురు. లెక్కలు చెప్పేవాడు ఇంగ్లీష్ చెప్పేవాడు కాదు. నీకు సద్వస్తువు ఒకటి ఉంది నీ హృదయంలో, నీకు తెలుసున్నా తెలియకపోయినా ఒక సద్వస్తువు ఒకటి ఉంది. అది బుద్ధి ఏం చెప్పాడంటే దాన్ని అలా ఉండమే, ఎక్కడైనా ముందు నేననే భావం లేకుండా ఎక్కడ నేనైనా తలం పెట్టుకోవద్దు దాన్ని. మేము డబ్బు ఉన్నవాళ్ళం, మేము డబ్బు లేని వాళ్ళం, మేము మంచివాళ్ళం లేకపోతే మేము మంచివాళ్ళం కాదు, అసలు ఎక్కడా కూడా నేననే తలంపును వదిలేసి ప్రయాణం చేయమన్నాడు. మీరు ప్రయాణం చేయండి ఆ తలంపును వదిలేయమన్నాడు. అంటే ఏ స్టేజ్లో కూడా నేననే తలంపును రానివద్దన్నాడు. మీ అబ్బాయిలు మంచివాడు అనుకోండి, మా అబ్బాయి మంచివాడు అక్కడ కూడా నేను ఉపయోగించదు. అసలు నేను అక్కడ మీ అబ్బాయిల దగ్గర కూడా నేనని పెట్టుకోదు. లేకపోతే ఏమవుతుందండి, మీ అబ్బాయిలు మంచివాడు అయితే మేము కూడా మంచివాళ్ళు అనుకుని మీకు అహంకారం పెరుగుతుంది. వాళ్ళతోటనే మీకు తాదాత్మ్యం కొలిది మీద మీకు దేహ భావన పెరిగిపోదు. వాళ్ళు మంచివాళ్ళు అనుకోండి, ఉండనివ్వండి, మంచివాళ్ళు కొంత ఉండనివ్వండి, నేననే భావన అక్కడ కూడా మా అబ్బాయిలు మంచివాళ్ళు, మా అబ్బాయిలు బాగా చదువుతున్నారు అలా అనుకున్నా మీరు పాడైపోతారని చెప్పాడు బుద్ధుడు. ఎక్కడ ఏ రూపంలో కూడా నేననే తలంపు రాని. అంటే ఎక్కడైతే ధనం వచ్చిందో అక్కడ మదం వచ్చేస్తుంది. ఎక్కడైతే ధనం వచ్చిందో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఎవడో ధనవంతులు నమస్కారం పెట్టేవారు కదట, అనేది భేద బ్రాహ్మణుడు. ఏమన్నా మీకు నమస్కారం నాకు పెట్టడానికి ఏం అడుగుతాడు ఇలా నోరు తెరిచి మీరు నాకు నమస్కారం పెట్టండి అని ఏం అడుగుతాడు? వాళ్ళకి నమస్కారం పెట్టలేదు. వాళ్ళకి ఏదో కొంచెం మంచి నేర్పాలండి దీనికి పంతులు గారికి ఏదో మంచి నేర్పాలంటే ఎలా అడుగుతాడు? మీరు మాకు నమస్కారం పెట్టినని వాళ్ళకి పెట్టి ఉద్దేశం లేదు. వీళ్ళకి భేద బ్రాహ్మడు, నెలకి 8 రూపాయలు జీతం, మనం కోటీశ్వరులం, ఆడికి దండం పెట్టేయంటే మానేస్తే ఇప్పుడు ఆలోచించాడు ఎలా వెళ్ళాడు మనం నమస్కారం పెట్టించుకోవడం. నమస్కారం పెట్టించుకుంటే ఈయనకేం రాదు. వాళ్ళకి ఆ హ్యూమిలిటీ నేర్పడం, విద్య వల్ల వినయం రావాలి, విద్య వల్ల వినయం రావాలి. లేకపోతే అది విద్య కాదు. ధనం వల్ల మదం వస్తుంది, ధనమే కాదు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉపాయం ఆలోచించారు. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు వస్తాంటే ఈయనే ముందు లేచిపోయి నమస్కారం అన్నవాడు. అప్పుడు వాళ్ళు తప్పదు కదా, తప్పనిసరి ఆయన నమస్కారం పెడతాను మనం పెట్టాను అలా వాళ్ళు పెట్టేవారు. ఇలా అలవాటు చేశారు. ఈయన ముందు లేచిపోయాడు, నమస్కారం ఉండే నమస్కారం ఉండే అంటే ఆయన పెడుతున్నాడు మనం నమస్కారం పెట్టకపోతే బాగుంటుందని అప్పుడు వాళ్ళు కూడా అలా నేర్పాడు. ఆయన అంటే ఈయన నమస్కారం పెట్టుకుంటున్నారు కదా, వినయం ఏర్పడేవాడు. అంటే తూకం మనకు ఉండవలసిన సహనం లేకపోతే, ఉండవలసినంత తూకం లేకపోతే మన మనస్సుకి అంతర్దృష్టి కలగదు. మన మనస్సుకి అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. అంతర్దృష్టి లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. అంటే మనకి ఎక్కువ సహనం ఉంటే కానీ ఆ బ్రహ్మ పదార్థం మన హృదయంలో ఎంత లోయల్లో ఉందో, ఈ మనం నేను దాని మూల తలంపు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి వెళ్ళటానికే వివేకము వైరాగ్యం. వైరాగ్యం అంటే మన మనసు ఇంకెక్కడ వాలదు. మనకు వైరాగ్యం ఉందనుకోండి మన మనసుకి ఎక్కడ వాలదు, ఎక్కడ వాలదు. బింబుసారుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి అన్నాడు, నా నా బుద్ధుడు రాజ్యం కంటే ఆయన రాజ్యం పెద్దది. ఎవరిది? బింబిసారుడు. బింబిసారుడు వచ్చాడు బుద్ధుడి దగ్గరికి వచ్చి, నా రాజ్యంలో నీకు సగం ఇచ్చేస్తాను, నీ ఇంటికి వచ్చాయన్నాడు. నా రాజ్యంలో నీకు 50% ఇచ్చేస్తాను, ఇంటికి వచ్చాయన్నాడు. ఆయన రాజు, ఈయన రాజు. ఈ మధ్య రాజులు రాజులు అంటే, ఈ మధ్య నాకు చాలామంది వచ్చి నాకేం చెబుతున్నారంటే, మీరు రాజులు అందరూ కలిసి మారివాళ్ళని గురువుల కింద పెట్టుకోమంటున్నారు. మీరందరూ రాజులు 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 అని 10 రూపాయలన్నా బెంజికార్లు కొనేసుకుంటున్నారు. మీరు రాజులందరూ కలిసి మారివాళ్ళని గురువుల కింద పెట్టుకోండి. మారివాళ్ళు 100 కోట్లు ఉంటే 100 రూపాయలు ఉన్నట్టు ఉంటారు. మనకు 100 కోట్లు ఉంటే 1000 కోట్లు ఉన్నట్టు సమాజానికి ఎలా కనిపిస్తున్నాం? లేకపోయినా సరే, అంటే మనకు డబ్బు లేకపోయినా అందరూ డబ్బు ఉన్న వాళ్ళ కింద అనుకోవాలని, అదే కృత్రిమ గౌరవం. అదేంటది? మనం కృత్రిమ గౌరవం కోసమే పాడైపోతున్నాం. మనకు డబ్బు లేకపోయినా ఎదుటి వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అనుకోవాలి. మనకు తెలివితేటలు లేకపోయినా ఎదుటి వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవాలి. ఎదుటి వాళ్ళు మేధస్సు మనకు లేకపోయినా ఎదుటి వాళ్ళు అనుకోవాలి. అసలు ఇతరుల కోసం మనం బతుకుతున్నాం, కానీ మన కోసం మనం బతకడం మానేసే అవసరం. వాళ్ళు మారివాళ్ళేమో 400 కోట్లు సంపాదించే వాళ్ళు, చిన్న 2 లక్షల కార్లు 3 లక్షల కార్లు వాళ్ళు తిరుగుతాండి. రాజులు 100 కోట్లు సంపాదించి అందరికీ బెంజి కారు. ప్రపంచంలో అనేక మంది తిండి లేకుండా బట్టలు లేకుండా మారిపోతారు. నువ్వు బెంజి కారులో తిరగడానికి మనసు ఎలా ఒప్పుతుంది? అసలు అయితే బాహ్యగాని నేను లోపల ఈశ్వరుడు లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న బుడదంట చూస్తూ ఉంటాడు. బాహ్యంగా నువ్వు ఎలా ఉన్నావని చూడడం. బాహ్యంగా నువ్వు ఒకవేళ మంచి పనులు చెడ్డ ఉద్దేశం పెట్టుకుని కొంతమంది మంచి పనులు చేస్తారు, అది కూడా చూస్తూ ఉంటాడు. నీ స్పిరిచువల్ స్టేటస్ ఆయన లోపల నుండి చూసి నీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు, కానీ బయట నుంచి చూసి ఇవ్వడం, బయట నుంచి చూసి ఆయన ఇవ్వడం. ఇంతకీ మనం అనుకునేది ఏంటంటే, మనంలాగా ఉండాలి కానీ వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలని అలా పోల్చుకోకూడదు. ఇతరుల కంటే మనం తక్కువ అనుకోకూడదు, ఇతరుల కంటే ఎక్కువ అని కూడా అనుకోకూడదు. ఇతరుల కంటే మనం తక్కువ అనుకోకూడదు, ఇతరుల కంటే మనం ఎక్కువ అనుకోకూడదు. మనలో ఎవడైనా ఆ మనిషిలో లేనిది మనలో ఉందని అనుకుంటే వాడు చివరికి విషపూరితుడు అయిపోతాడు. ఆ మనిషిలో ఏదో ఉందో, ఇప్పుడు ఆడ హృదయంలో ఏదో ఉందో మన హృదయంలో అదే ఉంది. ఆడ హృదయంలో లేనిది అదనంగా మనలో లేదు. ఇంకా మనం గొప్పవాళ్ళు బయట డబ్బులు చూసి, బయట చదువులను చూసి, మనం కట్టుకునే బట్టలను చూసి, మనం తిరిగే వాహనాల గురించి వాళ్ళు ఎక్కువ అనుకుంటున్నాం, కానీ లోపలికి చేస్తే వాళ్ళు మనం ఒకటే. ఈ బయట గొడవలు చూసి వాళ్ళకంటే మనం ఎక్కువ, వాళ్ళలో లేనిది మనలో ఏదో ఉందని ఎలా కల్పించుకుంటున్నాం. దీనికి అంతగా అభిజ్ఞ గుర్తు, అజ్ఞానాన్ని గుర్తు. అంటే మన బిహేవియర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బింబుసారుడు వచ్చి, నా సగం రాజ్యం నీకు ఇచ్చేస్తానంటే వాడు అన్నాడు, నీ రాజ్యం నాకు వద్దని అనలేదు. వాడు బుద్ధుడు. నీ రాజ్యం నాకు వద్దు అనలేదు. సగం రాజ్యం నీకు ఇచ్చేస్తానండి రాజ్యం, నేను ఇప్పుడు సత్యాన్వేషణలో ఉన్నాను, నేను ఓ ప్రయత్నంలో ఉన్నాను, ఈ ప్రపంచానికి ఆధారంగా ఒక సత్యం ఉంది, దుఃఖంతో మనిషికి డబ్బు ఉన్నా లేకపోయినా దుఃఖంతో, విషాదంతో, అజ్ఞానంతో కాలిపోతున్నాడు. మనిషిని గాంధీ గారికి ఈ రోజుతోటి ఆయన దేహంతో వియోగం వచ్చేస్తుంది. మహాత్మా గాంధీ గారికి ఈ రోజుతో ఆయనకి దేహంతో వియోగం వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు దేహంతో వియోగం కాదు కావాల్సింది, దుఃఖంతో వియోగం కావాలి. దేహం ఏదో రోజున పోతుంది. ఇప్పుడు దేహం పుట్టినప్పుడే నిర్ణయం అవుతుంది ఏ రోజున పోవాలో. అది ఎప్పుడో రోజున పోతుంది. మనం ఏసీ గదిలో కూర్చుని దాని అంటి, ఏసీ గదిని అంటి పెట్టుకున్నా అది పోదు, అది ఆగదు. అది పోయే టైంలో పోతుంది, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వచ్చినప్పుడు సంతోషించేది, పోయినప్పుడు ఏడ్చేది నీ మనస్సు కదా, అది నువ్వు కాదు కదా అంటాడు శాస్త్రంలో. వచ్చినప్పుడు సంతోషించింది నీ మనస్సు, వచ్చేటప్పుడు సంతోషించింది నీ మనస్సు, పోయినప్పుడు ఏడ్చింది నీ మనస్సు. అసలు నువ్వు కాదు, నువ్వు నువ్వులాగా ఉన్నావు. అసలు ఈ మనసు చిరిగిపోతే ఈ గొడవలు పోతాయి. ఆ మనసు చింపుకోవడానికి జ్ఞానం యొక్క సత్యాన్వేషణ లేకపోతే నీకు సత్యం తెలిసే వరకు మనకి ఎక్కడికి ఇప్పుడు ఎవరిపైనా స్నేహం చేస్తున్నావు అనుకోండి, మనకు నెత్తి మీద పెట్టేప్పుడు నెత్తి మీద ఏదో పెడతారని ఆశ ఉంటుంది, దాని మీద స్నేహం చేస్తాం. నీకు అర్థమవుతుంది, కొంతమంది ధనవంతులు అందరూ మా చుట్టాలని చెప్పుకుంటే అదే పిచ్చోళ్ళు. మీరు అక్కడ సుఖం లేకపోయినా అక్కడ ఏదో ఉందని వెతుకుతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, సుఖం బయట ఎక్కడా లేదని మీకు అర్థమయ్యే వరకు, మీ బుద్ధికి ఆ వివేకం వచ్చే వరకు, ఆ డిస్క్రిమినేషన్ వచ్చే వరకు, ఆ విధడం వచ్చే వరకు, ఆ నాలెడ్జ్ వచ్చే వరకు బుద్ధి మీ లోపల చూడదు. అసలు లోపల చూపేరాదు దానికి. వాళ్ళు సుఖ పెడతారు, లేదా వీళ్ళు సుఖ పెడతారు, వాళ్ళు సుఖ పెడతారు, లేకపోతే మా అమ్మాయి సుఖ పెడుతుంది, మా మన ఇంకేపు అసలు దేవుణ్ణి మర్చిపోయి ఆడు సుఖ పెడతారు, వీళ్ళు సుఖ పెడతారు, అది ఏమి లేదు. ఇచ్చిన రోజున పండుగ ఇవ్వకపోతే ఏ రోజున ఇవ్వకపోతే ఆ రోజున పెంట. ఈ జనానికి కూడా ఇసులు తిరుగుతున్నారు. వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, అవి చూసిదిలే చచ్చిదిలేదు, కానీ చూస్తారనే ఓపు ఉంది కదా మనకి, దాన్ని బట్టి వాళ్ళు కూడా మనం తిరుగుతాం. అంటే మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన మనసు ఎక్కడ వెళ్ళి వాళ్ళనా లేదో మనల్ని సుఖ పెడతారో, వాళ్ళ వల్ల మనకి శాంతి వస్తుంది, వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారో లేదో నమ్మకం పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందం. అంటే నువ్వు అన్వేషణ చేసేది బయట కాదు, లోపలకు అన్వేషణ చెయ్యని అని గురువు చెప్పేది అదే చెప్తాడు. గురువు చెప్పేది ఆ గురువు చెప్పి టీచింగ్ ఏంటంటే, మీ మనస్సును బాహ్యముఖం పెట్టడం కాదు, మీ మనస్సును అంతర్ముఖం చేసి ఇంద్రియ నిగ్రహం నేర్పి. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనసు లోపలికి వెళ్ళదు. ఇంద్రియ నిగ్రహం ఎందుకు నేర్పుతాడంటే నీ మనసుని లోపలికి పంపడానికి నేర్పుతాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎంతో కొంత మీరు చదువు నేర్చుకున్నది స్థిరంగా ఉండదు. మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు పుస్తకాలు చదివి, కానీ అది స్థిరంగా ఉండదు. కానీ గురువు ఏం చేస్తాడంటే, మీరు కొంత దూరం వెళతారు లోపలికి, ఏదో లోపల ఏదో ఉందంటున్నారు. గౌతమ బుద్ధుడు ఒప్పుకున్నాడు లోపల ఏదో ఉందని. అక్కడ వండర్ఫుల్ చూడు, అక్కడ కూడా అది నేను అనుకోకు, ఏ భాగంలో కూడా నేను కూడా రాను. వండర్ఫుల్, లోపల ఏదో ఉంది, ఏదో ఉంది. చైతన్యం, అమృతం, అమృతం మృత్యు అంటే మరణం, అమృతం అంటే మృత్యువు లేనిది, మృత్యు అంటే మృతం అంటే మరణించేది, అమృతం అంటే మృత్యువు లేనిది, అమృతం నీ లోపలే ఉంది, అలా ఉండని అది కూడా నేను అని అనుకోవద్దు. వండర్ఫుల్. అక్కడ కూడా ఈ నేను గొడవ రాను, అక్కడ కూడా ఈ నేను గొడవ అసలు ఏ స్టేజ్లోనే రానివద్దు అన్నాడు. అలా మనం పాడు చేసేది అది, అది ఒక తలంపు అంతే. నేను అనేది నిజం కాదు, అది కూడా ఒక తలంపు. నాదనేది ఒక తలంపు. ఇవన్నీ తలంపులే, గాఢ నిద్రలు ఏమి లేవు. గాఢ నిద్రలో నేను అనేది తలంపు లేదు, నాదనే తలంపు లేదు. గాఢ నిద్రలో ఈ బంధువులు స్నేహితులు విరోధులు ప్రపంచం ఈ గొడవ ఏమి లేకుండా మనం ఉన్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, అక్కడ సుఖంగానే ఉన్నాం, శాంతిగా ఉన్నాం. ఈ మనసు వచ్చాక మన శాంతిని దొంగిలించేది, మీకు అర్థమవుతుంది, మన ధ్యానాన్ని దొంగిలించేది, మన హృదయంలో ఎంత సుఖంగా ఉన్నాం ఆ సుఖం తాలి దాన్ని చెడగొట్టేది మన మనస్సు. అంటే మనోనాశనం అయ్యే వరకు ఇది మనం స్థిరపడం, మనం మనోనాశనం అయ్యే వరకు స్థిరపడం. ఈ సంస్కారాలన్నీ ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయి. మనోనాశనం అయ్యే వరకు స్థిరపడం. అంటే కర్మ చేసినప్పుడు బహు జాగ్రత్తగా చేయాలి. అక్కడ కూడా నేను వదిలేమన్నాడు బుద్ధుడు. చెయ్యి, కర్మ చేయి, అది అక్కడ చేసి వదిలే అంతే. అక్కడ కూడా నేనని అనుకోకు. నేను అనుకున్నావు మంచి కర్మ చేస్తే మంచి కర్మ, చెడ్డ కర్మ చేస్తే. జీవుణ్ణి పట్టుకోండి, ఆ జీవుని పట్టుకో, ఆ జీవుని పట్టుకుని పీడించేస్తుంది, జీవుని పట్టుకుని పీడించేస్తుంది. ఆ కర్మానుభూనికి అవ్వకుండా ఆత్మజ్ఞానం రాదన్నాడు. పీడించేస్తుంది పట్టుకుని, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. నీకు అర్థమవుతుంది, అది నేను పెట్టుకుని చేస్తే అది లోపల పీడించేస్తుంది. ఈ కర్మానుభవం అనిపించేప్పుడు ఈ ప్రారంభం అని, ప్రారంభం అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మే. ఆ ప్రారంభం అనిపించినా కొంతమంది ఏడుస్తారన్న పాప. అంటే కొంతమంది ఆ ప్రారంభం అనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకుంటారు. ఆ చెడ్డ ప్రారంభం వచ్చినప్పుడు అది కొంతమంది అది భరించలేక ఏడుస్తారనమాట. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే అలా కంగారు పడకు, ఉంది కాబట్టి అనిపించే పోతుంది, ఉంది కాబట్టి అనిపించే, నువ్వు ఏ ప్రారంభం అయితే మంచిది కదా అనుకుంటున్నావు ఆ ప్రారంభం వచ్చే జన్మలో నీకు ఎదురవ్వకాలు ఉండాలంటే నీ మనసును స్టడీ చేసుకుని, నీ మనసుని బ్యాలెన్స్ చేసుకుని, నీ మనసును శాంతం చేసుకుని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఆ ప్రారంభం కొట్టి దెబ్బలను తట్టుకోవాలన్నాడు శాస్త్రం. కొంచెం తట్టుకుంటే చాలు, కట్టుకుంటే అది ఎప్పుడూ ఉండదు, ఏదో కొంత టైం ఉండి మళ్ళీ ప్రారంభం అంతా పోతుంది. మీకు అర్థం అవుతుందా? మీరు ఏదో నేర్చుకోండి, మీకు డబ్బు వచ్చి పడిపోతుంది అనుకోండి, రానివ్వండి, ఇది నిత్యము కాదు. లేకపోతే మీకు ఏదైనా చెడ్డ వచ్చి మీ మీద పడిపోతుంది అనుకోండి, ఇది నిత్యము కాదు. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, మీకు రానివ్వండి, వస్తే రానివ్వండి, అది ఉండదు. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఏదో ఏది వచ్చినా సరే దుఃఖం వచ్చింది అనుకోండి, అది ఉండదు. అది అది అంతకాలం ఉండాలి, అంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ గ్రహాలు కూడా అంతే, అవి ఒక సంవత్సరం రెండు ఇళ్ళు ఉంటాయండి, వెళ్ళిపోయాయి, తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఉండడం వల్ల ఏదో సుఖపెట్టి గ్రహాలు ఉంటే ఇంకో సంవత్సరం ఆగన్న ఆగం వెళ్ళిపోతాయి, మన కొంప ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. అందులో మనకి గ్రహాల్లో ఇద్దరు గ్రహాలు వీడు కొంపలు లేవు, వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవడ కొంపలు వాళ్ళు పడవ ఉంటారు, దాన్ని రాహుకేతువులు అంటారు. ఆడ కొంపలు లేవు, ఎవడ కొంప ఖాళీగా ఉంటే అక్కడికి వచ్చి కూర్చుంటారు, పైకి వస్తే రెండేసేళ్ళు మూడేసేళ్ళు ఉండిపోతారు. వెళ్ళిపోడరు బాబు అంటే వాళ్ళు వెళ్ళరాడు, శనిగాడు వస్తే రెండున్నర ఏళ్ళు ఉంటాయంటాడు, వెళ్ళరు ఈ దగ్గర వెళ్ళరు అంటే వెళ్ళిపోయే టైంకి వెళ్ళిపోతాడు. ఆ శనిగాడు కూడా మనం గౌరవిస్తే ఆడు మనకు చెడ్డ చేయడు, మళ్ళీ ఉపకారం చేయడం మొదలు పెడతాడు, ఆయన ఏదో స్తోత్రం చేయాలని చెప్పి. వీళ్ళందరికీ ఇది వీళ్ళకి దేవతలకు కూడా ఇది నేననే భావన ఉండొచ్చు, వాళ్ళకి మనకు ఉన్నట్టే వాళ్ళకు కూడా స్తోత్రం చేసి, ఆ స్తోత్రం చేస్తే ప్రారంభం యొక్క వేగం తగ్గుతుంది. అంటే మన తలకాయ పోయేది కిరీటం పోతుంది, మన తలకాయ పోయేది ఈ కిరీటం పోతుంది, ఆ వేగం ఎక్కపోతుంది. అదే బుద్ధి ఏమన్నాడంటే నువ్వు కర్మ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండు, నువ్వు నేను ఆ నేను కూడా అక్కడ కూడా వదిలేయగలను, నేను కూడా వదిలేస్తే ఆ వదిలేస్తే నీకు అది చుట్టుకోవడం మానేస్తుంది, లేకపోతే చుట్టుకుంటుంది. అది ఏ స్టేజ్లో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే ఆ నేను కూడా నేను ఓ పక్కన పెట్టాను బుద్ధుడు. చివరికి జ్ఞానంలో సరే నేను జ్ఞానినని కూడా అనుకోవద్దు, నేను జ్ఞానం అనుకుంటే అక్కడ నేను మళ్ళీ నేను పాడు చేస్తుంది, అది శుద్ధ పెంటది, దాన్ని దాన్ని కూడా అసలు దాన్ని ఎక్కడా చేర్చొద్దు. దాన్ని జ్ఞానం ఎవడో నేను జ్ఞాని అని అనుకోడు, నీకు అర్థం అవుతుందా? తర్వాత మీకు ఇదేంటి మంచివాడు ఎవడో నేను మంచివాడు అని అనుకోడు, ఆడ అసలు ఆడికి మంచితనం ఉన్నట్టు ఆడికే తెలియదు, మంచివాడు అన్నట్టు వాడికే తెలియదు. అంచేది వాడు అది ఎక్కడా కూడా నేననే శబ్దం, నువ్వు ఆ తలంపు అది కూడా ఒక తలంపి, అది కూడా నిజం కాదు, అది కూడా ఒక తలంపి. ఆ తలంపుని కూడా నువ్వు ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి, సహజంగా వెళ్ళిపోతే సరే సరే, లేకపోతే నువ్వు ప్రయత్నం చేసి విడిచిపెట్టాలి. అది జపం గురించి ఇప్పుడు ఈ రోజున మనం కాకినాడ అమలాపురంలో జపం తీసాం, ఈ జపం గురించి ఏం చదవటాలేదు. భగవాన్ ఏమంటున్నారు, నువ్వు ఏ జపం చేసుకుంటే ఆ చదువు ఆ అభ్యాస దాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉండవు. నువ్వు ఏదైనా నామం చేసుకుంటున్నావు అనుకో, ఆ నామాన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నావు అంటే నీ నోట్లో కాపరం ఉండాలి, ఆ నామం నీ నోట్లో కాపరం ఉండాలి. ఇప్పుడు తుకారాం అంతా చెడ్డ ప్రారంభం, చెడ్డ ప్రారంభం అందరూ కొట్టేవాళ్ళు. తుకారాము నా భార్య కొట్టేదండి, భార్య కొడితే పని కొట్టిన పర్లేదు, పిల్లలు కొట్టేసేవాడు. తుకారామును భార్య కొట్టింది, భార్య కొడితే పని కొట్టింది అనుకుని ఇంట్లో పిల్లలు ఉండరు, వాళ్ళు కొట్టేసేవాడు. అంత ప్రారంభం అనిపించాడు ఎవరు? తుకారం. చివరికి ఆయన చచ్చిపోయేప్పటికి ఆయన విమానం వచ్చింది తీసుకెళ్ళటం. ఆ ప్రారంభాన్ని ఎలా అనిపించాడు? పాయసం నోట్లో పెట్టుకున్నట్టు, పాయసం మనం నోట్లో పెట్టుకుంటే గులాబ్ జామ్ తిన్నప్పుడు ఎలా ఉంటాం అలా అనిపించాడు ప్రారంభం. ఏమీ దుఃఖపడలేదు, అలా అనిపించాడు కాబట్టి, సుఖంగా అనిపించాడు కాబట్టి ఆడికి విమానం వచ్చిన ప్లేస్ కూడా మనం చూసి వచ్చాం. అది పోనాక 20 మైళ్ళ దూరంలో ఉంది ఎయిర్‌క్రాఫ్ట్. అక్కడ కూడా ఆయనకి అంటే అది సరిశరీరంతో శరీరంతో ఉండగానే వైకుంఠం అంటున్నాడు. ఇప్పుడు మనస్సే శరీరమే, మనస్సు యొక్క కల్పితమే శరీరం, మనస్సు యొక్క నీకు మనోనాశనం అయితే ఇంకా శరీరాలు రావు. అలాగే ఇప్పుడు మన చిదంబరంలో ఒక ఉన్నాడు, మన అరుణాచలం ప్రదర్శన చేసేవాడు వచ్చేవాడు, ఆడి పేరు ఏదో ఉంది కదా, మాణిక్యవాచకుడు ఉన్నాడు. మాణిక్యవాచకుడు అలా ఉండగా శరీరంతో ఉండగానే ఆ చిదంబరేశ్వరిలో ఐక్యమైపోయాడు. అందరూ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమవుతుందంటే ఆ శరీరం అదృశ్యం అయిపోతుంది. శరీరం ఎప్పుడైతే మనసు నాశనం అయిపోయిందో దాంతోపాటు శరీరం భౌతికంగా శరీరం అలా అదృశ్యం అయిపోతుంది. ఇంకా కనపడదు అసలు. తుకారాం ఫిజికల్గా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ బుద్ధిని జ్ఞాపకం వస్తున్నాడు. వైకుంఠానికి వెళ్తే వెళ్ళేలేవా, నేను బయలు వైకుంఠంలో ఉండాలని అనుకో వండకు. వైకుంఠానికి వెళ్ళదు కానీ మీకు సరదాగా ఉంటే వెళ్ళదు కానీ, మీరు వెళ్తే వెళ్ళదు కాను. అంటే మీకు ఒకవేళ వెళ్తే వెళ్ళదు కానీ నేను మళ్ళీ చచ్చిపోయి కానీ వైకుంఠానికి వెళ్ళిపోవాలి, అక్కడ కూడా ఉండాలి. ఎవరు అనుకుంటున్నారో ఉండాలని, నేను అనుకుంటాను అక్కడ రాజు కూడా వదిలే. మీరు ఆ స్థలం పొదిలేసినంత మాత్రం చేసి మీరు వైకుంఠానికి వెళ్ళడం మానరు. మీకు అందరికీ విమానాలు వచ్చిన రాకపోతే వెళ్ళిపోతారు. చెప్పేసారండి, ఆ స్థలం పొదిలేయండి. మీకు ఆ తలంపు లేదనుకోండి, మీకు వైకుంఠానికి వెళ్ళవలసి ఉంటే వెళతారు. వైకుంఠానికి వెళ్ళవలసి ఉంటే మీరు వెళతారు. కానీ చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపో, నేను అందుకు అక్కడ కూడా అది కూడా ఎక్కడ వైకుంఠంలో ఉండాలి, కైలాసంలో ఉండాలి, కాకినాడలో ఉండాలి, భద్రాచలంలో ఉండాలి, ఎవరు అనుకుంటున్నారు నేను అది ఉదయమున్నాడు. ఉంటే ఉంటారు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటే ఉంటారు. ఇందాక బింబుసారి మర్చిపోతున్నారు. అదే నాకు ఈ మధ్య ఇంకా మేము మీటింగ్లు మానేస్తాం ప్రవచనాలు. ఏదో నెలకోసారి వచ్చి ఈ రాముడి సన్నిధిలో ఉపాసన చేసుకుందాం అనుకుంటున్నాం. నెలకోసారి భద్రాచలం వచ్చి ఈ రాముడి సన్నిధి ఉపాసన. ఉపాసన అంటే ధ్యానం. ఉపాసన అంటే ఏంటి? ధ్యానం. ఇప్పుడు ఉపాసన నెలకొకసారి భద్రాచలం వచ్చి ఎక్కడో చోట మేము ఇక్కడ భద్రాచలం వచ్చి వెళ్ళిపోయినట్టు ఎవరికి తెలియకుండా ఎక్కడో చోట మారుమూల నుండి ఉపాసన చేసుకుని రాముడి ధ్యానం చేసుకుని వెళ్ళిపోతాం. వచ్చి వెళ్ళిపోయినట్టు జాడ లేకుండా మనం పని చేసినా అలాగ ఉండాలి. మనం పని చేసినా మనందరం మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి దేశం అందరికీ తెలిసిపోవాలి. అంటే మీరు ఏం చేస్తారంటే మీరు చెప్పకపోతే తెలియదేమన్నాడు. మీకు ఈ లోపల చెప్పే వరకు మీకు ఊరికే దొరద వచ్చేస్తుంది. గోక్కోవడం పని. మేము అక్కడ మంచి పని చేసాం, ఇక్కడ మంచి పని చేసాం అంటే ఇలా చెప్పుకుంటారు. అది చెప్పుకోక్కర్లేదు. సత్యం దగ్గర గొప్పతనం ఉంది. సత్యానికి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. మీకు అందరికీ తెలియక్కర్లేదు. మీకు అందరికీ సత్యం దగ్గర వైభవం ఏంటంటే దాని అంతరది నడిచి వెళ్ళిపోతుంది. దానికి పబ్లిసిటీ అక్కర్లేదు. అంటే దాని అంతరది మీరు గంట ఎక్కర్లేదు. దాని అంతరది నడిచి వెళ్ళిపోతుంది. కొండలు దాడుతుంది, నదులు దాడుతుంది, దేశం యొక్క సరిహద్దులు దాడుతుంది, ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. దానికి పత్రికలతో పత్రికలు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఇలా మీటింగ్లు పెట్టి చెప్పక్కర్లేదు. ఆ నిజం ఆ సత్యం తాలూకు వైబ్రేషన్స్ నీకుంటే, నీకున్న రియలైజేషన్ నిజమైతే, నీ హృదయంలో నా నిజం నీకు ఎరుకులోకి వస్తే నీ వైభవం పేపర్లో చెప్పక్కర్లేదు, రాయక్కర్లేదు, చెప్పక్కర్లేదు, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, స్పోకెన్ ఎక్స్ప్రెషన్. దాని అంతరేదో నడిచి కొండలు చుట్టుకుని నదులను దాటి ప్రపంచం అంతా నడిచి వెళ్ళిపోతుంది. అది ట్రూత్ యొక్క వైభవం. మనం ఏమనుకుంటామంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే మనకు తెలియజేయమనుకుంటాం. అది మీరు చేసి నామం గాంధీ గారికి ఇవ్వాలి. ఎవరు దేనితో వియోగం వచ్చింది? ఆయన దేహంతో వియోగం వచ్చింది. మనకు దేనితో వియోగం రావాలి? ఇప్పుడు దుఃఖంతో వియోగం రావాలి, అశాంతితో వియోగం రావాలి. అశాంతితో వియోగం వస్తే దేహం కొన్నాళ్ళు తిరిగి చచ్చిపోయినా పర్వాలి. మీకు అర్థమవుతుంది. అశాంతితోటి మనకి వియోగం వచ్చేసినాక దుఃఖం అనేది ఇంకా మనకు లేదనుకోండి, దుఃఖం లేని స్థితికి ఎదిగామనుకోండి, అశాంతి ఏంటి అంటే తెలియదు అనుకోండి, మన దుఃఖం దేహం అలా తిరుగుతుంది, దేహం అలా తిరిగి ఏదో రోజున పడిపోతుంది. దానివల్ల ఇంకా మనకేమి నష్టం లేదు. దేహం కొంతకాలం ప్రారంభం ఉంటుంది కదా దేహానికి, ఆ దేహం కొంతకాలం అలా తిరిగి పడిపోతుంది. బింబుసాడిది మర్చిపోతున్నాం కదా, 50% ఏమన్నాడు, 50% ఇస్తా అన్నాడు. అప్పుడు బుద్ధి రావాలంటే నీ రాజ్యం నాకు అక్కర్లేదు అని, నీ రాజ్యం నాకు అక్కర్లేదని చెప్పలేదు. మనం అయితే అలా చెప్తాం, కావాలంటే కావాలని చెప్తాం, అవసరం లేదంటే అవసరం లేదని చెప్తాం. అప్పుడు బింబుసారుడు తోటి బుద్ధి రావని చెప్పాడంటే నీ 50% రాజ్యం నాకు అవసరం లేదని చెప్పలేదు. నేను సత్యాన్వేషణలు ఉన్నాను, సెర్చ్ పట్టు. ఏంటది సత్యాన్వేషణ అంటే మన వ్యవహారిక సత్యం కాదు. నీకు అర్థమవుతుందా? ఏ సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఖగోళం తిరుగుతుందో నీకు అర్థమవుతుంది. అది సత్యము. దేనికైతే వర్తమాన కాలం లేదో, దేనికైతే భూతకాలం లేదో, దేనికైతే వర్తమానం దేనికైతే దేనికైతే భవిష్యత్తు కాలం లేదు, కాలంతో నిమిత్తి లేకుండా ఉన్న సత్యం, ఆ సత్యాన్ని విషయంలో ఉన్నాను, మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్తే ఏమన్నాడంటే, అని అన్నీ ఏమన్నాడంటే, నా సత్యాన్వేషణకి నీ రాజ్యం నాకు ఉపయోగపడితే నేను తీసుకోవడానికి అభ్యంతరం లేదన్నాడు. ఇది వండర్ఫుల్. నేను ఏ అన్వేషణలో అయితే ఉన్నాను, నువ్వు ఇచ్చే రాజ్యం నాకు ఉపయోగపడితే, దానికి నా అన్వేషణకు సహాయపడితే, నువ్వు ఇచ్చే రాజ్యం నాకు తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమి ఉపయోగపడదు. ఎందుకు? దేనికోసం? నువ్వు చేసే సహకారం నేను తీసుకుంటాను, కానీ నా మార్గంలో, నా సెర్చ్ ఫర్ ట్రూత్లో ఉపయోగపడుతుందా? ఉపయోగపడదని ఆయన బింబిసారిని చెప్పించాడు. ఈయన చెప్పకుండా ఆయన చేత చెప్పించాడు. ఉపయోగపడదని ఈయన చెప్పకుండా ఆయన చేత చెప్పాడు. అయితే అప్పుడు బింబిసారుడు ఏమన్నాడంటే, నేను ఇచ్చేది నువ్వు వద్దంటున్నావు, నీకు అర్థమవుతుంది, నువ్వు సత్యాన్వేషణలో ఉన్నానంటున్నావు. అయితే నేను ఇచ్చింది నువ్వు వద్దంటున్నావు, అది బాగానే ఉంది, మరి నువ్వు పొందిది నాకు చెప్పవా అన్నాడు. నేను ఇచ్చింది నువ్వు వద్దంటున్నావు, మరి నువ్వు ఏదో పొందుతానంటున్నావు కదా, సత్యాన్వేషణ చేసి ఆ ట్రూత్ పర్సనిఫికేషన్ అవుతానంటున్నావు కదా, నీకు అర్థమవుతుంది అంటే, అంటే ట్రూత్ పర్సనిఫికేషన్ సత్యం యొక్క రూపం ధరించి తిరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ స్టేజ్కి నువ్వు పొందుతానంటున్నావు కదా, అంచేది అది నేను ఇచ్చింది నువ్వు అక్కర్లేదు అంటున్నావు, నువ్వు పొందింది నాకు చెప్పవా అన్నాడు. ఎస్ అన్నాడు. తర్వాత బుద్ధుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు, బింబుసారి ఇంటికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు పెద్ద మనుషుల లక్షణం, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, బింబుసారి ఇంటికి వెళ్ళి చెప్పాడు. అంటే వాళ్ళకి తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడు తెలియపరుస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు, మనకి జిజ్ఞాస లేదు, జిజ్ఞాస అంటే జ్ఞానం సంపాదించాలనే కాంక్ష, ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలనే కాంక్ష. ఆ జిజ్ఞాస లేదు మనకు. ఆ జిజ్ఞాస ఉంటే మనం ఆ ముఖంలో సాధన చేస్తాం, అది లేదు అసలు. ఇప్పుడు చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ నిలబడతాం, మీరు ఏదో లోకం గొడవలు ఏమి ఉంటాయి, వాడు ఇచ్చానంటాడు, మీరు పుచ్చుకుంటారు, ఇంక ఈ గొడవలు అదే సంసారం అంటే. అసలే మన సంసారం ఇంట్లో సంసారం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా సంసారమే పని మనకు. ఇంట్లో గొడవ వెళ్ళా దేవుడితో చెప్పటం, మాకు అది కావాలి ఇది కావాలి, ఇచ్చాను వెళ్ళరండి అంటాడు. అది ఇచ్చింది ఎంతో కాలం తర్వాత మరచుకుంటున్నా పోతుంది. ఇప్పుడు నా ఇచ్చింది 4 రోజులు ఉన్నా మన దేహం ఎంతకాలం ఉంటుంది? కొన్ని ఇచ్చింది 10 ఏళ్ళు ఉంటుంది అనుకో, మన దేహం ఎంతకాలం ఉంటుంది? మన దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు మనో నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, జ్ఞానం ఆత్మ, అదే బ్రహ్మ విద్య, అన్ని విద్యలు ఎక్కసారం బ్రహ్మ విద్యలో ఉంది. ఆ సద్విద్య నాకు ప్రసాదించాను, అడిగివాడు ఒక్కడు లేడు. ఆ ఇంట్లో గొడవలు పట్టుకెళ్ళి అడుగుతాయి, సంసారమే. దేవుడి దగ్గర కూడా సంసారం. మళ్ళీ సంసారానికి బీజం ఏంటి? కామ. సంసారానికి బీజం ఏంటి? కామ. ఆ కామ ఉంటే సంసారం వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఇంటికి వీడు ఏమంటున్నాడంటే, భగవాన్ ఏమంటున్నాడంటే, నువ్వు జపం చేసుకో, నువ్వు భక్తి మార్గం సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్. భక్తి మార్గం ఎటువంటిది అంటే సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్. ఇందులో రిస్క్ ఉండదు. నువ్వు జపం చేసుకోవాలంటే అలా చేసుకుంటా ఉండు. నీకు జపం చే, మీరు సాయంత్రం నిద్రపోయేటప్పుడు మాకు తలంపులు ఎక్కువ వచ్చేస్తున్నాయని, తలంపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటారు కొంతమంది. అలా కంగారు పడకండి. ఆ తలంపులు ఒక తలంపు గొయ్యది, నీకు వచ్చే తలంపులు మంచి తలంపులు గోతులే, చెడు తలంపులు గోతులే. ఇంకా గోతులే పని మనకు. గోతులో దిగటం, బుర్ర చేసుకోవటం, ఆ గోతి మంచి బయట మళ్ళీ కాళ్ళు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కుని ఇంకో గోతులే దిగటం. అంటే ఆ గోతులే ఏదో ఉండాలి మనం. మళ్ళీ ఆ గోతులని బయటకు వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కోవటం, ఇంకో గోతు. మనకు వచ్చి ప్రతి తలంపు గొయ్యే. ఆ గొయ్యి పూడి గొయ్యి కాదు ఇంకా. ఆ గొయ్యి ఇంకా పూడదు అది. మీరు కాలే పూడుతుందా ఉన్నా అది ఇంకా పూడేది కాదు. అయితే సాయంత్రం మీరు నిద్రపోయేటప్పుడు చాలామంది చెప్తారు, తలంపులు వచ్చేస్తున్నాయంటే తలంపులు వచ్చేస్తాను. అప్పుడు ఇది తలంపే, నారాయణ 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 అదే స్మరణ కూడా నారాయణ, ఓం నమో నారాయణ అని. అంటే నారాయణుడు అంటే జీవకోటికి ఆధారం కాకుండావాడు పరబ్రహ్మం. అది ఎవడో పరబ్రహ్మ జీవకోటికి ఆధారంగా ఉన్నాడు. ప్రభు మనం ఏది చేసినా నేననే తలంపు చే, తలంపు పెట్టుకుని చేస్తే చుట్టుకుంటుంది. రాముడు అన్నాడు, ఈ మూడు లోకాలను నేను కాల్చి బూడి చేసిన భస్మం చేసిన నాకు పాపం రాదన్నాడు. ఇంచిన అక్కడ ఆసక్తి లేదు, ఆసక్తి లేదు, స్వార్థం లేదు. మనకి ఎందుకు పాపం పుణ్యం ఎందుకు వస్తాయని మనకు స్వార్థం ఉంది. ఏ ఆ స్వార్థం లేకుండా ఏ పని చేయు. పైగా ఈ స్వార్థ పనులు అందరూ ఏమనుకుంటారంటే స్వార్థం లేనివాడు బుద్ధిమంతులు కాదని. పైగా ఇంకోటి వాళ్ళు స్వార్థంతో ఉన్న పర్లేదు, స్వార్థం లేని ఎవడన్నా కల్పిస్తే ఆడు బుద్ధిమంతులు కాదు, ఆడు అమాయకుడు. మనం పాడైపోవడానికి కారణం మన స్వార్థమే. నీకు అర్థమవుతుంది ఆ స్వార్థాన్ని ఎవడో పోడ్చలేడు, గొయ్యిని ఎవడో పోడ్చలేడు. మహాశని, మహాశని కదా, మహాపాతకాలం తీసుకొస్తుంది స్వార్థం. ఆ స్వార్థం ఉన్నప్పుడు పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. రాముడు ఏమన్నాడంటే రామాయణంలో ఇక చేతుడిలో చెయ్యలా కలిపి మూడు లోకాలను భస్మం చేసేస్తాం చెయ్యాలంటే, కానీ నాకు పాపం రాదన్నాడు. ఏం చేసి అక్కడ స్వార్థం పెట్టుకున్నాను, నేను లేదు అక్కడ, నేను లేదు అక్కడ. ఒకవేళ ఎవరిన అశోకుడు తన కొడుకుని కళ్ళు ఎలా తీసి, అందరూ స్వార్థం ఉంది, స్వార్థం లేదు. మూడు లోకాలను నాశనం చేసినా దేవుడికి స్వార్థం లేదు. ఏదో ప్రయోజన నిమిత్తం చేయట్లేదు. అక్కడ నేననే తలంపు లేదు. నువ్వు నేననే తలంపు లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ అకర్మ అయిపోతుంది, ఆ కర్మ అకర్మ అయిపోతుంది. తర్వాత నువ్వు చేసిన కర్మ కళ్ళెదకుండా బూడిద అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దాని ఫలితం నీకు ఇవ్వదు. నీ బయట వాళ్ళు ఈ అమ్మగారు చెడ్డ కర్మ చేశారనుకున్నా దాని ఫలితం నేను ఇబ్బంది పెట్టదు. ఏం చేద్దాం, నీకు స్వార్థం లేకుండా చేశావు. అశోకుడు తన కొడుకు కళ్ళు తీయించేస్తే అడుగు పాపం రాదు. ఓ శాస్త్రాన్ని అమలపరిచాడు అంతే. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు నాకు, వాళ్ళు మా తాతయ్యని చంపేస్తే పాపం వస్తామో, ఆయన చంపేస్తే పాపం వస్తామో, ఈయన చంపేస్తే పాపం వస్తాడు అన్నాడు కదా. ఆయన చంపే, నీ డ్యూటీ చెయ్యి, నువ్వు నీ డ్యూటీ చెయ్యి. నువ్వు ఒక ఐడియల్ కోసం పని చేస్తున్నావు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం పని చేస్తున్నావు. నువ్వు పని చేసుకెళ్ళిపో. ఇక్కడికే నువ్వు నీ ఒకవేళ నేను ఏమన్నా చంపాలనుకున్న కాలప్రవాహంలో అందరూ చచ్చిపోతారు, కాలప్రవాహంలో చచ్చిపోతారు. అంటే ఇక్కడ మనం స్వార్థం లేకుండా ఏ పని చేసినా మన జీవున్న కర్మ చుట్టుకోదు. ఇది ఇక్కడ మీరు గ్రహించవలసింది. చుట్టుకోదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు మనం చెయ్యేదైనా కుళ్ళిపోతాం అనుకోండి, కట్ చేసేస్తారు. ఎంతవరకు కుళ్ళిపోయిందో అంతవరకు కట్ చేసేస్తారు. అయితే అది పాపం రాదు. ఎందుకు పాపం రాదు? మనకు మంచి చేయడానికి అది చేశాడు. దేవుడు కూడా అంతే, గురువు కూడా అంతే. జ్ఞానం యొక్క వైభవం అది. అదే రాముడు అని ఈ మూడు లోకాలను నా చేతితోడి కాల్చి బూడి చేసిన నాకు దోషం లేదు అన్నాడు. ఏం చేద్దాం, అక్కడ స్వార్థం లేదు, ఏదో ప్రయోజన నిమిత్తం చేయటం. మనం అందరం సెల్ఫ్ సెంటర్డ్ ఎక్కువ. మనం మామూలు చిన్న చిన్న పనులు కూడా గౌరవం రాకపోతే చెయ్యం. మనం చాలా చిన్న చిన్న మనసులు అయ్యి మన ఈ చిన్న చిన్న మనసులు కృష్ణాలు దీపాలి మనం. అదే చిన్న చిన్న మనసులు, చిన్న చిన్న పనులు కూడా మనకు అది గౌరవం వస్తున్నట్టు చేస్తాం లేకపోతే చెయ్యి. ఇంత చిన్నవాడు మనం అయ్యుండి మనకి బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణిస్థితి ఆశించట్టు, అది మరీ విడ్డూరం కాదు. అలా పడు ఉంటామంటే పడు ఉండవు, బ్రాహ్మణిస్థితిని ఆశిస్తాం. ఈ మాటలేమో కొండలు దాటిపోతూ ఉంటాయి, ఈ కాళ్ళేమో గడపలు దాటం. ఈ కాళ్ళు గడపలు దాటి బయటికి వెళ్ళావు. అంచేత నీకు బ్రాహ్మణస్థితి కావాలంటే మూడు కాలాలు వదిలేయన్నాడు శాస్త్రం. ఏం భూతకాలం, వర్తమాన కాలం, ఇంకేం కాలం, భవిష్యత్తు కాలం. ఈ మూడు కాలాలు వదిలేవు, మూడు కాలాలు వదిలేవు. ఇప్పుడు భూతకాలం, ఈ భూత అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు అలా చేస్తే అలా జరిగిపోను, ఏదో 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 అలా అలా జరిగింది, ఇలా జరిగింది, ఏదో ఊహించుకుంటాడు. ఈ మధ్యన ఒక ముసలాన్ని కలిశాను, ఆయన పెద్ద ఉద్యోగం చేశారు. అంటే పెద్ద ఉద్యోగం చేశాడంటే పెద్ద స్వార్థపడని అర్థం. అది పెద్దగా చదువుకున్నాడంటే పెద్ద స్వార్థం ఉందన్నాడు. ఆయన అంటాడు, నన్ను కూర్చోబెట్టానా నాన్నగారు, మీరు చాలా కనిపించే, మీరు చాలా కాలం కనిపించండి. ఆయన కొడుకులు లేరు, నలుగురు కూర్చోలేము. మిగతా ఏదో పెద్ద అమ్మాయికి, రెండు అమ్మాయికి, నాలుగు అమ్మాయికి పెద్ద మంచి సంబంధాలు చేసామండి. మూడు అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు నాసి సంబంధం చేసామండి, అక్కడే దెబ్బతిన్నాను అంటాడు. ఈ చచ్చ తాగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మూడు అమ్మాయి సంబంధంలో వాడు దెబ్బతిన్నాడు, చచ్చ తాగడానికి సిద్ధంగా. మూడు అమ్మాయి బాగా ఉంది, వీడుకోవాలని చెప్పాడు. అంటే ఆవిడ కొంచెం ఆస్తి తక్కువ ఉన్న అందుకంటే మిగిలిపోవాలంటే ముసలాడు పోవాలంటున్నాను. అంటాడు ఇక రామనామం కూడా ఏం లేదండి, మూడు అమ్మాయిస్తున్నా దెబ్బతిన్నాడట. ఆ ఏడుస్తాడు ఏంటండి ఇప్పుడు? ఆ మూడు అమ్మాయి బాగానే ఉందండి, కొంచెం మిగతా వాళ్ళకంటే కొంచెం ప్రాపర్టీ తక్కువ ఉంది, ఈడేడుస్తాడు ఏంటండి? అంటే ఆ అమ్మాయి నేను అనుకోవటం, మళ్ళీ అక్కడ నేను వచ్చింది బుద్ధుడి సిద్ధాంతం, మళ్ళీ అక్కడ అది నేను అనుకోవటం. అమ్మాయి నేను అనుకుంటున్నాడు, మీకు అర్థమవుతుంది ఏం చేత నేను అనుకుంటున్నాడు? ఈ దేహాన్ని బట్టి, దేహానికి సంబంధించిన అనుబంధాన్ని బట్టి అక్కడ నేను అనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాడు కదా. అసలు ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం, ఎవరైనా చచ్చిపోతే అంటే దేహ ఆ మనిషి అంటే దేహమే అనుకుంటాం కూడా. ఆ దేహం అంటే వాడు ఆత్మస్వరూపుడు దైవస్వరూపుడు అని మనకు తెలియదు కదా, ఆ జీవుడు దైవస్వరూపుడు అని మనకు తెలియదు కదా. అయితే ఆ దేహ దృష్టితో మనం చూస్తాం చచ్చిపోయినాడని, అప్పుడు మళ్ళీ ఏడుపు వస్తుంది మనకి. మన దేహం ఎంత నిజమో ఆ చనిపోయిన దేహం కూడా అంతే నిజం. సావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ, సావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తున్నారు. సావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళని చూసి ఏడుస్తున్నారు. ఏడు సిద్ధంగా ఉన్నారు సావటానికి, ఆ చచ్చేవాళ్ళని చూసి ఏడుస్తున్నారు. అదేంటి నాకు 96 ఏళ్ళు ఆ మూడో కూతురు విషయంలో చెప్తే మూడో కూతురు బాగానే ఉన్నది, ఆ మూడో కూతురు గురించి ఏడుస్తాడేంటండి? ఇంకా రామకృష్ణ లేదండి. ఇదేమంటారండి? భూత ప్రతిబంధం. ఆయన ఇందుకు విచారణ చేయనివ్వటం లేదండి. ఆయన నాస్తికుడు కాదు, భక్తులేను, కానీ ఆ భూత ప్రతిబంధకం ఆయన ఇంకా రానివ్వటం లేదు. ఎందులో భక్తి మార్గంలోకి ఆయన రానివ్వటం లేదండి. ఒకవేళ రావాలన్నా రానివ్వటం లేదు, ఈ కరటం వచ్చి ఆయనకు గింటేస్తాను. ఇంకా వర్తమాన ప్రతిబంధం, ఈ ఉంటే నీకు జ్ఞానం రాదని చెప్పాడు శాస్త్రంలో. వర్తమాన ప్రతిబంధం ఏంటంటే ఏది సినిమాకి వెళ్ళిపోదాం, టీవీ చూద్దాం, మీకు అర్థమవుతుందే. ఈ స్నేహితులు కూడా ఎవరికి తగ్గ వాళ్ళు జరుగుతూ ఉంటారు, వాళ్ళు కంపలకు పోతూ ఉంటారు. ఈ స్నేహితులు కూడా సరిగ్గా ఎవరికి తగ్గ జనం వాళ్ళు జరుగుతారు, మీకు అర్థమవుతుందా? ఎవరికి తగ్గదని జరుగుతాయండి, ఆ కొంపలకు వెళ్తూ ఉంటారు. సరిగ్గా సూట్ అవుతారని మాట్లాడు, సరిగ్గా అతిక్కుపోతారండి. ఏమండి అక్కడ అది రేడియో సినిమాకి వెళ్దాం, అక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం, అక్కడ ఏది చూద్దామని ఈ వర్తమాన కాలంలో ప్రజెంటెన్స్లు ఉండదు. ఏమంటే మా విషయాలు వచ్చి విషయాలు ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది కదండి, ఈ లాక్కు పోతే మనం సారా కొట్టుకు వెళ్ళిపోవడం, సారా కొట్టుకి ప్యాకెట్కి వెళ్ళిపోడు, ప్యాకెట్కి వెళ్ళిపోతాడు, గుళ్ళోకి వెళ్ళిపోడు, గుడిలోకి ఎవడు అలవాట్లు అక్కడ ఉంటాయి కదండి. ఐన్స్టీన్ అన్నాడండి, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా మొత్తం హ్యూమన్ జాతి అంతా కూడా రెండే రెండు విషయాల మీద ఆధారపడి తిరుగుతుంది అన్నాడు. ఒకటి అలవాట్లు, రెండు కోరికలు. కొంతమంది వాళ్ళ అలవాట్లు ఉంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు. రోజుకి సారాకి రోజుకి 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. 10,000 ఉంటే 2 సంవత్సరాలు వెళ్ళిపోతాం. సారాకి రోజుకి 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు, 25,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంతే ఎందుకండి? రోజుకి పొద్దున్న కాఫీ బెంగళూరులో అక్కడ ఉన్నాయని హోటల్స్ 70 రూపాయలు 80 రూపాయలు పుచ్చుకుంటాం కాఫీకి. అరకప్పే కాఫీ అంతకంటే ఎక్కువ ఉండండి, ఆ 70 రూపాయలు కాఫీ తాగి వస్తూ ఉంటారు. అంటే ఇడ్లీ బలి ఇడ్లీ వేయించుకుంటే 70 రూపాయలు సరిపడు, ఉట్టి కాఫీ అయితే 70 రూపాయలు. ఇప్పుడు ఉట్టి కాఫీ ఎట్లండి? బెంగళూరులో కొన్ని ఆటో హైదరాబాద్లో కూడా ఉన్నాయని నాకు తెలియదండి. అవి ఉడికే మీరు 100 రూపాయలు పట్టుకెళ్తే ఒట్టి కాఫీ తాగి రావాలని కోరి తింటే 100 రూపాయలు సరిపోవు. అంటే వాళ్ళు అటువంటి కాఫీలు ఎందుకు తాగుతున్నారంటే సామాజిక స్పృహ లేకపోవటం. మనకు తోటి మానవుడు ఒకడు ఉన్నాడు, బట్టలు లేకుండా కొంతమంది ఉన్నారు, తిండి లేకుండా కొంతమంది ఉన్నారు, నీడ లేకుండా ఎండలో పడి కొంతమంది ఉన్నారు. ఆ స్పృహ లేకపోవడం లేదా కాఫీ అడగదండి, అలా కాఫీ ఎలా తాగుతున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తే వర్తమాన కాలంలో కూడా కుదిరిగా ఉండవండు, మనకి ఏ అలవాట్లు ఉంటాయండి, అలవాట్లను బట్టి అలవాట్లు కూడా వెళ్ళిపోతాం. అలవాట్లు కూడా దాన్ని సాయంత్రం మనం చెప్పుకున్నాం కదండి. దేహం అంటే మనకి ఎందుకు ఇష్టం అండి? దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఒక ఇంద్రియానికి ఒక అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు వచ్చి తీసిపోతాయండి. మీ పేకాట అలవాటు ఉన్నాడు మానేయాలనుకుంటాడు, ఇంటికాడ కూర్చున్నా ఆయన తీసిపోతారండి. అదే పైగా ఇంకో 4 చేయి తక్కువ వచ్చి ఆయన ఇంటికాడ కూర్చున్నవాడు చాలామంది స్నేహితుల వల్ల పాడైపోతారు. ఆ స్నేహితు మన ప్రారంభాన్ని బట్టి వాళ్ళు సిద్ధమవుతారు, మన దేహ ప్రారంభాన్ని బట్టి ఆ స్నేహితులు కూడా సిద్ధమవుతారు. స్నేహితుల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారండి, స్నేహితుల వల్ల పాడైపోయిన ఉన్నారు. ఎందుకంటే వర్తమాన కాలం ఎలా పోతుందంటే మనం ఏదో విషయ చింతన ఉంటుందండి, ఆ విషయాలు కూడా ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటామండి, చివరికని మన బుద్ధిని పాడు చేస్తుంది, బుద్ధిని పాడు చేస్తుంది. వర్తమాన కాలం చూస్తే భోగాలతో వెళ్ళిపోతుంది, భూతకాలం చూస్తే ఏదో తలపెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నాం. వర్తమాన కాలంతో భోగాలతో వెళ్ళిపోతుంది. ఇంకా భవిష్యత్తు కాలం మీకు ఏమవుతుంది, ఈ భవిష్యత్తు కాలం మరీ ప్రమాదం, ఇంకా రాలేదు కదా అనుకుంటాం, వచ్చేస్తుందండి. ఓ జడ్జి గారు తీర్పు చెప్పారు అనుకోండి, 10వ తారీఖున రండి, 10వ రాదనుకుంటే ఎలా ఉండో వచ్చేస్తుందండి. ఓ ఇప్పుడు ఎంత తారీఖు వేళ, ఇలా 30 గాంధీ గారి నిర్వాణం, తర్వాత ఏమో ఈ గుడి కట్టించిన రామదాస్ గారు జయంతి, రామదాస్ గారి జయంతి, గాంధీ గారి వర్ధంతి, ఇవాళ ఏంటండి మన రామదాస్ గారు పలికే బంగార మాయన్న రామదాస్ గారి పాట ఇది, రామదాస్ గారు ఇవాళ ఏంటండి రామదాస్ గారి జయంతి, గాంధీ గారు వర్ధంతి. అంటే శరీరం వచ్చిన రోజు జయంతి, ఆ శరీరం పోయిన రోజు వర్ధంతి. మళ్ళీ వాళ్ళ శరీరాలు ఉండగా జయంతి అనకూడదు, వాళ్ళకి ఇప్పుడు రామదాస్ గారు బతుకున్నారనుకోండి జయంతి అనకూడదు, అలా అనకూడదు. జన్మదినోత్సవాలు మీరు బతుకున్న వాళ్ళకి ఏదైనా జన్మదినోత్సవాలు చేసి జయంతి అనుకోకుండా వాడు చచ్చిపోయిన వాడితో సమానం. వాడు ఈ మధ్య చైర్మన్ అన్నారు, వీడి పేరు చెప్పి ఈరోజు మీరు జయంతి చేస్తున్నా అన్నారు, జయంతి అంటే వాడు చచ్చిపోయాడని అర్థం. అంటే వాళ్ళకి తెలియక అన్నాళ్ళండి, ఆ జయంతికి జన్మదినోత్సవానికి తేడా తెలియకుండా అన్నాడు. ఇంకా భవిష్యత్తు కాలం మరీ ప్రమాదం. ఇప్పుడు 5వ తారీఖుని వాయిదా వేసాడు అనుకోండి, 5వ తారీఖు వచ్చేస్తే మనం ఆపిచేద్దామని రాదు, 5వ మనం ఆపిచేద్దామని కాలాన్ని మనం ఎక్కడ ఆపిచేయగలండి, వచ్చేస్తున్నాం. అలాగే పూర్వజన్మంలో మనం చేసిన కర్మలు ఉన్నాయని అహంకారంతో అహంభావంతో దేహాభిమానంతో దేహబుద్ధితో శవబుద్ధితో చేసే పనులు ఉన్నాయి, అందులో కొన్ని పుణ్యకార్యాలు ఉన్నాయి, కొన్ని పాపకార్యాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా, అంటే మంచి పనులు ఉండొచ్చు చెడ్డ పనులు ఉండొచ్చు, అవన్నీ కూడా ఈయన ఎప్పుడు పట్టుకుంటాయని కనిపెట్టుకుంటాం. ఈయన ఎడిపోయి వీళ్ళు చేసేసారు మర్చిపోయారు, వీళ్ళు మామూలుగా మనం ఇదేంటి రాత్రి చెప్పుకుని అది పట్టుకుంటున్నాం చూడండి పెద్ద పెద్ద అదేంటి కొండ చీరువ, ఈ కొండ చీరువ కింద వచ్చి ఆ జీవుని పట్టేస్తుంది. మీకు అర్థమవుతుంది, ఒకసారి మీకు సుఖ ప్రారంభం వచ్చేస్తుంది, ఓ డబ్బు వచ్చి మీద పడిపోతా ఉంటుందండి, అందరూ గౌరవిస్తూ ఉంటారండి, దయచేసి మీకు పదవులు వచ్చేస్తాయి, మీకు అర్థమవుతుంది, పదవులు వచ్చేస్తాయి, బెంచ్ కార్లు వచ్చేస్తాయి, మీకు అర్థమవుతుంది, ఆ సుఖ ప్రారంభం వచ్చింది. అప్పుడు ఏమో నేను ఏం చేస్తాను, మన నేను వచ్చేస్తాడు భౌతిక పూజలో మా లైఫ్ బాగుందండి, అదే విధంగా బాగుంది, ఎంజాయ్మెంట్ బాగుంది, మాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, ఎక్కడ చూసినా మాకు సినిమాలు, ఎక్కడ చూసినా ఊరేగింపులే. ఏంటి ఆ ఊరేగింపులు, ఏంటంటే పెళ్ళి ఊరేగింప, శవాలను తీసుకెళ్ళి ఊరేగింప, అందుకని నాకు ఊరేగింపులు శవాలను తీసుకెళ్తున్నారా ఊరేగింపులో, లేకపోతే పెళ్లి కూర్చుని ఊరేగింప, అందుకని అది మ్యారేజ్ ప్రొసెషన్ లేదా ఫ్యూనరల్ ప్రొసెషన్, అది పెళ్ళి ఊరేగింపులా అది శవాలు ఊరేగించినప్పుడు కూడా ఊరేగుతారు, అది పెళ్ళి ఊరేగింప లేదా వల్లకాళ్ళలో చెల్లి ఊరేగింప. వీడు ఎంజాయ్ చేసేస్తాను అనుకుంటాడు కదా, వీడి ఎంజాయ్మెంట్ అంతా కూడా మళ్ళీ రెట్టింపు దుఃఖం కింద మారిపోతుందని అమాయకుడు తెలియదు. అది వచ్చేస్తుంది భవిష్యత్తు కాలంలో. తర్వాత మీకు పాప ప్రారంభం అది వచ్చి పడిపోతుంది. రామదాస్ గారు 12 జైల్లో ఉన్నారు, జైల్లో పెట్టిన పనులు కొట్టేశారు పాపం పట్టుకున్నాడు, 12 అది ఆ దేహ ప్రారంభం, అది మంచి పని చేసి జైలుకి వెళ్ళాడు దేవ రామదాస్ గారు, అది 12 దేహ ప్రారంభం 12 ఆయన కూడా రాముడిని సీతను ఊరికే తిట్టలేదు, నా దెబ్బలు పడలేక తిట్టాడు, సీతారాముడు పట్టుకుని గోల్కొండ తగచిట్టేశాను పట్టుకుని, ఈ డబ్బు నేను తెలియలేదు నీకు వస్తువులు చేయించాను, రామ నీకు వస్తువులు చేయించాను, సీతమ్మ నీకు ఆ వస్తువులు చేయించాను, నేను ఎన్నిసార్లు వేడుకున్నా రాముడు మాట్లాడటం లేదు, నీకు బుద్ధి లేదా రాముడికి రికమెండేషన్ చేయొద్దాను. అప్పుడు సీతమ్మ చేస్తే వాడు బంగారం గోల్కొండ పడాల్సి వచ్చేసాడు, ఆడికి ఎలా బుద్ధి లేదు నీకు కూడా బుద్ధి లేదని సీతమ్మను పట్టి తిట్టాడు. మీరు వస్తువులు చూసి వెళ్ళిపోండి, అవి రామదాస్ గారు చేసిన వస్తువులు సీతమ్మకు చేయించాడు, అవన్నీ వస్తువులు వెళ్ళేటప్పుడు మీరు చూసి వెళ్ళిపోండి. ఆయన ఏం చేశాడంటే అది తప్పు కాదండి. ఆయన ఏం చేశాడంటే అండి, అప్పులు చేశాడని ప్రజలు ఇచ్చి ప్రజల ప్రోత్సాహం మీద కట్టించాడండి. ప్రజలు ఏం చేస్తారు, ఆ సంవత్సరం పంటలు పడలేదు, పంటలు పండకపోతే దీన్ని గుడి కట్టించి ఊరుకోక ఆ రాముడి మీద, సీతారాముల మీద, ఇష్టం మీద ఆయన ఏమన్నాడంటే, సీతమ్మ మా అమ్మ, రాముడు మా అయ్య అనివాడు, మా నాన్న అనివాడు, ఎవడండి, మా తల్లిదండ్రులు వాళ్ళే అనివాడు. ఆ తల్లిదండ్రులు వసూలు చేయించేశాడు, ఇది ప్రజల డబ్బు అంటే, అదే గవర్నమెంట్ డబ్బు వసూలు చేయించేశాడు. ప్రజలది తప్పులాలు ఇవ్వలేకపోయారు, వాళ్ళు ఇస్తారు కదా, నేను గుడి కట్టించి ఊరుకుంటే బాగున్నావు, ఈ వస్తువులు కూడా చేయించేసి ఆ దైవిక ఆడి అక్కడ జైలుకి వెళ్ళి యోగం ఉందండి. ఆ సంవత్సరం పంటలు పండలేదని రైతులు ఇవ్వలేకపోయారు. ఏం చేస్తారు పరిస్థితులు, యూఆర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ, షేక్స్పియర్ అంటాడు. మన విధి చేతులు పనిముట్లు, దేర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడు ఏ ప్రారంభం మన జీవితాన్ని మలుపు చూపుతుందో చెప్పలేము. ఇవాళ బాగా ఉన్నాం, రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇవాళ ఎలా ఉన్నామో మనం చాలా బాగున్నాం, రేపు ఎలా ఉంటామో చెప్పలేము. ఇంకా భవిష్యత్తు ప్రారంభాలు, భవిష్యత్తు అవి మరీ ప్రమాదం. ఆ పుణ్య ప్రారంభం వచ్చి పడిపోతుంది, అప్పుడు అహంకారం వచ్చేస్తుంది. తర్వాత అంటే మీ మనసు పొంగిపోతుంది, అంటే పొంగి మీరు ఏదైనా విషయం గురించి పొంగిపోతున్నారంటే మీ స్వరూపానికి దూరం అవుతున్నారని అర్థం. మీరు ప్రాపంచ విషయాలు ఏమైనా దేని విషయాలు మీరు పొంగిపోతున్నారనుకోండి, అంటే మీ లోపల హృదయాన్ని సత్యానికి దూరం అయిపోతున్నారని నిజం. భగవంతుడికి దూరం అవుతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు, నిజానికి సత్యానికి దూరం అవుతున్నారు, అసత్యానికి దగ్గర అవుతున్నారు. తర్వాత ఇంకోటి అండి, ఆ పుణ్య ప్రారంభం ఎంత ఉంటుంది, ఏదో కొంతకాలం ఉంటుందండి, ఓ మూడేళ్ళు రెండేళ్ళు ఉంటుంది. తర్వాత వెనకాల ఈడొచ్చేస్తాడు పాపి, ఆ పాపం ఆడేం చేస్తాడు, ఆడి ప్రారంభం వేసుకొచ్చేస్తే ఆడి తిన్నంగా ఉండడం, ఆడి ప్రారంభం వేసుకొస్తే అక్కడి నుంచి ఏడుస్తూ కూర్చుంటా ఉండదు, చుట్టాలింటికి వెళ్తే వాళ్ళు పలకరించడం. మనం బాగుంటే ఎవడు పలకరిస్తా, బాగుంటే పలకరిస్తారు కానీ మనం బాగుపోతే ఎవడు పలకరిస్తాడని మనం అంటే ఎవడు చూస్తాడు. ఎవడు చూస్తాడు పాప ప్రారంభం అనిపిస్తాడు, జీవుడు అనిపించాలి, కానీ అయ్యో పాపం వాడు ప్రారంభం అనిపిస్తున్నాడు జాలిపడే వాడిని హృదయంలోకి తీసుకున్నాడు, తన ఊళ్ళోకి తీసుకున్నాడు ఎవరు అంటారు. ఆ పాప ప్రారంభం అనిపిస్తుంటే వాడు ఏడుస్తుంటే కనీసం మీ చెంగుగొడ్డ మీ చెంగు పట్టుకులాడి కళ్ళు తిండి తుడిచేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు, ఎవరు మటుకాడు బిజీ మీ పైరు చెంగు పట్టుకుని తుడిచి ఆ నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరు ఉంటారు, మీ మటుకు మీరు బిజీ. అయితే భవిష్యత్తు ఇంకా ప్రమాదం, రేపేమొస్తుందో మనకు తెలియదని ఇవన్నీ ప్రతిబంధకాలు. అంటే నువ్వు నీ మనస్సు అంతర్దృష్టి కాదు, నీకు ఆత్మజ్ఞానం రాకుండా ఇవన్నీ ప్రతిబంధకాలు. ఏమండి భూత ప్రతిబంధకం అని అన్నాడు కదా, మిగతా ఆ మూడో అమ్మాయి విషయంలో దెబ్బతిన్నాను ఏడుస్తాడు అంటున్నాడు, చావడానికి సిద్ధంగా ఉంటాడు, ఆడు చావడానికి సిద్ధం. 96 ఏళ్ళు ఉన్నాడు. నేను వచ్చేస్తాంటే ఆడ మనవడి పిల్లలు నాకు కూడా వచ్చిందండి, నన్ను సాగి నమ్ముతారు. ఆ మనవడి పిల్లలు ఉండే నన్ను సాగి నింపడం దూరంగా వచ్చిందండి, బయటికి చూడండి. ఏంటి మనకి టైం అవుతుంది తొందరగా ముగించేద్దాం. ఆడు మనవడు పేరు భార్య అయినా సాగంట అమ్మటానికి వచ్చిందండి. ఆ మనవడు భార్య అంటాను, వీడు తక్కువడు కాదంటాను, వాడు భర్త తాతగారిని, వీడు తక్కువడు కాదండి, బజార్లోంచి ఏదైనా తెచ్చి పెట్టమంటాడటం, అకౌంట్ అడుగుతాడట, అంటే 5 రూపాయలు ఇచ్చాడు అనుకోండి బజార్లో ఏం తెచ్చుకుని, ఆయనకి అకౌంట్ చెప్పాలట, అకౌంట్ చెప్పబోతే కానీ వీళ్ళు పావులు 20 పైసలు తినేశారని అనుమానం అంటున్నారు, అకౌంట్ చెప్పమంటాడట మనవడు పెళ్ళాను. అదే కొన్ని కొన్ని ఏదో ఏదో ముసలోడు కదా మేము కొని తెస్తామండి, అకౌంట్ చెప్పమంటాడండి. తెచ్చినందుకు సంతోషించాలి, ఇది సంతోషించలేదు, అకౌంట్ చెప్పేది అంటాడట నా మనవడు పెళ్ళాను. అంటే ఆ జీవుడు, ఆ జీవుడి యొక్క ఇవన్నీ ప్రతిబంధకాలండి వాళ్ళకి, ఈ ప్రతిబంధకాలు. అంటే ఈ భూతకాలంలోనే మనల్ని, భూతకాలంలో, ఈ వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో, ఏ కాలం కూడా మనం విచారణ చేసుకోవడానికి అంగీకరించడం లేదు. ఏ కాలం గొడవలు ఆ కాలం, ఆ కాలంలో అంటే మనం ఈ సత్యాన్ని మీరు తర్వాత ఇంకోటి మీరు మంచి గుణాలు నేర్చుకోవాలనుకుంటారనుకోండి, మేము మంచి గుణాలు నేర్చుకోవాలి, మంచి గుణాలు నేర్చుకోవాలి అనుకోకండి. మీరు భగవంతుని తెలుసుకోవడానికి అన్వేషణలు ఉంటే మీరు భగవద్ అనుభవం పొందాలి. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో కనుక మీరు ఉంటే, ఆ దైవానికి సంబంధించిన అన్వేషణలో మీరు కనుక ఉంటే, మీరు మంచి గుణాలు రమ్మని అడగ అవి అంతరాయి, మేము ముందు వస్తాం, మేము ముందు వస్తాం అని అయ్యే వచ్చేస్తుంది. అంటే మీరు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందా, ఆ ఈశ్వరుడు తాలూకు అనుభవం పొందాలన్నప్పుడు, బ్రాహ్మీ స్థితి పొందాలన్నప్పుడు మీరు ప్రత్యేకంగా మంచి గుణాలు నేర్చుకోక్కర్లేదు. వాటిలంతా వచ్చి మిమ్మల్ని అతుక్కుంటాయి. మీరు అంతగా నువ్వు రావంటే రావు, పిలిస్తే రావు. వాటిలంతా సత్యాన్వేషణలో నీకు గుడ్ క్వాలిటీసు, గ్రేట్ క్వాలిటీసు, నోబుల్ క్వాలిటీసు అని వాటిలంతా వచ్చేసి నీ హృదయాన్ని చేరుకుంటాయి. నువ్వు ప్రత్యేకంగా వాటిని పిలవక్కర్లేదు. అంటే నువ్వు చేసేటప్పుడు మొట్టమొదటికొని చెప్పట్టు చేయాలి. ఆ జపం చేసేటప్పుడు మరి ఇప్పుడు నారాయణ అష్టాక్షరి చేస్తున్నారు అనుకోండి, ఆ జపం చేసేటప్పుడు ముందు మర్చిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ చేయాలి. అది మర్చిపోయాను మళ్ళీ తెలుస్తూ ఉంటాను కదా మీకు, మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ చేయాలి. అలా జపం ముందు అలవాటు చేయాలి. అలవాటు చేయలేదు కొంతకాలం మీకు అలవాటు అయ్యేటప్పటికి మీ పెట్టుబడి అక్కర్లేకుండా, మీ ప్రయత్నం అక్కర్లేకుండా దానంతా సహజంగానే జపం అయిపోతుంది. ఆ జపం చేయగా మీకు ధ్యానస్థితి కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ధ్యానస్థితి కలుగుతుంది. ఆ ధ్యానస్థితిలో మీకు అక్కర్లేని గొడవంతో ఊడిపోతుంది, మీకు ఉపయోగం లేని డస్ట్ అంతా ఊడిపోతుంది. తర్వాత మీరు కాదన్న విషయం కూడా కాదు మీకు గుర్తులోకి వస్తుంది. తర్వాత మోహం తగ్గిపోతూ ఉంటుంది. సత్యం ఎక్కడుంది, మనలోనే ఉంది. మోహం ఎక్కడుంది, మనలోనే ఉంది. మీకు అర్థమవుతుంది, అది పోచేది తెలుస్తుంది, రెండు మనలోనే ఉన్నాయి. మోహము మనలోనే ఉంది, సత్యం కూడా మనలోనే ఉంది, అది పోచేది తెలుస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు, మోహం ఉన్నప్పుడు సత్యం తెలియదు, మోహం ఉన్నప్పుడు సత్యం తెలియదు. అంటే మనం పోగొట్టుకోవాల్సింది దాన్ని జాగ్రత్తగా పోగొట్టుకోవాలి, ఊరికే డ్యూటీ కింద చేయాలి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు డ్యూటీ చేయాలి కానీ ఎక్కువ మమకారం పెట్టుకుంటే వాళ్ళు పాడైపోతారు. మీరు ఎక్కువ డబ్బు సంపాదించి ఇచ్చేస్తే చివరికి వాళ్ళు పాడైపోతారు. డ్యూటీ చేయాలి వాళ్ళ పట్ల, డ్యూటీ చేయాలి కానీ ఎక్కువ అటాచ్మెంట్. ఇటు అటాచ్మెంట్ దాన్ని బ్రింగ్స్ అస్సెన్. అటాచ్మెంట్ ఎవరికైతే ఉందో వాడు పాపం చేయకుండా ఉండలేడు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మెదర్. అది అటాచ్మెంట్ లేని వాడికి అసలు దుఃఖం లేదు. ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకో, నీకు దుఃఖంతో పని లేదు, నీ మనసు కదలదు అసలు. నీకు ఎక్కడ రాగద్వేషాలు లేవనుకో, అసలు ఇష్టాలు అయిష్టాలు లేవనుకో, లోకంలో ఎక్కడ నీకు ఇష్టాలు అయ్యి ఇష్టాలు లేవనుకో మాట అసలు. నీ మనసు కదలమన్నా కదలదు, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు. నీ మనసుకి అసలు చేపలమే రాదు, ఇష్టాలు లేనప్పుడు. మీకు మనసు, మీకు ఇష్టం ఉన్న అక్కడికి వెళ్తుంది మీ మనసు, అయిష్టం ఉన్నా మీ మనసు కలుగుతుంది. ఇష్టం లేదనుకోండి, అయిష్టం లేదనుకోండి, ఎక్కడికి మనసు బయటకు వెళ్ళదు అసలు. మీరు కదలమని అడిగినా బయటకు పోదు. మనకి ఇష్టాలు అనవసరం, దానివల్ల మనకి ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. ప్రారంభిద్దాం, ముగిద్దాము, ప్రారంభించవచ్చు. మీరు జపం చేయండి, అది నిజం. ఈ జపం ఏం చేస్తుందంటే మీలోంచి నిజం కాని దానికి ఏం చేస్తూ ఉంటుంది. ఈ జపం ఏం చేస్తుందంటే, దైవనామం ఏం చేస్తుందంటే, మీలో ఏదైతే నిజం కాదో, నిజం కాని దాన్ని మీరు నిజం అనుకుంటూ ఉంటారు కదా, ఆ భావన ఆ తలంపుని గెంటేస్తుంది, ఆ తలంపుని గెంటేస్తుంది. ఆ తలంపుని గెంటేసి మీకు అక్కర్లేనిదంత, మీకు ఉపయోగం లేని డస్ట్ అంతా గెంటేసి, ఏదైతే మీ లోపల ఏ నిజమవుతుందో ఆ నిజం దగ్గర తీసుకెళ్ళటానికి దేవుడి నామం మీకు సహాయం చేస్తుంది. అది దైవనామం. అప్పుడు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం, లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఎంత సాధన చేసినా లోపలికి వెళ్ళాం, కష్టపడతాం, సాధన చేస్తూ ఉంటాం. మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటి అంతకంటే లోపం, ఏదో కొంత లోపం వెళ్ళాం ఇంకా అంతలో అంతకంటే. అంటే సత్యము నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం నీ హృదయంలో ఎంత లోతులో ఉందో అంత లోతులో నువ్వు వెళ్ళాలి. నీ మనసు అంత దూరం వెళ్ళదనుకో అది తెలియబడదు నీకు. అంటే నీళ్ళల్లో వస్తువు ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి నువ్వు దిగగలిగితేనే కానీ వస్తువు నీకు దొరకదు. అలాగే ఇక్కడ సత్యం అనేది ఎంత లోతులో ఉందో అంత లోతులోకి మనం వెళ్ళగలిగితేనే కానీ అది దొరకదు. కొంత దూరం వెళతాం, కొంత దూరం ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ ఇక్కడికి 200 మైళ్ళు అనుకోండి, 10 మైళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చేస్తే హైదరాబాద్ ఎలా వస్తుంది? 200 మైళ్ళు వెళితేనే హైదరాబాద్. అదేవిధంగా మనం ఏదో కొంత దూరం వెళ్తాం, అక్కడి నుంచి ఎంత సాధన చేసినా వెళ్ళాం, ప్రయత్నం చేస్తాం, ఇంకా అక్కడి నుంచి గానుగద్దిలా ఉంటాం, ప్రయత్నం చేస్తాం. మనకు తెలుస్తారు ఏంటి ఏదో చేస్తే అభివృద్ధి ఏం కనబడటం లేదు అనిపిస్తూ ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం మనం అందరం, కాదు ఏంటి అభివృద్ధి ఏం కనబడటం లేదు, ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాం, గానుగద్దిలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి అనిపిస్తుంది. అప్పుడు గురువు చూస్తాడు, అది గురువు చూస్తాడు వీళ్ళు పాపం కష్టపడుతున్నారు, ఏ బలహీనత వీళ్ళు గడ్డి వస్తుంది వీళ్ళకి తెలియటం లేదు, వాళ్ళకి తెలియటం లేదు కష్టపడుతున్నారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, లోపలికి వెళ్ళడానికి ఏది అడ్డు వస్తుందో మనకు తెలియదు, అది లోపల ఉన్న గురువు చూస్తారు, లోపల ఉన్న గురువు చూస్తాడు. అది సడన్గా ఏం చేస్తాడంటే ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఒక్క తను తలంచాడు మీ బల ఏ బలహీనత మీకు అడ్డు వస్తుంది, అది శాస్త్రాలకు వచ్చింది. అది ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుంది లోపల, అది మనం తెలియచేటట్టు పట్టుకోలేవు. మనం ఏం చేస్తాం అంటే మనం చేయగలిగింది చేస్తాం, కానీ చేయలేని ఏం చేయలేము కదా. వాడు ఏం చేస్తాడు గురువు అవుట్ ఆఫ్ మెరిసీ, అంతకంటే వాడికి అదైనా గురువు అనుగ్రహం వల్ల చేస్తాడు, కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా ఒకటే కోరు, అనుగ్రహం ఒకటే కోరుకోను, దయ తప్పించి ఇంకేం కోరుకో. లోకాల సంసార విషయాలు కూడా అడగటం అనవసరం, ఇంకేదంటే మనకి ఏది అవసరానికి తెలుసు. మనం ఏదో బలవంతం పెట్టేస్తాం అనుకోండి, ఇచ్చేమని ఇచ్చేస్తాడు అనుకో, పాడైపోతాం, వాడు పాడైపోతారని ఇవ్వకుండా ఆఫ్ చేసి కూర్చుంటాడు అని. అంటే మనకి ఏది మంచో కూడా మనకి ఏది మంచో మనకు తెలియదు, మనకు మంచి కాదని కూడా అడిగేస్తాం అన్న, అది అది ఇస్తే మనం పాడైపోతామని తెలిసి అది తొక్కు పెట్టి ఉంచుతాడు. వీడు ఏం చేస్తాడంటే మనం అలా చూస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మీకు అర్థమవుతుంది మా మీరు బాగున్నారా అంటాడు, మీ పిల్లలు ఏం చదువుతున్నారో గురువుకి ఎందుకంటే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటాడు, మీకు ప్రాపర్టీ అంతా ఆదాయం అంతా మీ ఆదాయం కూడా గురువుకి ఇవన్నీ అడుగుతాడు, అడిగి మీకు ఏం తెలియకుండా ఒక్క పాప అక్కడ తమ్మితే సరళం కదా మీకు సహస్రం, అమ్మ పాపం ఎంత పెద్ద రాయి ఉందా అనిపిస్తుంది, ఏంటి ఇన్ని రాళ్ళు ఉన్నాయని మనకు తెలియదు. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు కోటి జన్మలు ఎత్తిని సహస్రాలను శుద్ధి అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం రాదు, కోటి జన్మలు ఎత్తండి, కోటి పుణ్యాలు చేయండి, ఈ సహస్రాలను శుద్ధి అవ్వకుండా ఎవరికి, ఇది శుద్ధి అవ్వకుండా స్త్రీ మడత ఎలా ఉంటుందో ఇది ఎలా శుద్ధి అవ్వకుండా ఎవరికి ఆత్మ, ఈ సహస్రాలు తలకాయ శుద్ధి అవ్వాలి, ఇది అవ్వకుండా ఎవరికి జ్ఞానం రాదు. అప్పుడు ఏం చేస్తాడంటే గురువు, ఎందుకు మీరు లోపలికి వెళ్ళిపోతున్నారో చూస్తాడు, అదే మన ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నారో చూస్తాడు, చూసి ఏం చేస్తాడంటే చెయ్యదని పెడతాడు, లేదా కాలు పెడతాడు, కిరుకుతాడు, కిలికినప్పుడు మీకు ఎలా ఉంటుంది, తలుపు సందిని పెట్టి మిమ్మల్ని నొక్కేస్తే, మీ అత్తగారు మిమ్మల్ని తలుపు సందిని పెట్టి నొక్కేస్తారనుకోండి, అవి ఎంత బాధ వచ్చేస్తుందో మీకు ఎంత బాధ వచ్చింది, అంటే మిమ్మల్ని తలుపు సందిని పెట్టి మీ అత్తగారు నొక్కేస్తుందనుకోండి, శారీరక బాధ ఎంత వస్తుందో, భగవంతుడు ఒకసారి లోపల ఉన్న బలగంధని బయటికి కిరుగుతాడు, ఆ కిరుగుతేనే కానీ పైకి రాదు, బుర్రలోకి వస్తేనే కానీ అది ఉన్నట్టు తెలియదు, నువ్వు అప్పటి వరకు బుద్ధిమంతి అనుకుంటావు, నీకు అర్థం అవుతుంది, ఆ బుట్టలోనే అన్ని రెయ్యలే, ఆ బుట్టలో అయినా రెయ్యలే, చుట్టూరు కూర్చుని వాళ్ళందరూ వైష్ణవులే, కానీ ఆ బుట్టలో రెయ్యలు కనపడతాను, ఆ చుట్టూరు కూర్చుని వాళ్ళు బుట్ట చుట్టూరు కుంటున్నారు వైష్ణవులే, కానీ చెట్లు ఎవరికి బుట్టలో రెయ్యలు కనపడతాయి, ఏమైపోయినట్టు బుట్టలో రెయ్యలు, అందరూ బ్రాహ్మణులే, ఎవరు అందులో మాంసం తినేవాళ్ళు రెయ్యలు తినేవాళ్ళు లేదు, కానీ బుట్టకు బుట్టలో రెయ్యి బుట్ట అక్కడ ఉంది రెయ్యలు కనపడతాను, అలాగేంటి మనం లేనిపోయిన తరం ఏదో లేనిపోయిన గొడవలు చూసుకుని ఏదో మనలో ఏమి లేదు, పవిత్రులు అనుకుంటావు నువ్వు, పవిత్రుడు అవునే కాదు దేవుడు, గురువు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ నీ అంత నువ్వు అక్షంతరం వేసుకుంటావు అంటే, ఇంకా మన మీద అక్షంతరం ఎవరు వేసేవాళ్ళు ఎవరు లేరు, అని చెప్పి మన మీద మనం వేసేసుకుని తిరుగుతున్నాం, ఈ ఆత్మస్థుతి అంతే కారణం. తర్వాత కొంతమంది ఆళ్ళే పొగుడుకుంటారు, ఆళ్ళే పొగుడుకుంటారు, ఇంట్లో వాళ్ళు పొగుడుతారు, వాళ్ళే ఎందుకు పొగుడుకుంటారు అంటే వాళ్ళు లోపల ఏదో వెళుతుంటుంది, మనకు తెలియనివ్వరు లోపల ఏదో ఏదో డిస్సాటిస్ఫాక్షన్, ఒక అసంతృప్తి ఉంటుంది, నీకు అర్థమవుతుంది, ఒక వెళుతుంటుంది, వాళ్ళ హృదయంలో కొరత అది ఉండని వాళ్ళకి తెలియదు, అది కనపడకుండా కోసం వాళ్ళని పొగుడుకుంటారు, అది లోపల ఏదో ఉంటుందండి వాళ్ళకి కొరత, ఒక వెళుతుంది ఏదో అసంతృప్తి ఉంటుంది, అది మన కళ్ళకు కనపడ మనకు కనపడకూడదు. అది మనకు కనపడకుండా ఆఫ్ చేయడానికి వాళ్ళని పొగుడుకుంటారు. ఏం చేత వాళ్ళని పొగుడుకుంటేనే కనుక కవర్ అవ్వదు. అంచేత ఏదో అక్కడ వాళ్ళని పొగుడుకుంటున్నారంటే వాళ్ళు అక్కడ ఏదో అసంతృప్తి ఉంది. నీలో అసంతృప్తి లేకపోతే అశాంతి లేకపోతే నిన్ను పొగుడుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? దేనికి నెస్టిటీ ఏంటి అసలు? నువ్వు అందరూ నన్ను గౌరవించాలి, లోకంలో గౌరవించాలనుకుంటాను, నీలో ఏదో పొరపాటు ఉంది. లోకం గౌరవించలేంటి? లోకం పెద్ద అబద్ధం. అది ఇది బిగ్ లైవ్. అది నిన్ను గౌరవించలేంటి? గౌరవిస్తే నీకు వచ్చేది ఏం లేదు, నువ్వు పాడైపోతావు లోపల. అది గురువు ఏం చేస్తాడు లోపల? ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళి లోతుకి వెళ్ళలో చూస్తాడు. కాలుతోడు ఒక తను తగుతాడు, కాలుతోటి లేదా చేతితో కలుగుతాడు. చిన్న చిన్న బలజనతుంటే చేతితో కలిగితే సహస్రానికి వచ్చేస్తుంది. రాళి పెద్ద అనుకోండి లోపల, రాళి పెద్ద అంటే కాలుతో పన్నుతాడు, కాలుతో తిన్నప్పుడు సహస్రానికి వచ్చి అది ఎంత బరువు ఉందో, ఆ రాయి ఎంత తూకం ఉందో, ఆ వాసనని ఆ సంస్కారాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో నీకు చూపిస్తాడు. అప్పుడు అనిపిస్తుంది ఈ సంస్కారాన్ని నేను వదిలించుకోలేను, నేను వదిలించుకోలేని నీకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆయన సపోర్ట్ ఇచ్చి ఎవడు గురువు సపోర్ట్ అండ్ సీన్ అన్న హెన్ హాగాడు. ఆయన సపోర్ట్ ఇస్తున్నప్పుడు మన కళ్ళకు కనపడిన వాడు, మన చెవులకి వినపడిన వాడు వాడు గురువు. మీరు ఎవరైనా చీర పెడితే ఊరంతా అల్లరి వల్లరు. మీరు ఎవరికైనా మీ చుట్టాలకు ఎవరైనా బట్టలు పెడితే ఊరందరూ తెలిసిపోవాలి మీరు బట్టలు పెట్టినట్టు. కానీ గురువు ఏం చేస్తాడంటే ఆయన దయ మనకు పంపేటప్పుడు మనకే వినపడినవాడు, మనకే కనపడినవాడు. అంటే మిమ్మల్ని మీకు తెలియదు, మీరు తెలుసుకోవాలని అది అనుకోడు. ఏం చేద్దనుకోడు? ఆయన మీలో మిమ్మల్ని చూడ ఆయనే మిమ్మల్ని చూసుకున్నాడు. మిమ్మల్ని చూసుకునేది ఆయనే. మీరు వేరుగా అనుకోడు, వేరుగా అనుకోడు కాబట్టి మీరు తెలుసుకోవాలనుకున్నాడు. మిమ్మల్ని ఆత్మగారం చూస్తాడు, మిమ్మల్ని ఆత్మగారం చూస్తాడు. మీరు ఎన్ని బలహీనతలు ఉన్నా గురువు మిమ్మల్ని ఆత్మగారం చూస్తాడు. కానీ ఆ బలహీనతలు కల్పించుకోవడానికి వచ్చింది అంతేగా, అది మీరు కాదు. అది మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతాయి. అప్పుడు గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం మన బుద్ధికి అందదు. గురువు యొక్క దయ, గురువు అనుగ్రహం అంటే మన పొల్యూటెడ్ బ్రెయిన్ శుభ్రంగా పాడైపోయిన తలకాయ మనం. ఈ పాడైపోయిన తలకాయతో గురువు యొక్క వైభవం మనం కొలవలేదు. ఆయన కంపాషన్ కూడా మనకు తెలియదు. ఒకసారి మనకు చూడండి గురువు, ఒకసారి ఇలా కొట్టుకుంటాడు, ఏమో శాంతి లేదు, సుఖంలో అందరూ తర్వాత పక్కన లాగుతున్నారు, సుఖంలో అనుకుంటారు. ఇలా అనుకునేప్పుడు మనం జపం చేయం. జపంతో సంబంధం లేదు, ధ్యానంతో సంబంధం లేదు, విచారంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేకుండా ఒకసారి గోదావరి నదికి వరద ఎలా వస్తుందో అలా సడన్గా వచ్చి సహస్రం శాంతి ముంచేస్తుంది. అప్పుడు గురువు అనుగ్రహం ఇలా ముట్టుకుంటాను కదా, ఈ చెయ్యి ఈ ముట్టుకుంటా. దాన్ని ఏమంటారు? స్పర్శ అంటారు. ఏది దాన్ని ఏమంటారు? టచ్. అదేంటి స్పర్శ అంటారు? ఆ స్పర్శ నీకు స్పష్టంగా ఎంత తెలుస్తుందో ఆ గురువు యొక్క దయ నీకు అలా తెలుస్తాం. అంటే సడన్గా ఇంటర్ఫీరెన్స్ వస్తుంది, గురువు దగ్గర నుంచి నీ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. అది నీ కళ్ళకి కనపడదు, చెవులకి వినపడదు, అది లోపల నా స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఈ సంఖ్యను నేను తెంపేసుకుందాం అనుకున్నాను, ఈ భారాలు నేను దింపేసుకుందాం అనుకున్నాను, ఈ దయ లేకుండా నాకు సాధ్యం కాదని ఇదివరకు ముందు అనుకోలేదు ఇప్పుడు అనుకున్నాను అంటాడు. ఆచార్యుడి పట్ల అగౌరవం పనికి రాదు. ఇంకా మా క్లాసులోనే హై స్కూల్ హెడ్ మాస్టర్ తీసుకుంటారు వచ్చారు ఇప్పుడు. భవిష్యత్తులో మా క్లాసులోనే హై స్కూల్ హెడ్ మాస్టర్ తీసుకుంటారు అమలాపురం. నా క్లాసు మీరు ఎప్పుడు ఇన్వైట్ చేస్తే ఆయన ఇన్వైట్ చేస్తాడు, సరిపోతా నేను తెర వెనకాలకు వెళ్ళిపోతా. ఆ గురువు యొక్క దయ ఎలా ఉంటుందంటే బయటికి మీకేం కనపడ్డం, మిమ్మల్ని మిమ్మల్ని గురువు అనుగ్రహిస్తున్నట్టుగా మీకు తెలియాలని ఆయన అనుకోడు వాడు గురువు. మీకు తెలియాలని ఆయన అనుకుంటే వాడు దేవుడు కాదు జీవుడే. మీకు తెలియాలని అనుకుంటే వాడు దేవుడు కాదు, వాడు జీవుడు జీవలక్షణాలు తెలియాలి. ఇతరులకినా అవును వచ్చింది తెలియాలనుకోవడం జీవలక్షణాలు. అదేంటది? దైవలక్షణం కాదు, జీవలక్షణం. అయితే గురువు ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలో అలా చూస్తూ ఉంటాడు. నీ సాధన నేను చేసుకొని ఇస్తాడు. ఎక్కడైతే సాధన ఆగిపోయిందో, ఎక్కడైతే సాధన ఆగిపోయిందో అది అక్కడ కెలుగుతాడు. కెలిగినప్పుడు నీకు ఏదో కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది, లోపల కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది. అది నీకు బాధ, నీకు బాధ తెలియపరుస్తాడు. ఈ లోపల మాత్రం బాధ లేకుండా నీ సహస్రానికి రాదు ఆ బలహీనతలు. ఈయన ఒకటి ఒకటి చూస్తూ ఉంటాడు, ఒకటి ఒకటి చూస్తాడు. మొత్తం వాసనాక్షయం వరకు నిన్ను విడిచిపెట్టాడు వాడు గురువు. నిన్ను వెంటాడుతూ ఉంటాడు. నిన్ను బోయేవాడు జంతువుని ఎలా వెంటాడుతూ ఉంటాడు, అలాగే నీ మనస్సు అనే జంతువుని, నీ అజ్ఞానం అనే జంతువుని, అవిద్య అనే జంతువుని, ఏది నీ స్వరూపాన్ని మరుగుపరుస్తుందో ఆ జంతువుని బోయేవాడు ఏ విధంగా అయితే జంతువుని ఎలాడతాడు, గురువు కూడా అలా వెంటాడుతూ ఉంటాడు. అది మనకు అనిపిస్తుంది. వీడు గొడవ వదిలించుకుందాం అనుకుంటే, మన గురువు గొడవ వదిలించుకుందాం అనుకుంటాం అనుకోండి, వదిలించుకున్నా మనకుంటే ఆడు విడిచిపెట్టడం. ఇది ఒక గొడవ. ఈ గురువు కూడా మనం వదిలించేసుకున్నా ఇది చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఆడి మనల్ని విడిచిపెట్టడు. ఆడి మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు ఎప్పుడు వరకు విడిచిపెట్టడు? ఆ గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో మనం అందుకునే వరకు విడిచిపెట్టడు వాడు గురువు. తల్లిదండ్రులు ఏమిస్తారు? అన్నం పెడతారు, బట్టలు ఇస్తారండి. తల్లిదండ్రులు ఏమిస్తారు మనకి? అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. ఏదైనా కారు కావాలంటే కారు కొనిస్తారు, మీకు అర్థమవుతుంది. మోటార్ సైకిల్ కావాలంటే మోటార్ సైకిల్ కొనిస్తారు. అందుకని లోపల వాళ్ళ జ్ఞానాన్ని అక్కడ వాళ్ళకు ఉంటే కదా మనకి ఇవ్వటానికి. మనకు లేని ఇతరులకి ఏమి ఇవ్వలేము. వాళ్ళకు ఉంటే కదా మనకి ఇవ్వటానికి, వాళ్ళు లేని మనకి ఎక్కడ తెచ్చిస్తారు? ఇప్పుడు ఏ వస్తే ఏదైనా సరే మనకు ఉంటే అదనకి ఎదటి వాళ్ళకి ఏదో పెట్టుకోగలం. అలా మనకే లేని ఎదటి వాళ్ళకి ఏమి ఇస్తాం? మనకు ఉన్నది ఇవ్వగలం కానీ లేని ఇవ్వలేము. ఒక అజ్ఞానం దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని ఆశించకూడదు, అది మందే తప్పు. అంటే మీకు ఏదైనా వచ్చిందని కష్టం వచ్చింది అనుకోండి, అనుకోండి ఏదైనా నష్టం వచ్చిందని, లాభం వచ్చింది అనుకోండి. మీకు లాభం వస్తే ఈశ్వరుడు సత్య సంకల్పుడు, ఈశ్వరుడు తెలియకుండా ఇది రాలేదు. ఈశ్వరు యొక్క సంకల్పంతో, ఈశ్వరుడు సంకల్పాన్ని మనకు ఇష్టం లేకపోతే, ఇష్టం ఉన్న లేకపోయినా అంగీకరించాలి. అది ఎంచేత ఇష్టంతో అంగీకరిస్తే కష్టం ఉండదు. ఒకవేళ ఇష్టం లేకుండా ఉన్నా నీకేమొచ్చినప్పుడు కష్టం వస్తుంది. ఇష్టంతో అనిపించేస్తే కష్టం అనిపించదు. కష్టం లేకుండా ఆ ప్రారంభం పోదు. ఈశ్వరుడు తెలియకుండా మీ జీవితంలో ఏ సంఘటన ఎప్పుడు ఎందుకు జరుగుతుందో ఈశ్వరుడు తెలియకుండా జరగటానికి వీలేదు, జరగదు. అయితే భక్తుడి లక్షణం ఏంటంటే తనకు సొంత సంకల్పాలు ఏముంటాయి. భగవంతుడి సంకల్పమే తన సంకల్పం, భగవంతుడి ఇష్టమే తన ఇష్టం, తనకు ప్రత్యేకంగా సొంత సంకల్పాలు ఏముండవు. అలా మనకి సంకల్పంలోంచి కోరిక వస్తుంది. ఎక్కడి నుంచి కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఎలా వస్తుందో మన సంకల్పంలోంచి కోరిక వస్తుంది. సంకల్పం లేకపోతే కోరిక లేదు. ఈ కామము బుద్ధిమంతులకి శత్రువు, మీకు శత్రువు అని చెప్పటం లేదు. బుద్ధిమంతులకి శత్రువు, బుద్ధిమంతులకి ఎనిమి అది, మీకు ఎనిమి కాదు. రమణ మహర్షి గారు ఒక రహస్యం, ఈ రహస్యం చాలా అందంగా చెప్పారు. మీకు అనుకున్న పనులన్నీ అయిపోతాయి అనుకోండి, అయిపోతున్నాయి, మధ్య మరి రోజులు బాగున్నాయి అనుకుంటారు. మీకు దేహాభిమానం పెరిగిపోతుందని మీకు తెలియదు. అంతకంతకి దేహాభిమానం కోరికలు నెరవేరే కొద్ది దేహాభిమానం పెరిగిపోతుంది. అంటే ఈ దేహాభిమానం ఇంకా కొన్ని శవాలు భవిష్యత్తులో ఇంకా దేహాలను మోయే పరిస్థితి తీసుకొస్తుంది. కోరికలు నెరవకపోతే దుఃఖం వస్తుంది, నెరవేరితే గర్వం వస్తుంది. కోరికలన్నీ నెరవేరిపోతున్నాయని కూడా మీకు అహంభావన పెరిగిపోతుంది, వ్యక్తి భావన పెరిగిపోతుంది. మీకు అర్థమవుతుంది, నెరవేరకపోతే కుంగిపోతారు, నెరవేరితే మీకు పొంగిపోతారు. నెరవేరితే అంటే ఇప్పుడు మన బ్రెయిన్ బ్యాలెన్స్గా లేదండి. మనం నెరవేరినా నెరవేరపోయినా బ్రెయిన్ బ్యాలెన్స్గా ఉండాలి. బ్రెయిన్ బంగారం తూకం చూసేటప్పుడు పాస్ ఎంత బ్యాలెన్స్గా ఉంటుందో, మనకు కష్టం వచ్చినా లాభం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, లేదా ఆడుకున్న రుణం అంతా నిలవలే వేసేసుకున్నాడు. అది ఇంకా తుకారాముని ఎవడేం చేస్తాడు, దాన్ని ఎవడేం చేయాలి, శత్రువులు కూడా వాడిని ఏం చేయలేరు. ఇంకా తుకారాముని ఏం చేస్తారు, వాడు శత్రువులు కూడా వాడిని ఏం చేయలేరు. అంటే వాడికి కొంతమంది అది పుట్టికతోడే దుర్విష రహితంగా ఉంటారు, వాడు పుట్టి సాధనలో దుర్విష రహితురాడు. చాకరాజు అంటారు ఆ జన్మ దుర్విష రహిత నీవు రామ జపమేరత. అలా పుట్టుకతోటనే దుర్విషయాలు ఎలా ఉంటాయో, అలా పుట్టుకతోటనే దురాలోచనలు ఎలా ఉంటాయో తెలియని వాడికి జపమేలా తపమేలా ధ్యానమేలా, దేనికి పని ధ్యానం దేనికి. నీలో ఫారెన్ మ్యాటర్ ఉంటే అది పోగొట్టుకోవడానికి జపం ధ్యానములు, కానీ నీలో ఫారెన్ మ్యాటర్ లేనప్పుడు జపంతో పనేముంది, నీకు అనారోగ్యం లేనప్పుడు మందులతోటి పనేముంది. ఆ జన్మ దుర్విష రహితుడు. అలా భయపడితే వాడికి దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియదు. సుఖ మహర్షి వాళ్ళకి అంతే. సుఖ మహర్షి స్త్రీ పురుష భేదం కూడా తెలియదు. అంటే పుట్టుకతోటే పవిత్రులు అన్నమాట, భయపడితే పవిత్రులు. కొంతమందికి అంత పవిత్రత లేకపోయినా సాధన చేసి పవిత్రులు అవుతారు. కొంతమంది చూడండి పుట్టడమే 1,000 కోట్లు ఉంటారు, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇంట్లో పుడతారు. కొంతమందికి మామూలు కుటుంబాల్లో పెట్టినా వీళ్ళు కష్టపడి సంపాదించుకుని 1,000 కోట్లు స్థితిలోకి వస్తారు. ఎలా అయినా కోటి ఇస్తాడు. ఎలా అటైనా కోటిస్తాడే, ఇటైనా కోటిస్తాడే. నువ్వు సాధన చేసి నువ్వు మహాజ్ఞానమైన పర్లేదు, అది పుట్టుకతోటి మహాజ్ఞానమైన పర్లేదు, ఎటైనా నువ్వు జ్ఞానివి. అది నువ్వు చేసే జపం సహజం అవ్వాలి. నువ్వు చేసే జపం నువ్వు ప్రయత్నంతో చేస్తున్నావు, నీకు అర్థం జపంతో చేస్తున్నావు, అది ఎలాగవ్వాలి, అది సహజం అవ్వాలి. ఎలా కావాలి అంటే న్యాచురల్గా జరిగిపోతూ ఉండాలి. నీ లోపల నువ్వు పరాగ్గా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనుకో, నీ జపం అలా అలా సహజం అయిపోతా. పూర్వం బిందులు మోస్తూ ఉంటారు చూడండి, మనతో మాట్లాడుతూ ఉంటారు, బింది కింద పడకుండా చూసుకుంటారు. ఈ కుళాయిల దగ్గర నీళ్లు పట్టి బిందులు పట్టుకెళ్తారు కదా, బిందులు మనతో మాట్లాడుతూ ఉంటారు, రెండు చేతులతో బింది పట్టుకోరు, కానీ బింది కింద పడిపోకుండా చూసుకుంటారు. బ్యాలెన్స్ మీకు అర్థం అవుతుంది. అలాగే జపం సహజమైపోయిన వాళ్ళకి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా మీకు తెలియకుండా లోపల కంటిన్యూ అయిపోతుంది. తర్వాత మీకు ఎప్పుడు రాత్రి సడన్గా మీకు జపం బాగా అభ్యాసం చేశారనుకోండి, రాత్రి 1 గంటకు మెలకు వచ్చింది అనుకోండి, లోపల జపం జరిగిపోతాం. మీరు చేసి చూడండి, మీరు ఎప్పుడు లోపల మీకు సడన్గా మెలకు వచ్చింది అనుకోండి, లోపల జపం జరిగిపోతాం. మీకు తెలియదు అది, అంటే న్యాచురల్గా దాని అంతా చేసేస్తుంది. జపం చేయగా మీకు అక్కర్లేని తలంపులన్నీ పోతాం, అక్కర్లేని తలంపులన్నీ పోయి అది ఒకటే మిగులుతుంది. ఇంకా మీకు అవసరమైన తలం ఈ జపం కూడా తలంపే కదా, అది ఒకటే మిగులుతుంది. అది ఒకటే మిలిగి ఈ జపం ఆ తలంపు మిమ్మల్ని హృదయంలోకి వెళ్ళి మిమ్మల్ని మీకు పట్టించే తప్పుకుంటుంది. అది తలంపి, జపం కూడా తలంపే. కానీ చివరికి మీ హృదయంలోకి వెళ్ళేది ఆ తలంపు హృదయంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరెవరో మీకు తెలియపరిచి, మీకెవరో మీకు తెలియపరిచి అది పక్కన తప్పుకుంటుంది. జపం కూడా నువ్వు జపం ఏదో ప్రయోజనం కోసం జపం కోసం చేయటం లేదు. నీకు అర్థమవుతుంది, నువ్వు ఏదో ప్రయోజనం కోసం చేస్తున్నావు, ఆ ప్రయోజనం సిద్ధించాక ఇది పోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికో తాళేపూడిని వెళ్తున్నారు కూడా, చిన్నకారులు అలా కూర్చిపోరు. తాళేపూడి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, కారు దిగి వెళ్ళిపోతారు. అలాగే జపం ఏదో కారు అనుకోండి, అది మీరు డెస్టినేషన్ వెళ్ళే వరకు మీరు చేస్తుంటే ఆ డెస్టినేషన్ మీరు ఇంట్లోకి వెళ్ళాక మీరు కారు మిమ్మల్ని ఎలా వదిలేస్తుందో అలా మీరు గమ్యానికి వెళ్ళాక ఈ జపం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు మీరు ప్రయత్నంతో ఏం చేయక్కర్లేదు, మీ జపమే మీకు ఆత్మస్వరూపంగా వ్యక్తమవుతుంది, స్వరూపంగా వ్యక్తమవుతుంది. అంటే అది అనేక మంది భక్తులు జపం చేసి తరలించారు. అలాగే రామదాస్ గారు కూడా రాముణ్ణి మరీ చేశారు. మరి రామదాస్ గారు తిరగబడ్డారు, రామదాస్ గారు తిట్టారు పట్టుకుని, అంటే ఆ దెబ్బలు పడలేక తిట్టారు. మామూలు తిట్టాలని తిట్టలేదు గౌతమ బుద్ధుడు, అది కూడా లేదు సుప్రీం. గౌతమ బుద్ధుడు చెడ్డ ప్రారంభం అనుభవిస్తుంటారని ఎవరో తిట్ట అక్కర్లేదు. మీరు ఇంట్లో మీరు చెప్పిన మాట వినరనుకునే వాళ్ళు మీ ముఖం మారిపోదు, వింటలేదని కోపం వస్తుంది, ఏదో చేసుకుంటారు. ఒక హిందూ పండితుడు బుద్ధుడితో హిందూ శాస్త్రాల్లో బాగా చదువుకున్నాడు వాడు పండితుడు, వాడు అంటే వాదిస్తాడు, వాదం పండి పాండిత్యం ఉందో వాదిస్తాడు. ఒకసారి బుద్ధుడి దగ్గరికి వచ్చి వాదిస్తున్నాడు, మనం వాదించగా వాదించగా మన పండితులు ఏమవుతారంటే వాళ్ళు ఊరేగవుతారు, వాళ్ళు ఉద్రేకపడిపోతారు, వీళ్ళు ఉద్రేకపడిపోతారు, సత్యాన్ని వాళ్ళు వదిలేస్తారు, వీళ్ళు వదిలేస్తారు, చివరికి నువ్వెంత నువ్వెంత అనుకుంటే ఇద్దరు సబ్జెక్టును వదిలేస్తారు. అంటే కుతర్కం ఉంటుంది. ఎప్పుడు తర్కం మంచిది కానీ కుతర్కం మంచిది కాదు, యుక్తి మంచిదే కానీ కుయుక్తి మంచిది కాదు. తర్కం మంచిదే ఎంతవరకు మంచిది సత్యాన్ని తెలుసుకునే వరకు, అలాగని కుయుక్తి మంచిది. కొంతమంది కుయుక్తిగా మాట్లాడతారు, వాళ్ళు దేవుని అనుగ్రహానికి పాత్రలు అవ్వరు. యుక్తి మంచిది, కుయుక్తి మంచిది. తర్వాత నువ్వు ఏదైనా అడిగేటప్పుడు తెలుసుకోవాలనే కాంక్షతో అడగాలి కానీ హేళన కోసం అడగకూడదు. ఏదైనా ఇతరులను అడిగేటప్పుడు తెలుసుకోవాలనే కాంక్ష నుండి అడిగొచ్చు కానీ హేళనకు అడగకూడదు. ఇప్పుడు ఏది చెబుతున్నామమ్మా, ఏది చెబుతున్నప్పుడు బుద్ధుడి గురించి చెబుతున్నప్పుడు, బుద్ధుడి దగ్గర హిందూ పండితుడు మన ఉపనిషత్తులు అవి బాగా చదువుకున్నాడు, వచ్చి వాదిస్తున్నాడు. వాడు అడిగిన ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. గంటసేపు వాదించినా ఆడి ముఖంలోనే శాంతి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అది మనలే పది చిరాకు ప్రశ్నలు వేస్తే మనం ఏదో బొమ్మ పెట్టడానికి ఏంటేస్తాం, ఏదో అర్థం అని మాట్లాడుతున్నాం. అలాగే బుద్ధుడిని మాట్లాడుతున్నాడు వాడు, ఆ శాస్త్రాన్ని సమాధానం చెప్తున్నాడు. ఎవరు బుద్ధుడు సమాధానం చెప్తున్నాడు. గంట అయింది, క్రాస్ ఎగ్జామినేషను గంట అయింది. గంట అయినా ఈ ప్రశ్నలు అడిగి కొద్దాడు ముఖంలో శాంతి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అప్పుడు నమస్కారం పెట్టి దాసోహం ఉన్నాడు. అంటే లోపల బురద లేదు. ఆ బురద ఉంటే ఆ విసుగులో వచ్చేస్తుంది బురద బయటకు. ఇప్పుడు భార్యాభర్తలు కూడా ఎప్పుడైనా పేచీలు పెట్టుకుంటారు, ఎదురుకుండా ఏమంటారు చాటును ఆడు ఇది అంటారు. పాపం బాధ ఎదురుకుండా ఫ్లోరల్ నంబర్లో బాగా మాట్లాడతారు మీరు మీరని, చాటు తిండాక తినదనోడు ఏంటున్నాడు ఇలా అంటారు. అంటే పాపం ఆడు మంచివాడే, ఓర్పు పట్టలేక ఆడు తినదనోడు ఏంటండి అని ఏదో అంటారు, వాడి వాడు అంటారు. అంటే ఎదురుకుండా ఎందుకంటారంటే ఎదురుకుండా అంటే అవమానంగా ఉంటుంది కదా అంటే చాటుని అంటారు, చాటుని ఆడి ఈడి అంటారు. చాలా ఎదురుకుండా ప్లూరల్ నెంబరు, చాటుని సింగులర్ నెంబర్. అంటే వీళ్ళు మంచివాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు, అంటే టాలరెన్స్ సరిపోక పాపం సహనం సరిపోక. మీకు అర్థమవుతుందే, కొంతమంది ఏమో మాంసం తేరంటారు, ఇంటికే చేపలు తేరా వండమంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు మాంసం చేపలు? అది మందికి ఆ ఇంటికాడ ఏమి తేకుండా ఇంటికాడ వండమంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీ పుట్టినకాడ ఏమైనా తెచ్చుకుంటే వండమని. అట్టినప్పుడు వాళ్ళకి టాలరెన్స్ పోతుంది సగజం. అది వీళ్ళందరినీ గౌతమ బుద్ధులు అనుకుంటే ఎలాగా, అసలు స్టేషన్ మనకు రాదు కదా. రాముడిని కూడా చాలా నిందించే అరణ్యవాసానికి తీసుకెళ్ళన్నాడు. ఎవరు రాముడు అరణ్యవాసానికి తీసుకెళ్ళంటే నిందించింది ఆవిడ కూడా. మామిడి కూడా ఎదురుగుండాన్ని చాటుని కాదు బూజి, రాముడిని ఎదురుగుండాన్ని నిందించింది. అంటే ఆవిడ టెన్షన్ భరించలేక నిందిస్తుంది, నిందించడాలని నిందించడం లేదు రాముడికి అర్థమైంది. వచ్చింది కామగా అన్నాడు. రాముడిని జెంటిల్మ్యాన్ గాడ్ అంటారు. ఏమంటారండి, పెద్ద మనిషితో పెద్దరకంతో కూడిన దేవుడని. ఏమంటారు, పెద్దరకంతో కూడిన దేవుడని. ఎప్పుడు కూడా రాముడి దగ్గర సీతమ్మ ఎప్పుడైనా ఫెయిల్ అయింది కానీ అలా మాట్లాడటంలో లక్ష్మణుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంచేత మూర్చ వచ్చినప్పుడు రాము రావడం జరుగుతుంటే అది లోపల ఉంది, ఎప్పుడో వచ్చేస్తుంది, ఏ సందర్భంలో వచ్చేస్తుంది మనం చెప్పలేము. రామ రావణ యుద్ధం జరుగుతుంటే వీడు మూర్చపోయాడు. ఎవడు లక్ష్మణుడు మూర్చపోయాడు. ఏదో మూర్చ వచ్చే బాణాలు వేసారు, ఇటు మూర్చపోయాడు. ఆ మూర్చపోతేనే ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవుని అక్కడ ఏదో కొండలు తీసుకొచ్చే సంజీవి మనకు బొమ్మలు కూడా వెళ్తాయి. ఆ సంజీవుని పర్వతం తీసుకురావటం, ఆ తీసుకొచ్చి ఆ మూలికలేమో వాసన చూపించడానికి మూర్తలోంచి బయట రావడం ఇదంతా కథలు. అందులోకి వెళ్ళద్దు, మన గురికి జిస్ట్ అంతే. గురికే సబ్జెక్ట్ అలా పట్టుకోవడం అక్కర్లేని వదిలేదు. ఏదైనా మీరు ఏది వింటున్నారనుకోండి, మీకు అవసరమే పట్టుకోండి, మిగతా వదిలేదు అన్నీ నుళ్ళేసుకో అక్కర్లేదు. ఇదంతా రాముడు అంటాడు, సీత లాంటి భార్య దొరకవచ్చు కానీ లక్ష్మణ్ లాంటి సోదరుడు దొరకడు. వండర్ఫుల్. ఆ కథ వదిలేయండి, సీతలాంటి భార్య దొరకవచ్చు, లక్ష్మణుడు లాంటి సోదరుడు దొరకడు. ఆ రాముడు లక్ష్మణుడు కూడా పెళ్ళి అయింది. ఆ రాముడి సేవలో ఎప్పుడు అతను భార్య కూడా గుర్తుకు రాలేదు, వాడు లక్ష్మణుడు. అంటే శరణాగతి అంటే కండిషన్ లేని సేవ, కండిషన్తో మినహాయింపులు లేని సేవ. మనం రాముడిని ఎందుకు ఆరాధించడం లేదంటే అసలు రహస్యం ఏంటంటే రాముడిని మనం ఆరాధించాలి ఎందుకంటే ఆయనకంటే మనమే పెద్దవాళ్ళు. అసలు లోపల మన దగ్గర తెగులు నేను చెప్పిన మీరు అనుకోండి, లోపలికి చూసుకోండి మీరు. మనం రాముడిని రాముడి కంటే మనమే పెద్దవాళ్ళని ఉద్దేశం, ఇంకా రాముడిని ఏం ఆరాధిస్తాం మనం? మనం చాలా పొగడబోతనంగా ఉంటున్నాం. రాముడి కంటే మనమే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా ఆయన ఏం ఆరాధిస్తాం మనం? అసలు రహస్యం ఇది. అయితే వైష్ణవ సాంప్రదాయం ఆయన పెరిమాళ్ళు అంటారు. ఎవరిని? రాముని. అంటే ఆయనే పెద్దవాడు, ఆయనకంటే పెద్దవాడు ఇంకెవడు లేడు. ఆయన పెరిమాళ్ళు అంటే ఆయనే పెద్దవాడు, ఎవరు? రాముడే పెద్దవాడు. ఆయనకంటే పెద్దవాడని మనం అనుకున్నప్పుడు ఆయన ఎలా ఆరాధిస్తాం? అసలు సీక్రెట్ లోపల మనం ఆరాధించకపోవడానికి కారణం అది. అది మనకు కూడా తెలియదు, అది మనకు కూడా తెలియదు. అంచేత మనకి ఇంక ఈ ఇతర గ్రామాలు వెళ్ళి వాళ్ళు ఉన్నారు, ఇలా ఇక్కడ పుణ్యక్షేత్రానికి వచ్చాం, రాముడు కూడా మమ్మల్ని పట్టుకుంటున్నాడు, మాకు తెలియని ఇష్టం ఉంది రామచంద్రమూర్తి మీద, మాకు తెలియని తెలుసుని ఇష్టం లేదు కానీ తెలియని ఇష్టం ఉంది. అది తెలుసుని ఇష్టపడటం కాదు, ఒక తెలియని ఇష్టం ఉంది రామచంద్రమూర్తి మీద. అంటే స్త్రీలందరూ సీతమ్మను ఆదర్శంగా తీసుకుంటే, పురుషులందరూ రాముడిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం అంతా బంగారం అయిపోతుంది. కానీ మా చలంగారు ఏమన్నారంటే, పురుషులందరూ అనుకుంటారంటే మనం రాముడిగా ఉండకపోయినా పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం అందరూ సీతమ్మలే ఉంటారు. మా చలంగారు భాష ఇది. ఆ చలంగారు ఏమన్నారంటే, మగవాళ్ళ మట్టికి మనం రాముడిగా ఉండక్కర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళ మట్టికి అందరూ సీతమ్మలా ఉండాలి. ఆ గుణానికి అందానికి అందరూ సీతమ్మలా ఉండాలి. వీళ్ళు రాముడిగా ఉండక్కర్లేదండి. ఇప్పుడు సమాజం పరిస్థితులే తెలంగాణ అంటా ఉండే మాట సందర్భంలో ఆయన అంటూ ఉండరు. అంచేది మనం 100 గ్రంథాలు చదవక్కర్లేదు. రామాయణం అంతా ఆచరణ భాగం, రామాయణం అంతా ఆచరణ భాగం. అంటే ముందు కుటుంబాలు, రామాయణం చదువుతుంటే ముందు కుటుంబాలు బాగుపడతాయి. అంటే కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం అంటే ఏంటి? కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం అది. అంటే కొన్ని కుటుంబాలు కుటుంబం బాగుపడితే ఒక ఊళ్ళో 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 10 కుటుంబాలు బాగుపడితే ఊరు బాగుపడిపోతుంది, అంతే కదా. అంటే ఇదంతా కుటుంబం బాగుపడాలంటే రామాయణం అధ్యయనం చేయాలి, ఆ రామాయణాన్ని శ్రవణం చేయాలి. మీరు పెద్దలు చెప్తా అంటే మీరు అనొచ్చిన అయితే మీ అంతా మీరు అధ్యయనం చేయొచ్చు. అందరూ ఆదర్శ పురుషులే. ఎవరు? రామాయణంలో అందరూ ఆదర్శ పురుషులే. ఇప్పుడు సర్వసాధారణంగా అన్నదమ్ములు ఆస్తుల కోసం పెద్ద పెద్ద పేచీలు పెట్టుకుంటారు. అప్పుడు వరకు అన్న అంటాడు, వీడు తమ్ముడు అంటాడు, నీకు అర్థమవుతుందా? వీళ్ళు అప్పుడప్పుడికి ఇష్టంగా అంటారు, లేదా పేచీలు పెట్టుకుంటారు. ఎక్కడ ఏ కొబ్బరి చెట్టు కాడు తాడి చెట్టు కాడు పేచీ వస్తుంది, పేచీలు పెట్టుకుంటారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు పెంచుకుంటా, మాకు ఆస్తులు అక్కర్లేదని పేచీలు పడ్డవాడు రాముడు అన్నదమ్ములు. నాకొద్దంటారు మరి ఎలాగా? భరతుడు నాకొద్దంటున్నాడు ఆస్తి, రాముడు నాకొద్దంటున్నాడు. నాకొద్దంటే నాకొద్దు, మరి ఈ రాజ్యాన్ని ఎవడు మోస్తాడు? ఎవడికి వద్దంటే ప్రాపర్టీ నాకొద్దంటే నాకొద్దన్నారు ఎవరు? రాముడు అన్నదమ్ములు. నాకొద్దని ఎవడు అంటారు? పైగా దానికోసం ఏదైనా కొంచెం తేడా వస్తే, ఏ సరిహద్దులు కానీ తేడా వస్తే హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు. రాముడు అన్నదమ్ముడు ఆదర్శం, రాముడు అన్నదమ్ముడు ఆదర్శం. అంచేది మనకు 100 మంది దేవతలు అక్కర్లేదు. అసలు రామాయణమే రక్షించేది, రామాయణం రక్షించేది. తర్వాత రామనామం చేసుకున్న వాడికి స్వామి వివేకానంద అన్నాడు, ఇంద్రియాల్లో కామం ఉంది, మనస్సులో కామం ఉంది, బుద్ధిలో కామం ఉంది. ఈ బుద్ధి కంటే పైవాడి పరమాత్మ, ఈ బుద్ధి కంటే పైవాడి పరమాత్మ ఆడి పాదాలు పట్టుకోకుండా ఈ కామం విడిచిపెట్టదు. ఎక్కడైతే రాముడు ఉన్నాడో అక్కడ కాముడు ఉండడు, ఎక్కడైతే కాముడు ఉన్నాడో అక్కడ రాముడు ఉండడు. అంచేత ఇంద్రియాలకి దేహము కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, బుద్ధి గొప్పదే కానీ బుద్ధిలో కూడా కామం ఉంది. ఇవన్నింటిలో కామం దాక్కుని ఉంది. ఇవన్నింటిపైన పరమాత్మ ఉన్నాడు. ఆడి పాదాలు పట్టుకోకుండా ఇది జయించలేము మనం. అంచేది మీరే పెద్దవాళ్ళు అనుకుంటా అంటే మీరు ఇంకా రాముడిని ఏమో ఆరాధిస్తారు? మీరు ఎవరు ఆరాధిస్తారు? రాముడి కంటే మీరే పెద్దవాళ్ళు అనుకుంటా అంటే రాముడికి మీరు ఎలా నమస్కారం పెడతారు? ఎలా శరణాగతి చేస్తారు? అది మీకు శరణాగతి చెయ్యాలనిపించదు కదా. ఎక్కడ దాక్కుందంటే ఇప్పుడు చూడండి, గాఢ నిద్రలో మనకి కోరికలు కూడా ఉండవు. ఏం చేస్తే అక్కడ ఇవి లేవు. ఏవి లేవు? ఈ మనసు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ, అక్కడ పరమాత్మ ఉన్నాడు. అక్కడ గాఢ నిద్రలో పరమాత్మ ఉన్నాడు. అక్కడ మా కోరికలు ఏమి లేవు. మీకు అర్థమవుతుంది, అక్కడ కోరికలు ఏమి లేవు. అంచేది మీరు రాముడిని ఆశ్రయించి, అంటే రాముడి యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఈ మాయలోంచి బయటకు వస్తారు. ఏది? ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ వీటి యొక్క వలంలోకి బయటకు వస్తారు. తర్వాత తెలివితేటలు కూడా మాయే. ఈ తెలివైన వాళ్ళు అందరూ సమాజానికి మంచి కంటే చెడ్డ ఎక్కువ చేస్తారు. ఇంకా తెలివితేటల్లో కూడా మాయం. అంటే బుద్ధిని కూడా నేనని చెప్పలేదు. అంటే ఇవన్నీ దాడితేనే మీకు పరమ పురుషుడు అందుతాడు. వాడే రాముడు. అంటే ఎవరు శాస్త్రాలన్నీ ఏ పరమాత్మ అయితే వర్ణించినాయో ఆ పరమాత్మే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చాడు వాడు రాముడు. ముందు మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. రాముడు గురించి ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారు కూడా మనం ముందు మాట్లాడడం, వాళ్ళు పరకలించాడు. అంటే మనం ముందు పరకలిస్తే మన గర్వానికి భంగం వచ్చేస్తాం. ముందు మాట్లాడడం, మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మీకు అర్థం అవుతుంది అనుకోండి, వాళ్ళు ముందు మనం మాట్లాడడం, మనకు తెలియనట్టు ఉంటాం. మనం ముందు వాళ్ళ ముందు మాట్లాడాక మనం ముందు మాట్లాడతాం. రాముడు ఎలా మాట్లాడతాడంట, ఎవరైనా కనిపిస్తే ముందు మాట్లాడతాడంట, అదే ప్రియంగా మాట్లాడతాడు. అది కూడా అప్రియంగా మాట్లాడడం. ముందు మాట ఎవరైనా కల్పించాలంటే మీరు బాగున్నారో క్షేమంగా ఉన్నారు మీకంటే ముందు మాట్లాడతాడు. తర్వాత ఎవరైనా ఆ మాట కూడా ప్రియంగా మాట్లాడతాడు. ఆ మాట కూడా ప్రియంగా మాట్లాడతాడు. రాముడు ఎక్కడైనా ఆ దేశంలో తప్పు చేస్తే ఎవడన్నా నాలో కూడా ఏదో తప్పు ఉంది, లేకపోతే నా రాజ్యంలో తప్పు ఎందుకు వస్తాను వాడు రాముడు. ఆ దేశంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఏదో పొరపాటు నాలో ఉన్నా, లేకపోతే పొరపాట్లు ఎందుకు చేస్తాడు? నేను రాత్రి చెప్పాను కదా, గొప్ప ప్రజాస్వామ్య వాడు. కేవలం మంత్రులు సలహా కాడ ఆడకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సలహా అడిగాడు. రాముడి సౌందర్యం గురించి చెప్తారు, లక్ష మనమధుల సౌందర్యం కూడా అలా ఉండదట్టు. రాముడి సౌందర్యం చూస్తూ లక్ష మనమధులు గొప్ప సౌందర్యవంతుడు. లక్ష మన్మధులు సౌందర్యం కలిపినా రాముడి సౌందర్యానికి కలిపినది. కొంతమంది చెప్తారు రాముడు చూస్తే పురుషులకు మోహం కలిగేదట్టు. అటువంటి సౌందర్యం అంటుంది రాముడు. ముందు మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు, ధర్మంగా మాట్లాడతాడు. అంటే ధర్మ యొక్క ధర్మం పెర్సానిఫికేషన్. ఎవరు? రాముడు. ధర్మంగా మాట్లాడుతున్నాడంటే మీరు అది అసత్యం అనుకోండి, అప్రీతికరమైంది అనుకోండి, చెప్పడు వాడు రాముడు. మీకు అర్థమవుతుంది ఒక విషయం, అసత్యం సత్యం అనుకోండి, కాదు బహుజనులకి అప్రీతి కలగజేస్తుంది అనుకోండి, అది చెప్పడు. ఏం చేత ధర్మం కాదంటాడు వాడు రాముడు. అంటే మీరు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, మీరు దొంగతనం చేశారని చెప్పడు. ఆ దొంగతనం చేసి గుణం పోగొడతాడు, కానీ మీరు చేసిన దొంగతనం అక్కడ సమాజంలో చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే అప్రీతికరమైంది చెప్పడు వాడు రాముడు. అలాగని మిమ్మల్ని బాగు చేయటం అంటారు. ఏదైతే ప్రీతి కాదో అది చెప్పడు రాముడు, వాడు రాముడు. అది నిజమైన అప్రీతిగా ఉంటే చెప్పడు వాడు రాముడు. అది ప్రీతిగా ఉంటే చెప్తాడు, అప్రీతిగా ఉంటే వాడు చెప్పడు వాడు రాముడు. చిత్రకూట ఎప్పుడైనా వెళ్ళి చూసిరండి, అక్కడ మీరు కాశీ అన్నా అది ఇంకే అలహాబాద్ ఎక్కడికి వెళ్ళిన చిత్రకూట చూసిరండి. అక్కడ రెండు ఎల్లు ఉన్నాడు రాముడు, సీతారామ లక్ష్మణుడు. అక్కడ రాముడు ఉన్నాడు, అక్కడ పర్ణశాల వేసుకున్నారు. ఈ భద్రాచలం దగ్గర కూడా ఈ పర్ణశాల ఉందంట కదా. ఈ పర్ణశాల విషయం నాకు తెలియదు అంటే ఇది రామాయణంలో ఉందో నాకు తెలియదు. ఆ పర్ణశాల గురించి వాళ్ళు మీకు రాశారు. దేని గురించి? అక్కడ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది, మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. రోజు సాయంత్రం సీతారాములు అక్కడ కూర్చున్నారు. సీతారాములు కూర్చున్నప్పుడు ఈ నీళ్ళు ఎంత బాగున్నాయంటే రఘురాముడితో, ఏ రాముడు? రఘునాథుడు. ఈ నీళ్ళు ఎంత బాగున్నాయి అని సీతమ్మ, నిజమే చాలా బాగున్నాయి, సత్పురుషుడు వరదేవిలాగా ఉన్నాయి ఈ నీళ్ళు, చాలా బాగున్నాయని సీతమ్మ, నిజమే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే సత్పురుషుడు వరదేవిలాగా ఉన్నాడు, సజ్జనుడు వరదేవిలాగా ఉన్నాడు. అంటే అంత సజ్జనుడు హృదయం కూడా అంత తేటగా ఉంటుంది. తర్వాత అక్కడ కుటీరం వేసుకున్నారు. ఎక్కడ? చిత్రకూటంలో. చిత్రకూటంలో రోజు ఉండొచ్చు, అక్కడ అవి ఉన్నాయి, లాడ్జింగ్లు అవి ఉన్నాయి. ఆ నదిలో స్నానం చేయాలి. అక్కడ రాముడు స్నానం చేసేవాడు. ఆ నీళ్ళంతే ఎంత ఇష్టం, మనం సరసాడంగా స్నానాలు చేసేవాళ్ళు రోజుకు ఒకసారి చేస్తారు, కొంతమంది రెండుసార్లు. రాముడికి 3 సార్లు చేసేవాడు ఆ నీళ్ళ మీద ఉన్న ప్రీతి తీర్చిపెట్ట. 3 సార్లు స్నానాలు ఎవరో చేయరు. ఆ మందాకిని నదిలో రాముడు 3 సార్లు చేసేవాడు. అంటే వాటర్ చూసా, వాటర్లో ఉన్న స్వచ్ఛత చూసి, వాటర్లో ఉన్న స్వచ్ఛత చూసి. తర్వాత ఈ లక్ష్మణుడితో చెప్తాడు, ఈ కొండ మీద ఏదైనా కుటీరం వెయ్యి, మన కాలక్షేపం వాడ కదా, ఎక్కడేయమంటారు అని అడుగుతాడు. ఎవడు? లక్ష్మణ్. నువ్వేదో ఆలోచించి ఎక్కడ బాగుంటే అక్కడ వేసేయమంటాడు. రాముడు ఏమంటాడు? ఆ కుటీరం ఎక్కడ బాగుంటే అక్కడ వేసేయమంటాడు. అప్పుడు లక్ష్మణ్ అంటే, నన్ను ఎప్పుడే తొందరగా పెద్దవాడిని చేసే. ఏమంటాడు లక్ష్మణుడు? నన్ను అంత తొందరగా మనకి ఏం చెప్పి పెద్దవాళ్ళు అయిపోవాలని తొందరగా. ఇంక ఇదే ఆరాటం, మనకి ఊరికే పెద్దవాళ్ళు లోపల పెద్ద రకం లేకపోయినా బయటకు అందరూ మన దృష్టిలో మనం పెద్దవాళ్ళు అయిపోవాలి తర్వాత. లక్ష్మణుడు అన్నాడు, దయించి నన్ను అప్పుడే పెద్దవాడిని చేసే అన్నాడు. అది భక్తి అంటే, మీరు పలానా చోట కుటీరం ఏముంటే వేస్తాను, దానికి సరిపోతాను అని మీరేమంటున్నారు? నన్ను ఆలోచించేయమంటున్నారు, నేను పనికిరాను. నా అంతటి నేను ఆలోచించడానికి పనికి, అప్పుడే అంత పెద్దవాడిని, నా అంతటి నేను ఆలోచించడానికి అంత పెద్దవాడిని అయిపోలేదు నేను. ఇంకా మీరు పలానా చోట వేయమంటే వేస్తాను, నిర్మిస్తాను, కానీ ప్లేస్ మీరు చూపించండి అంటాడు వాడు లక్ష్మణుడు. అప్పుడు నేను తొందరగా పెద్ద రకం పెద్దవాడిని చేసేద్దండి. మనకి పెద్దవాళ్ళు అయిపోవాలంటే సరదా, బుద్ధి పెద్దవాళ్ళు కాకపోయినా అంటే స్వామి చోట ఉంది. సామెత ఏంటంటే, మీకు డబ్బు పెరిగినా పర్లేదు, డబ్బుతో సమానంగా బుద్ధి పెరగకపోతే డబ్బు మీకు అపకారం చేసి వదిలేస్తుంది. మీకు డబ్బు పెరిగితే పెరగలేము, డబ్బుతో సమానంగా బుద్ధి కూడా పెరగాలి. మీకు డబ్బు పెరిగిపోతుంది అనుకోండి, బుద్ధి పెరగటం లేదు అనుకోండి, ఆ డబ్బు మీకు వ్యాధ్వం చెడ్డ చేసి వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా పదం వచ్చిందనుకో ఆ స్థాయికి మీరు ఎదగాలి. మీరు చంటిపిల్లలు, చిన్నపిల్లల లక్షణాల కింద ఉండకూడదు. అధికారం వస్తే ఆ స్థాయిలో మీరు ఆ కుర్చీలో కూర్చొని ఆ స్థాయిలో ఉండాలి. మీరు మళ్ళీ రాముడి లక్షణాలు కామరాజు నాటలో కొన్ని కనిపిస్తాయి. రాముడిలాగే పరిపాలన 1954 మొదలు 57-58 వరకు కామరాజు పరిపాలించాడు తమిళనాడు. అది కూడా రామరాజ్యం అంటారు. కామరాజు పరిపాలన కూడా అది కూడా రామరాజ్యం అంటారు. అలాగే రామరాజ్యం ఆ పద్ధతి కొంత లాల్ బహదూర్ శాస్త్రి గారిలో కూడా ఉండదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి నుంచి ఆ నేటివ్ ప్లేస్ నుంచి ఎవరైనా వస్తే ఆయన ప్రధానమంత్రిగా ఉండగా కూడా ఆ గుమ్మం దాకా సాగలనిపోడు. ఆ గ్రామస్తులు కానీ వాళ్ళు ఎవరైనా వస్తే గుమ్మం దాకా సాగలనిపోడు. ఎందుకంటే మీరు పెద్ద పోస్టులో ఉన్నారు మమ్మల్ని అక్కడ, ఇవన్నీ నిజమేంటనే కూడా అంటే ఈ పోస్టులు ఇవ్వడం. మీరు పెద్ద పోస్టులో ఉన్నారు, ఎందుకని మమ్మల్ని అక్కడ దాకా ఇవన్నీ నిజమేంటని కూడా, ఈ పోస్టులు ఇవన్నీ నిజమా, ఇది ఒక మాయాలి. అధికారం ఒకటి, డబ్బు ఒకటి, ఈ పాండిత్యం ఇవన్నీ మాయి, మాయక ఇవన్నీ నిజమేంటి? ఎలా ఉంటారు పోతుంది అంటే, కానీ తోటి మానవుడి మీద గౌరవం ఎక్కడ పోగొట్టుకుంటాయి అని చూసి అంటే, మీకు అందరికీ ఈశ్వరుని యొక్క దయ ఉండాలి. మీకు ఈశ్వరుని దయకి మీరు అందరూ పాత్రలే. మనం పొందము అనుకోకుండా పొందము అలా అనుకుంటే పొందము పొందము పొంది ఏదో మనం పొందమని అనుకోవడం ఆ తలంపు కూడా మళ్ళీ మీకు ఆటంకం. ఆ తలంపు కూడా మీకు ఆటంకం. అంటే పొందము పొందము అనుకోకండి, పొందుతారు మీరు అందరూ, తరిస్తారు మీరందరూ, తరించి మీకు తరించే యోగ్యత లేకపోతే ఈ మార్గంలోకి రారు. మీకు తరించే యోగ్యత లేదనుకోండి, మీకు అర్థమవుతా ఈ మార్గంలోకి రారు. మీరు హద్దులు లేని పరిమితులు లేని శాంతి మీ అనుభవంలోకి వస్తుంది. అది నోటితో చెప్పలేము, చేతితో రాయలేము. అటువంటి ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఎప్పుడో కాదు, ఎప్పుడు శరీరం చనిపోయాక మీరు అందరూ మీ శరీరాలు భూమి మీద తిరుగుతున్నప్పుడే మీరు భరించలేనంత శాంతికి వారసులు అవుతారు. మీరు బుద్ధుడు వర్షాలకు తడిచి ఆ ఎండలకెండి దేశం అంతా తిరిగాడు. ఆయనకి ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఆయన ఏ సుఖం అయితే అనుభవిస్తున్నాడో, ఏ శాంతి అయితే అనుభవిస్తున్నాడో అక్కడికి మిమ్మల్ని మేర్కొలపాలని. అంతకంటే దానికి ఇంకో పని లేదు, ఇంకో ప్రయోజనం లేదు దానికి. ఆయన ఏ సుఖం అయితే అనుభవిస్తున్నాడో, ఏ సుఖం అయితే, ఏ నిర్మాణ సుఖం అయితే ఆయనకు అనుభవంలో ఉందో, ఏ శాంతి అయితే అనుభవంలో ఉందో, అన్లిమిటెడ్ అది. అది ఏంటది? అన్లిమిటెడ్, దానికి హద్దులు లేవు. అటువంటి శాంతిని మీకు ఆ శాంతిలోకి, ఆ జ్ఞానంలోకి, ఆ అమృతత్వంలోకి, మీకు ఆ వైభవంలోకి మిమ్మల్ని మేలుకొలపడానికి బుద్ధిగట్టు మా భాషంగా ఆయన పొందేది ఏమో లేదు అక్కడ. అంటే అక్కడ మెరిసి తప్పించి ఏముండదు. అది గురువు దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు. ఒక అవతార పురుషుడి దయ ఉంటే మనకు ఒక మేనిఫెస్టెడ్ గాడ్. ఒక దేవతా పురుషుడి దయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే. ఆయన దయ మనకు లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ లేనట్టే. అది మనకి ఎన్ని ఉన్నాయి లేనట్టే. ఆ దయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే. నీకు అర్థం? అది లేకపోతే ఏమీ లేనట్టు. ఒక దయ చాలు. అదే వన్ లుక్ ఈ జన, వన్ టచ్ ఈ జన, వన్ వర్డ్ ఈ జన. రాముడిని మనం చూడటం కదా, ఆయన చూడబడాలి. రాముడిని మనం చూడటం కదా, ఆయన చేత మనం చూడబడాలి. రాముడంటే రాముడు కదా, ఏ దేవతా పురుషుడైనా. ఒక్కసారి ఆ కరుణామయ చూపు మనమే పడింది అనుకోండి, అంత లైన్ అంత క్లియర్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అప్పటికప్పుడు వదిలిపోతుంది. ఇక ట్రాఫిక్ జామ్ పడదు. ట్రాఫిక్ జామ్ పడితే మనం డెప్త్లోకి వెళ్ళాం. ఒకసారి ఆయన కరుణ ఆ చూపు, దయగల చూపు మన మీద పడితే మొత్తం సడన్గా క్లియర్ అయిపోతుంది. లోపల కూడా అంత క్లియర్ అయిపోతుంది. అంటే మనం ఊహించలేనంత రోజుల్లో 10,000 జన్మలు ఎత్తినది పొందలేమన్నది ఆ గురువు యొక్క దయ. సడన్గా వెళ్ళి ఆ లోపల గుహలో పడిపోతుంది, ఒరై గుహలో పడిపోతుంది. స్వామి ఎక్కడున్నాడో ఇలా గుహలో పడిపోతాం. మనం ఎన్నో వేరు జన్మలు సాధన చేస్తే కానీ మనం లభించదనేటువంటి ఆ సుఖము శాంతి, పైగా అది ముగింపులేని సుఖం. ఇప్పుడు మనం తాత్కాలికంగా ఏదైనా సుఖాలు ఉన్నట్టు మనకు అనిపించినా ఇవాళ సుఖంగా ఉంది, మళ్ళీ రేపు దుఃఖం వచ్చేస్తుంది. ఇవాళ సుఖంగా ఉన్నది, రేపు దుఃఖం కాదు. అంటే పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో రోగాల కింద వచ్చినాయి. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో మన రోగాలకు వచ్చి వెంటాడుతాం. అలా రోగం ముందు మనసులోనే ప్రవేశించి తర్వాత శరీరంలోకి వస్తుంది. అంటే అది గురువు మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీ ఆరోగ్యం ఎలా ఉందంటాడు, మీకు అర్థమవుతుంది. ఇంటికాడ పాడు ఉందా అంటాడు, పాడు కూడా ఆడుకెళ్తుంది. మీ ఇంటికాడ పాడు కూడా గురువుకి ఎందుకు అని మిమ్మల్ని అడుగుతా ఉంటాడు. ఏం చేస్తుంది మిమ్మల్ని తోటి మీకు అనుబంధం, మీతోటి అనుబంధం పెట్టుకుంటా ఉంటాడు, మీతోటి మాట్లాడుతూ ఉంటాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా అది కనిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించినట్టు ప్రేమిస్తాడు, ప్రేమించి ప్రేమించినట్టుగా కూడా కనిపిస్తాడు. ఆడ మీద మీకు నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు కోసేస్తాడు, కోసేది కోసేస్తాడు. ప్రేమించి ఊరుకోడు ఆడు, మిమ్మల్ని మీకు ప్రేమిస్తున్నట్టుగా అది మీకు తెలిసేలా ప్రేమిస్తాడు. అప్పుడు మీరు పూర్తిగా ఆధారపడిచ్చి అప్పుడు సర్జరీ చేయాలి. అప్పుడు కోత, అప్పుడు కోత వచ్చేది. అంటే ఇదంతా మనకు తెలియకుండా గురువు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఈరోజు మేము భద్రాద్రి వచ్చాం మనం, ఇది నైమిసారణ్యం. మేము నెలకు ఒకసారి మాకు అవకాశం ఉంటే నెలకు ఒకసారి మేము ఎవరికి కనపడకుండా వినపడకుండా వెళ్ళిపోతాం. ఇది బట్టి ఇలా రాము, ఎవరికి కనపడం వినపడం, ఏదో ప్రశాంతంగా వస్తాము ఆ రాముడి సన్నిధానంలో. అయితే కానీ రామనామం చేసుకుని నారాయణ స్మరణ చేసుకుని ఇంకా మేము ఇలా చెప్పడం కంటే మేము ధరించడం ముఖ్యం. ఏమో మేము ధరించడం ముఖ్యం అని అమలాపురం హెడ్ మాస్టర్ చెప్తారు. ఇంకా చెప్పుకోండి, చాలామంది ఉన్నారు అని చెప్పి మేము ఏదో అసలు చెప్పమని కాదు, మేము తగ్గించేస్తాం, ఈ ప్రవచనాలు తగ్గించేస్తాం, ప్రవచనాలు మేము తగ్గించేస్తాం అని చెప్పి మేము మాకు ముందు యోగ్యత కావాలి, మాకు ముందు అర్హత ఉండాలి. మాకు అర్హత లేకుండా, మాకు యోగ్యత లేకుండా మీకు చెప్పిన ప్రయోజనం లేదు, మీకు చెప్పిన ప్రయోజనం లేదు. నువ్వు ఆత్మ గురించి చెందుతుంది, ఆత్మ గురించి అనుకోవడం కాదు, ఆత్మ అయి చెప్పాలి. ఆత్మ గురించి ధ్యానం చేయటం వేరు, ఆత్మ గురించి ధ్యానం చేయటం వేరు, ఆత్మను స్మరించడం వేరు, ఆత్మను పొందటం వేరు. అంతేదా మనం మీకు ఏదైనా మేము చెప్తే ఇప్పుడు మీకు పెద్ద ఫలితం ఉండదు. అది అయ్యి చెప్ప, ఏదైతే మీరు పొందాలని మేము అనుకుంటున్నాం అది అయ్యి చెప్పాలి. అప్పుడు మేము చెప్పి మాటలు మీకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటాయి. అయితే ఏం ప్రయోజనం ఉండదు, ఏమి ప్రయోజనం చెప్పినా ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే కాలక్షేపాలకు ఏదో అసలు ప్రయోజనం లేకుండా ఉండదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రయోజనం మనకు కనిపించదు. నువ్వు ఏది చెబుతున్నావో, ఏది బోధిస్తున్నావో అది అయి చెప్పు. అంటే మేము వతల మీటింగ్లు వెళుతున్నాం, ఈస్ట్ గారు వెస్ట్ గారు వతల మీటింగ్లు. వతల మీటింగ్ అంటే సంవత్సరానికి ఒక గ్రామం, శివరాత్రికి ఒక రోజుని, శ్రీరామనవమికి రోజుని, అది జనవరి 21, ఫిబ్రవరి 15, ఇప్పుడు మన జనవరి 21 అక్కడ అయిపోయింది. ఎక్కడ మా ఫిబ్రవరి 20 గణపవరం వెళుతున్నాం. 10 సంవత్సరాలు అలాగే వెళుతున్నాయి. వతల మీటింగ్లు కూడా మానేస్తాం, ఇంకా మాకు పని ఏమలేదు. రేపించి ఓడగొట్టుకోవటమే పని, రేపించి మాకు పని ఏంటంటే ఓడగొట్టుకోవటమే పని. అంటే ఇవన్నీ తగ్గి చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అమలాపురం మాస్టర్ ఉన్నారు, ఇంకా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇంత శ్రద్ధగా కూర్చున్నారు, శ్రవణం చేశారు, ఇదే శ్రవణం చేశారు. శ్రవణం చేయటం చాలా మంచిది. శ్రవణం కూడా సాధన ఒక భాగం. శ్రవణం చేయటం కూడా అది సాధనలో ఒక భాగం. మీరు మంచి మాట విన్నారనుకోండి, వేస్ట్ అవ్వదు. ఎప్పటికప్పుడు మీ జీవితానికి సహాయపడదు. ఎప్పటికప్పుడు మీ జీవితంలో ఈ మంచి మాట మీకు ఉపయోగపడుతుంది. ఇది శబ్దం. ఏంటది ఈ శబ్దం? మిమ్మల్ని ఎప్పటికైనా నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. ఈ శబ్దానికి కూడా శక్తి ఉంటుంది, అది మీరు ధారణ చేస్తే, ఆ శబ్దాన్ని ధారణ చేస్తే అది నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. తర్వాత మనకి ధారణశక్తి కూడా పెంచుకోవాలి. మనం వింటాం, అవి విన్న మాటని ధారణ చేయాలి. మనం విన్న మాటని ధారణ చేస్తే, అవి విన్న మాటను ధ్యానం చేస్తే అది మన సొంతం అవుతుంది. కొంతకాలం ఆ మాట ఏమవుతుంది, మన సొంత కాదు. మీరు కంగారు పడి మనం పొందుతాం, ఆ పొందిది ఏదో మనం పొందుతాం లేదో అలా అనుకోవద్దు. మీరు ఇంకో గంటలో పొందొచ్చు అని చెప్పలేదు. ఆ సందేహాలకి అనుమానాలకి ప్రేస్ ఇవ్వద్దు. మీరు ఎప్పుడూ 100 కోటి జన్మల తర్వాత కూడా పొందలేమనుకున్నది, ఇంకో గంటలో పొందొచ్చు. మీరు అది పొందలేమని అనేది అస్తమానం తలం పెట్టుకుంటే, మీరు పొందే పరిస్థితికి వచ్చినా మళ్ళీ మీ తలం మిమ్మల్ని ఆఫ్ చేస్తుంది, మీ ప్రోగ్రెస్ అంతా ఆఫ్ చేసేది. అంటే మీరు ఏదో లైఫ్ అయ్యాక ఏదో సుఖ ప్రారంభం ఉంటుంది, దుఃఖ ప్రారంభం ఉంటుంది, ఆ రెండు నిజం కాదు. అది వస్తుంది వెళ్ళిపోతుంది, ఇది వస్తుంది వెళ్ళిపోతుంది. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, నీ శరీరమే నువ్వు కానప్పుడు ఆ ప్రారంభం అని చెప్పి నిలబడుతుంది అన్నాడు. ప్రారంభం ఎవరికి వస్తుంది? నీ శరీరానికి వస్తుంది. ఆ శరీరమే నువ్వు కానప్పుడు వచ్చే ప్రారంభం అని చెప్పి ఉంటుంది. లోపల చైతన్యానికి ప్రారంభం ఉండదు. ఏదైతే పుట్టదో దానికి ప్రారంభం లేదు, పుట్టినదానికే ప్రారంభం ఉంటుంది. అంటే ఏదైతే పుట్టిందని నీదనుకున్న శరీరమే నీది కాకుండా పోయేటప్పుడు ఆ ప్రారంభం అని చెప్పి ఉంటుంది. వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు అనిపిస్తారో మనోదేహములు. ప్రారంభం దేనికి పరిమితం? మనసుకి, దేహానికి పరిమితం. ఆ రెండు నువ్వు కాదు కదా. నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వారిని. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వర్రీ పడద్దు. హర్రీ పడితే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. మీరు ఇంటికాడ కూడా ఏదైనా పనులకి కంగారు పడితే ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది. మీరు ఇంటికాడ ఏదైనా కంగారు పడి తొందర తొందరగా ఏదైనా పనులు చేసేస్తున్నారు అనుకోండి, కంగారు పడి ఈ డబ్బు ఖర్చు ఎక్కువ పని అంచేది. హర్రీ వల్ల వర్రీ వల్ల వేస్ట్ ఎక్కువ అవుతుంది. వర్రీ కూడా మనకి హేస్ట్, వర్రీ ఒకటి హేస్ట్ ఒకటి. మన ఇంటికాడ సంపదనే వేస్ట్ చేస్తుంది, మన హెల్త్ను కూడా వేస్ట్ చేస్తుంది. ఇవన్నీ ఆంగ్ల భాషలో ప్రోవర్బ్స్. ఇవన్నీ ఏంటి? ఆంగ్ల భాషలో ప్రోవర్బ్. అంచేది మీకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఏది రాదనుకోకండి. ఏది సుఖ ప్రారంభం దుఃఖ ప్రారంభం ఏదో ఒకటి వస్తుంది. భవిష్యత్తు ప్రారంభం అంటారు దీన్ని. ఇప్పుడు రాదు, భవిష్యత్తులో వస్తుంది. వాయిదాలు వేసినట్టు వస్తే రానివ్వండి, వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. దానితో ఆ ప్రారంభం తాలూకు ముద్రలో మీ మనసులో పడకుండా చూసుకోండి. మీకు అందరి దగ్గర సెలవు.